शुक्रांबरधरं विष्णुं शिशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वन्दे गुरुपदद्वन्द्वमवाङ्मानसगोचरम् रक्तशुक्लप्रभामिश्रमतर्क्यों नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः ओम क्लीम कृष्णाय गोपीजनवल्लभाय नमः ఈ లోకంలో ధర్మం అనేక రకాలుగా ఉంటుంది. ధర్మసూక్ష్మం తెలుసుకోవటం చాలా కష్టం. సూక్ష్మధర్మాలని గ్రహించి ఈ లోకంలో సుఖం పొంది శరీరం విడిచిపెట్టాక భగవత్ సన్నిధానానికి వెళ్లడానికి ఆముష్మికం అని పేరు. ఇహలోక సుఖాలని ఐహికములు అంటారు. ఐహికము అంటే ఇహమునకు సంబంధించినవి, అనగా ఈ జన్మలో ఇక్కడ ఈ భూలోకంలో మనం పొందేవన్నీ కూడా ఐహికాలు. కొంతమందికి ఐహికం బాగుంటుంది, కొందరికి ఆముష్మికం బాగుంటుంది, కొందరికి ఐహికం ఆముష్కం రెండూ ఉంటాయి. ఈ రెండూ పొందాలంటే ఏం చెయ్యాలి అని ధర్మరాజు భీష్ముడిని అడిగాడు. అప్పుడు భీష్ముడు సులభోపాయం చెబుతున్నాను, ముందు ఇహంలో శాంతి సౌఖ్యం సంపద పొంది శరీరం విడిచిపెట్టాక కూడా నరకానికి వెళ్ళి యముని వల్ల శిక్షలు పొందకుండా ఉండడానికి సులభోపాయం ఏమిటి? మాతాపిత్రోః గురూణాం చ పూజా బహుమతా మమ యహ యుక్తో నరో లోకాన్ యశశ్చ మహదస్నుతే. తల్లికి తండ్రికి గురువుకి భక్తి శ్రద్ధలతో పూజ చేసేవాడు అంటే వారిని గౌరవించేవాడు, వారే సమస్త లోకాలకి ఆధారమని గ్రహించేవారు ముందు ఈ లోకంలో సుఖం పొందుతారు. మళ్ళీ వెళ్లల్లో కూడా తల్లిది ఉన్నత స్థానం, ప్రథమ గురువు ఆవిడ, రెండవ గురువు తండ్రి. ఈ ఇద్దరు శరీరము శరీర పోషణ ఇస్తే మరొక జన్మని గురువు ఇస్తున్నాడు, అనగా తల్లిదండ్రులు మనకి కళ్ళు ముక్కు చెవులతో కూడిన శరీరం ఇచ్చారు. ఈ శరీరాన్ని జ్ఞానవంతమైన శరీరముగా తనకి లోకానికి ఉపయోగపడే శరీరంగా తీర్చిదిద్దేవాడు గురువు. అందువల్ల ఈ గురుస్థానం తల్లి స్థానం తర్వాత ఉన్నతమైనది. మాతకే మొదటి స్థానం ఇచ్చారండి, తల్లి రుక్కరును అలాగో తీర్చుకోలేం మనం. అసలు ముగ్గురు ముగ్గురే, అందులో తల్లి తండ్రి ఇంకా జ్ఞానప్రదాత అయిన గురువు, వీళ్ళు ముగ్గురు ముగ్గురే. ఈ ముగ్గురిని జాగ్రత్తగా భక్తితో పూజించేవాడు యహసుఖం పొందుతాడు, తర్వాత కీర్తి పొందుతాడు. వీళ్ళు ముగ్గురు ఎటువంటి వాళ్ళు? ఏత ఏవత్రయో వేదాహ. వీడు ముగ్గురు మూడు వేదాలు లాంటి వాళ్ళు. అసలు వేదాలు మొదట్లో మూడే, ఆ మూడో దాన్ని మళ్ళీ ఏం చేశారంటే రెండు ముక్కల కింద విడదీసి దానికి మళ్ళీ అధర్వణ వేదం అనే ఒక కొసని విభజించారు. అందుకే పాతకాలంలో వేదములంటే మూడే, త్రయీధర్మము. త్రయీ అంటే మూడు, ఆ మూడు వరుసగా ఋగ్వేదం యజుర్వేదం సామవేదం. మళ్ళీ ఈ మూడింటిని ఒకే గాట కట్టలేక అందులో కొన్ని మంత్రములకు సంబంధించిన ప్రయోగములకు సంబంధించిన వాటిని విడగొట్టారనమాట. ఆ విడగొట్టిన క్రితం ప్రాతకాలంలో వేదం అంటే త్రయీ మూడే అని ఒక ప్రసిద్ధి. అందుకే మూడు వేదములు ఎటువంటివో తల్లి తండ్రి గురువు అటువంటి వాళ్ళు. రోజు మూడు వేదాలు అందరం చదవలేం వినలేం, అందరూ వేద పండితులు అవ్వలేరు. ఒకవేళ నిజంగా వేదం చదివినా వాడిలో లోపం ఉంటే ఆ లోపం వల్ల నరకానికి పోతాడు. అదే తల్లిదండ్రులని గురువుని పూజిస్తే అటువంటి వాడు ఈ మూడు వేదములను నిరంతరం పఠనం చేసి ఇతరులకు నేర్పి తద్వారా పొందే పుణ్యం క్షణంలో పొందుతున్నాడు. అది శ్రమతో కూడిన పుణ్యం, ఇది ఏమీ పెద్ద శ్రమ లేకుండా పొందే పుణ్యం. జ్ఞానులు అందుకే ఈ ముగ్గురిని అంటే తల్లి తండ్రి గురువుల్ని మూడు వేదములని, త్రేతాగ్నులు మూడు అగ్నులని పిలిచారు. అగ్నులు మూడు, ఒకటి గృహస్థాగ్ని గార్హస్థ్యాగ్ని ప్రాజాపత్యాగ్ని మరొకటి అనమాట. ఇంట్లో రోజు కూడా నిత్యాగ్నిహోత్రం చేసేవారు పూర్వం, అందుకని గార్హస్థ్యాగ్ని అని దానికి పిలిచేవారు అనమాట ప్రత్యేకంగా. ప్రాజాపత్యము అనే పేరుతోటి
మరొక అగ్ని ఉన్నది, హోమ అగ్ని ఒకటి ఉన్నది. ఈ మూడు అగ్నులు ఎంత గొప్పవో ఈ తల్లి తండ్రి గురువు అంత గొప్పవాళ్ళు. ఇప్పుడు ధర్మరాజు గారు మళ్ళీ, కొంతమంది తెలుసో తెలియక మహాపాపాలు చేస్తున్నారు, వద్దన్న అబద్ధాలు ఆడేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఇంక ఈ అబద్ధానికి వాడికి అవినాభావ సంబంధం, అసత్యం ఆడడం ప్రమాదమని తెలిసినా అలవాటు అయిపోతున్నట్టు కొంతమందికి. చీటికి వాటికి ఉట్టినే ఏముండదు. ఏమయ్యా అన్నం తిన్నావా? తినలేదండి అంటాడు శుభ్రంగా తినొచ్చి. ఎందుకు చెప్పండి అది? అంటే అదొక అలవాటు, అది వ్యసనం, అది దానంత దరిద్రం మురగట్లేదు. ఈ ప్రపంచంలో అసత్యం ఎప్పుడు ఆడాలి? చాలా తీవ్ర స్థితి కడితే, పరాకాష్ఠకెడితే ఆడాలి. అనగా మన ప్రాణం పోయేటప్పుడో, ఆస్తులు పోయేటప్పుడో, ఇంకేదో కష్టం వచ్చినప్పుడో అసత్యం ఆడాలి. కానీ ప్రతి చిన్నదానికి కూడానా, నిద్రపోయాడు ఒక ఆయన హాయిగా గాఢంగా, నిద్రపోయావా? అబ్బాయి లేదండి, ధ్యానం చేస్తున్నానండి అంటాడు వాడు. వీడు ధ్యానం, వీడి మొహానికి అది అది గాఢంగా గొరకబెట్టు 50 ఇడ్లీ తినొచ్చి నిద్రపోతున్నాడు. నిద్రపోతున్నానని చెప్తే తప్పే ఉంది, ఇందులో ఒక అమ్ములుగుతుందా? మన శరీరం యొక్క లక్షణం మన చేతిలో ఉండదు. అది ఒక్కోసారి నిద్ర వస్తుంది. నేను కళ్ళు మూసుకుని నిద్రపోతే రైలు ఎక్కి నిద్రపోయానని చెప్పాలి. కానీ గురుగారండి నేను నిద్రపోయాను అనుకుంటున్నారా? లేస్తామండి. నేను యోగాభ్యాసముతో సమాధిలోకి వెళ్ళాను. సిద్ధ సమాధి అంటాడు పైగా వీడి. సిద్ధ సమాధి కాదు ఇది, రాద్ధాంత సమాధి అది. అలా అసత్యం ఆడకూడదు. దానివల్ల ఏం ఉపయోగం? ఇప్పుడు నువ్వు ఎవరికీ తెలియదు కదా అని అసత్యం ఆడావు. ఇతరులు ఎరుగకున్న ఈశ్వరుడు ఎరుగడా అని వేమన గారు అందుకే చెప్పాడు. ఇతరులకి తెలియకపోవచ్చు, ఈ పక్కవాడికి తెలియకపోవచ్చు నీది నిద్రో లేకపోతే సమాధో, కానీ ఈశ్వరుడికి తెలుసు. ఈ అసత్యం వల్ల పోని నీకేమైనా లాభం ఉందా? బాగా లాభం వచ్చేస్తే పోని గుంటూరు గుంటూరు అంతా నా చేతికి వచ్చిందనుకోండి, అబద్ధమాడానంటే అర్థం ఉంది. దీనివల్ల అసత్యం వల్ల ఏం ఉపయోగం లేదు. ఈ దౌర్భాగ్యపు లక్షణాలు మహాప్రమాదకరమైనవి. ఇలాగ తెలుసో తెలియకో నిరంతరం కొంతమంది అలవాటుగా పాపాలు చేస్తారు. ఈ పాపము నుంచి ఎలా విముక్తి పొందాలి అని ధర్మరాజు గారు అడిగారు. మానవుడు అన్నాక సహజం పాపం చేయటం. తెలిసి చేసేవారు కొందరు, తెలియక చేసేవారు కొందరు, అలవాటుగా చేసేవారు కొందరు, అలవోకగా చేసేవాళ్ళు కొంతమంది. ఏమైతేనే మొత్తం మీద జీవితంలో దోషం చేయకుండా ఉండలేడు. అది ప్రమాదమని తెలిసినా విడిచిపెట్టలేని వాళ్ళు కొందరు ఉంటారు. అప్పుడు దానికి ఒక విముక్తి కావాలి కదా అంటే, అప్పుడు భీష్ముడు చెప్పాడు, వర్ణాశ్రమాచారాలు పాటిస్తే ఆ వ్యక్తికి ఆ క్షణమే పాప ప్రక్షాళన అవుతుంది. ఇంద్రియ నిగ్రహం కలిగి ఉంటే అటువంటి వాడికి పాప ప్రక్షాళన అవుతుంది. ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండడం అంటే దొరకనప్పుడు ఉపవాసం ఉండడం కాదు. ఎలాగో ఇవాళ అన్నం దొరకట్లేదు కదండి, ఉపవాసం ఉంటానండి అంటే అది మహాపాపం, అది అబద్ధం. ఎప్పుడైనా ఇంద్రియ నిగ్రహం అంటే ఎదురుగుండా మనకి లభిస్తున్నప్పటికీ ఆ భోగం మీద ఆసక్తి ఉండకూడదు. మంచి కరకరలాడిపోతుంది ఆకలి. ఆ రోజు ఏకాదశి ఉపవాసం ఉండున్నారు గురువుగారు. అప్పుడు ఎదురుగుండా బ్రహ్మాండమైన నెయ్యి వేసిన ఇడ్లీ, వేరుశనగ గొళ్ళతోటో జీడిపప్పుతోటో చేసిన చట్నీ, కాస్త కారప్పొడి, ఇవన్నీ ఎదురుగుండా పెట్టారు. మహానుభావులు కొంతమంది ఉంటారు, నారాయణ నామస్మరణం చేయకపోయినా పేర్లకి నారాయణ అని పెట్టుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళకి కోడికూరతో ఇడ్లీ తినడం వాళ్ళకి మరీ ఇష్టం అనుకోండి. అలాంటి వాడు ఆ కోడికూర ఇడ్లీ పెట్టుకున్నాడు. కానీ తీరాకు చూస్తే వాళ్ళు ఆవిడేమో, ఏమైనా సరే నువ్వు ఎంత నాస్తికుడమైనా నేను ఒప్పుకొని వాళ్ళు ఏకాదశి ఉపవాసం ఉండాలి, నాతో కొండెక్కిరా 7 కొండలకు ఉంటుంది. వీడికి ఇష్టం లేదు బయట వాడేమో 7 కొండలకు వెళ్ళినవాడు, వీడు మాత్రం పెళ్ళం మాటుకుని 7 కొండలకు వెళ్ళి గుండిస్తాడు. ఇలాంటి వాడు ఆ ఎదురుగుండా కనపడుతున్నప్పుడు తినకుండా ఆగితే అది ఇంద్రియ నిగ్రహమే. సహజంగా లోకంలో నేను ఏ కొండ మీదకో వెళ్ళాను, ఆ పూట ఏకాదశి ఉపవాసం ఉండాలనుకున్నాను, తిండి దొరకలేదు అనుకోండి, ఎలాగో తిండి దొరకలేదు కాబట్టి ఏకాదశిలు ఏంటంటే ఉపయోగం లేదట. ఆ ఏకాదశి ఉపవాసం ఉన్నప్పుడు గనక ఎదురుగుండా మంచి రుచికరమైన పిండి వంటలో ఫలహారములో ఉన్నప్పుడు అని లొట్టలు వెయ్యకుండా దానిని తినకుండా నిగ్రహించుకోగలిగితే ఇవాడు మహాత్ముడే. అలాగే మంచి నలకోబరుడు లాంటి సౌందర్యవంతుడు ఎదురుగుండా కనబడ్డాడు, నేను బ్రహ్మచర్య దీక్షతో సన్యాసం పుచ్చుకుంటానందిట ఒక ఆవిడ, సరిగ్గా ఎదురుగుండా నలకోబరుడో ఇంద్రుడి కొడుకు జయంతుడో ఓ వసంతుడో ప్రత్యక్షం అయ్యాడు. అప్పుడు బ్రహ్మచర్య దీక్ష అంటే కొంచెం న్యాయమే అనుకోండి కానీ అని అనిపిస్తుంది అట తెలియకుండానే. అంత సుందర పురుషుణ్ణి చూచి కూడా నిగ్రహం పొందితే అది పుణ్యం. అలాగే మహానుభావులు ఈ వైపు ఉన్నటువంటి వాళ్ళు, ఇక ఈ రోజు నుంచి మేము సద్గురువులు అయిపోతాం, మేము కూడా బ్రహ్మచర్య దీక్షతో ఉంటాం అన్నారు. సరిగ్గా ఆ సమయానికే భగవంతుడు పరీక్షించడానికి సినిమా యాక్ట్రెస్ని ఎవరినో ఒక ఆవిడ పంపిస్తాడు ఇక్కడికి, మామ్మ అనే పేరుతో పంపిస్తాడు ఈ దగ్గరికి, నువ్వు డామ్ము ఇక 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 తర్వాత లేవడు వీడు. కాబట్టి దీనివల్ల ఉపయోగం ఉందంటే ఏమీ దొరకనప్పుడు కూడా ఇంద్రియ నిగ్రహంతో ఉండడం కాదు, దొరికినప్పుడు ఇంద్రియ నిగ్రహంతో ఉంటేనే దానికి నిగ్రహం అని పేరు. సకల సంపదలు ఉండి కూడా నిర్వికారంగా ఉండడం ఎంతమంది వల్ల అవుతుందండి? ఇంట్లో వస్తువులు ఉంటాయి, సంపదలు ఉంటాయి, కానీ వ్యామోహం ఉండదు. అటువంటి మహాత్ములు నిగ్రహం కలిగిన వాళ్ళు. బాగా తాగుబోతు జీవితంలో కదా మానలేడు, వాడికి ఎదురుకుండా శుభ్రంగా రకరకాల బ్రాండ్లతో మద్యం పెట్టారు, అప్పుడు వాడు తాగకుండా ఉండగలిగితే వాడు నిగ్రహం కలిగిన వాడు. ఇలా ప్రతి జీవికి పరీక్ష ఎదురైనప్పుడు, వ్యసనమునకు కావలసిన వస్తువు దొరికినప్పుడు దాని మీదకి మనస్సు పానివ్వకుండా అదుపులో పెట్టగలిగితే వాడు ఎప్పుడు నిగ్రహం కలిగిన వాడే. కాబట్టి ఆ ఇంద్రియ నిగ్రహం కలిగి ఉంటే, అంటే కొంతైనా మనస్సును అదుపులో పెట్టుకోగలిగితే, కనీసం కొన్ని ప్రాంతాల్లో అయినా జాగ్రత్తగా ఉండగలిగితే, ఆలయాల్లోనో పురాణాల్లో అయినా కనీసం సెల్ వాడకుండా నిగ్రహంతో ఉంటే వాడు ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడే. వాడికి పాప ప్రక్షాళన అవుతుంది. ఇంకా మూడవ చెప్పాడు, సాధారణంగా లోకంలో మనం ఇతరుల మీద కోపం తెచ్చుకోవడానికి మూల కారణం వాడు తిట్టడం. ఒక వ్యక్తిని నువ్వు తిట్టినా ఆ తిట్టు వల్ల నీకు ఒళ్ళు మండిపోతున్నా వాడిని తిరిగి తిట్టకుండా ఉండగలిగితే, ఆ తిట్టినటువంటి వాడికి కూడా శుభము కలగాలని కోరుకుంటే అటువంటి వాడికి పాప ప్రక్షాళన అవుతుంది. ఒక వ్యక్తి కోపం వచ్చి చెడమడ తిట్టేశాడు అనుకుందాం కాసేపు, ఒక్కొక్కసారి మూర్ఖులు ఎలా ఉంటారంటే పిచ్చని ఉంటుంది, కొంత బుర్రలో ఏదో ఉంటుంది వాడికి, దాంతో వాడు పెద్ద చిన్న చూసుకోకుండా ఏమయ్యా నువ్వు అని తిట్టాడు అనుకుందాం కాసేపు. వాడు మూర్ఖుడే, తిట్టినవాడు ఎప్పుడు మూర్ఖుడు కాబట్టి ఏరా నువ్వు అని తిట్టాడు. కానీ నువ్వు మూర్ఖుడు అవ్వకూడదు, వాడు తిట్టాడు కదా అని వాడు తిడతాడు. ఈ జన్మలో వాడితో మాట్లాడను, వాడు పరమ దుర్మార్గుడు, వాడు నీచుడు, వాడు కృతజ్ఞుడు అని నువ్వన్నావంటే నువ్వు భ్రష్టుడు అయిపోతావు. నేను చెప్పింది మీరు కావాలంటే మహాభారతంలో శాంతిపురంలో చూసుకోండి, భీష్ముడు స్వయంగా చెప్పిన మాట, నిన్ను తిట్టిన వాడిని నువ్వు తిరిగి తిట్టకు, ఆ దౌర్భాగ్యుడి పాపం వాడే అనుభవిస్తాడు. నువ్వు అటువంటి వాడిని ఎదురు తిరిగి తిట్టడం వల్ల ఇంకా 1000 రెట్లు ఎక్కువ పాపం పొందుతావు. పంది పరిగెత్తుకుంటూ మీదకు వచ్చింది, పంది టపక్కనలాగా ఒక్కసారి మన శరీరాన్ని తన శరీరాన్ని మన శరీరం మీదకి దులిపింది. చూశాక వీధుల్లో అప్పుడప్పుడు మున్సిపాలిటీ పందులు తిరుగుతూ ఉంటాయి, అవి డ్రైనేజీలో పడుకుని హఠాత్తుగా వీధిలోకి వచ్చి శరీరాన్ని ఇలా అంటుంది ఒకసారి, అనగానే అది ఏమవుతుంది, దాని ఒంటి మీద ఉన్న బురదో మలమో మన మీద పడుతుంది. పంది, నా మీద బురద జల్లుతావా, నా మీద మలం జల్లుతావా, నేను జల్లుతానని వెళ్ళి దానికి ఊగిలించుకుని దాని మీద జల్లుతావా? అది పంది, నువ్వు నందిలో ఉండు, నువ్వు మహానంది బాబు అది పంది అయితే. అంతేగాని పంది ఏదో అంది అన్నది కదా అని దాని మీద బురద జల్లితే నీకేమీ నష్టం, దానికేమో నష్టం, ఒకసారి ఆలోచించు ఎవరికి నష్టం అది. అలాగే ఈ లోకములో మనల్ని తిట్టేటటువంటి వాళ్ళు కాసేపు వరాహస్వాములు అనుకోండి, దానికి వల్ల మనకి ఏ నష్టం లేదనుకోండి, వాడు ఏదన్నా అన్న కిక్కురు మనకుండా ఊరుకోండి, అప్పుడు మనకి లాభం ఉంటుంది. నిందించిన వాడిని ఎదురు నిందించకుండా ఉండడమే పాప ప్రక్షాళనకి గొప్ప మార్గం. అది సహజంగా ఒళ్ళు మండిపోతుంది మనకి. అవతల వాడు వచ్చి నీ అంతం చూస్తానని ధర్నా చేయడం మొదలెట్టాడు, నిన్ను తెగ తిడుతున్నాడు, నీ మీద ఇష్టం వచ్చినట్టుగా రకరకాలైనటువంటి చార్టులు రాశాడు, నీకేం నష్టం? ఎవడో ఒక మూర్ఖుడు తిడితే మాత్రం లోకంలో ప్రపంచంలో ఇంకా చాలామంది నేను గౌరవించేవాళ్ళు ఉన్నారు కదా, అందుకని వాడు తిట్టాడని నువ్వు తిట్టకో. అయ్యా మీకు తిట్టు నా వల్ల ఏదో బాధ కలిగి కదా తిట్టారు, మీరు ఎందుకు తిట్టారు, నా వల్ల మీకు బాధ కలిగింది, రేపటి నుంచి అలా చెయ్యను అను, దానివల్ల ఎంత లాభం ఉందో నీకే తెలుస్తుంది. ఒక మూఢుడు నిన్ను తిట్టాడు, తిడితే నువ్వు రెచ్చిపోయి తిట్టకో, అయ్యో నా వల్ల మీకేదో బాధ కలిగింది అందువల్లే మీరు నన్ను తిట్టారు, నన్ను క్షమించండి అన్నావా, నీకు ఈ జీవితంలో పాపం రాదు, సరిగదా నీ పాపాలన్నీ వాడు చుట్టుపోతాడు, నువ్వు పుణ్యాత్ముడు అవుతావు, నువ్వు క్షమించమని కోరడం వల్ల అవతలవాడు భ్రష్టుడు అవుతాడు. ఇది గొప్ప ధర్మం ఇది. అయినా క్షణికోద్రేకం వల్ల మనం ఏం చేస్తాం, వాడు తిట్టాడంటే వాడు సుంఠ అన్నాడా ఒక్కసారి, తొమ్ సుంఠ అంటావా నన్ను, కాబట్టి నువ్వు సుంఠ, మీ నాన్న సుంఠ, మీ అమ్మ సుంఠ అని తిట్టకండి వాడిని. ఆ తిట్టడం చేస్తాం సహజంగా ఆగ్రహం వల్ల, అదే మనిషికి ఇంకా ఇంకా పాపాన్ని పెంచుతోంది, మనిషిని భ్రష్టుణ్ణి చేస్తుంది. ఈ రోజు నుంచి ఒక నియమం పెట్టుకోండి అని ధర్మరాజు గారికి భీష్ముడు చెప్పాడు. ధర్మరాజు గారికి భీష్ముడు చెప్పినా నేను మీకు చెప్పినా అందరికీ ధర్మం ధర్మమే అది, మీరు కూడా అది పాటించవచ్చు. మీరు ఎలాగో పాటిస్తారు, అసలు మీకు నేను చెప్పడం ఏంటి, మీరు మహాత్ములు అయినా ఊరికే పురాణంలో కాబట్టి చెబుతున్నాను. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారనుకోండి, వీళ్ళు ఎంత గొప్ప వాళ్ళు అనుకుంటారు, మాట్లాడేంటి వీళ్ళంతా, పక్కవాడు తిడితే అయ్యో మీకు నేను బాధ కలిగించానా, ఈ రోజు నుంచి ఇంకా ఎప్పుడూ కూడా నేను మీకు బాధ కలిగించను అని దండం పెట్టేవాళ్ళంతా ఇక్కడికి వచ్చి పురాణం వింటున్నారు. కానీ కొత్తగా ఎందుకు చెప్పాల్సి వస్తుంది, ఎలాగో పురాణం చెప్పాలి కాబట్టి. ఇది ఒక సూత్రంగా పెట్టుకుంటే అవతల వాడు మన ఏం చేయలేడు తెలుసా, వాడు డంగైపోతాడు ఒకసారి. ఎప్పుడైనా నేను చంపడానికి వచ్చిన వాడు, తిట్టిన వాడు, తిట్టడానికి వచ్చిన వాడికో దండం పెడితే అయ్యా నన్ను క్షమించండి అంటే, మరీ ఏ పాకిస్తాన్ లాంటి నీచత్వమైన దేశమో లేక బంగ్లాదేశ్ చైనా అయితే మనం ఏం చేయలేం కానీ మన దేశంలో మాత్రం ఇంకా దేవుడి దేవల్ల నమస్కరిస్తే తిట్టడం అనేది మానడం అనే ఒక సంస్కారం ఇంకా ఉన్నది. అది పాప ప్రక్షాళనకి మూలం కూడా. ఇంకా నాలుగవది ఔదార్యం. వీలున్నంత వరకు మన సంపదని ఇతరులకి త్యాగం చెయ్యండి. ఆకలితో ఉన్నవాడికి అంత అన్నం పెట్టు. దారిద్ర్యంతో ఉన్నవాడికి దానం చెయ్యి. కష్టాలలో ఉన్నవాడి యొక్క కష్టాన్ని గుర్తించు. మన సంపదని ఇతరులకి ఇవ్వడం ఔదార్యం. సంపదలు రకరకాలు. కొందరికి ధన సంపద ఉంటుంది, కొందరికి పదవీ సంపద ఉంటుంది. పదవుల్లో ఉన్నంత వరకు ఇతరులకు ఉపయోగపడాలి, డబ్బు ఇతరులకు ఉపయోగపడాలి. ఇదిగో మాలాంటి వాడికి జ్ఞాన సంపద ఉంటే ఆ జ్ఞాన సంపదను తాను దాచుకోకుండా ఇతరులకు పంచిపెట్టాలి. ఇలా ఏ ఏ సంపదలు నీ దగ్గర ఉంటే, నీలో ఏ సుగుణములుంటే అవి ఇతరులకి పంచు. దీనికి ఔదార్యము అని పేరు. అతిథి పూజ సాధ్యమైనంత వరకు మన ఇంటికి ఎవరైనా వచ్చారంటే ఇంటికి వారిని వీలున్నంత వరకు గౌరవించు, తిట్టి పంపకు. నీకు ఇష్టం లేకపోతే అయ్యా నా వల్ల కాదని చెప్పు తప్ప తిట్టడం మాత్రం చేయకు. నీ ఇష్టం వచ్చినట్టు దానానికి వస్తావా తిండికి వస్తావా అని తిట్టకు. ఇవాళ ఒక అతిథి మన ఇంటికి వచ్చినట్టే రేపు పొద్దున మనం ఇంకో చోటకి వెళ్ళవలసి వస్తుంది. అప్పుడు అవతలి వాడు కూడా తిడితే మనకి ఎంత బాధ కలుగుతుందో గుర్తుపెట్టుకోవాలి. అతిథి విష్ణువుతో సమానుడు. అతిథి కిల పూజార్హ ప్రకృతోపి విజానత. అతిథి ఎంత అల్పుడైనా వాడిని గౌరవించవలసిందే. ఇది వేద ప్రమాణం. అతిథి పూజ వల్ల పాప ప్రక్షాళన అవుతుంది. నిత్యం వేదం చదవడం వల్ల కానీ వినడం వల్ల కానీ పాప ప్రక్షాళన అవుతుంది. ఇంకా దేవతాభేదం పాటించద్దు. ఇది గొప్పగా చెప్పాడు ఆయన. దేవతాభేదం అనగా నేను శివుణ్ణే పూజిస్తాను, విష్ణువు యొక్క ఆలయం చూడను, ఆయన్ని పొరపాటు కూడా పట్టించుకోను అని ఏ మూర్ఖుడైనా అంటే వాడు నాశనం అవుతాడు. నేను విష్ణువుని తప్ప శివుణ్ణి చూడను అన్నవాడు నశిస్తాడు. దేవతాభేదం. శివకేశవులకి భేదం పాటించేవాడు, లేక శివకేశవుల్ని పూజించి అమ్మవారిని తిట్టేవాడో, లేక అమ్మని పూజించి ఆ శివకేశవుల్ని తిట్టేవాడో, ఇలా ఒక దేవుణ్ణి పూజించి మరొక దేవుణ్ణి తిరస్కరించేవాడున్నాడే, అటువంటి వాడు భ్రష్టుడవుతాడు, సర్వభ్రష్టుడవుతాడు. అది మహాపాపం. జ్ఞానులందుకే దేవతాభేదం పాటించరు. ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, ఈ జగత్తులో ఒక్కడే పరబ్రహ్మ. నువ్వు అతన్ని శివుడను, కేశవుడను, అమ్మవారను, గణపతి అను, కుమారుడను ఏ పేరుతో పిలిచినా చిట్ట చివరికి పలికేది ఒక్కడే దేవుడు. అది గ్రహించి దేవతాభేదం పాటించకుండా ఉన్నవాడు కూడా వెంటనే పాపం నుంచి విముక్తి పొందుతాడు. ఇవి పాప వినాశకాలు. నీవు అదృష్టవంతుడివి. వినుమా గోవిందుడు సఖుడును బంధుడు కార్యకర్మఠుడునై నిన్ను కొనియాడుచుండ దురితం బను పేరును కల్లదె నీకు ననఘ చరిత్ర. ధర్మరాజా, పాప ప్రక్షాళన ఎలా చేసుకోవాలి అని నువ్వు నన్ను అడుగుతున్నావు. అసలు నీకు పాపం ఎక్కడుంది, ఎందుకు లేదో తెలిసినా, ఇవన్నీ ఇతరుల కోసం నువ్వు అడిగేవు కానీ నీకైతే పాప ప్రక్షాళన చేసుకోవాల్సిన అవసరం లేదు. సాక్షాత్ గోవిందుడు కృష్ణ పరమాత్ముడు అంతటి వాడు నీకు స్నేహితుడిగా బంధువుగా ఉండి నీ చేత ఎన్నో పనులు చేయిస్తున్నాడు. కృష్ణుడు దగ్గరుండి నువ్వు ఇలా నడుచుకో ఇలా చెయ్యి అని నీ చేత పనులు చేయిస్తూ ఉంటే, ఆయన చెప్పినట్టు నువ్వు నడుచుకుంటూ ఉంటే ఇంకా నీకు దోషం ఎక్కడున్నది? కృష్ణుడు సరదా కోసం కూడా ఎవరిని పొగడ్డు. ఒక వ్యక్తి దగ్గర సుగుణములు లేకపోతే దుర్గుణములుంటే అటువంటి వాడిని నువ్వు జ్ఞానివి పండితుడు అని కృష్ణుడు ఎందుకు పొగుడతాడు? భగవంతుడు ఎప్పుడూ కూడా ఏదో డబ్బులు ఆశించో ఇంకో కీర్తి ఆశించో ఇతరులను వ్యర్థముగా ప్రశంసించడు. అంతటి వాడు నిన్ను కొనియాడు చూడ రోజు ధర్మరాజా నువ్వు ధర్మాత్ముడివి, నువ్వు చేసే పనులలో అధర్మం లేదని ప్రశంసిస్తూ ఉంటే ఇక నీకు దురితంబను పేరును కలదే. పాపం అనేది పేరుకు కూడా లేదు. అసలు పాపం అనే పేరును కూడా తలుచుకోకు. పాపము అని రెండు అక్షరాలున్నాయిగా, పాపహ లేదా తెలుగులో పాపము అన్నాం. ఈ పాపం అనేది లేదు నీకు, ఆ దోషమే లేదు నీకు పో. ఎందుకంటే సకల లోకాలని ఉద్ధరించే కృష్ణుడు నీ పక్కన ఉండడం వల్ల, నువ్వు ఆయన చెప్పినట్టుగా నడుచుకోవడం వల్ల, ఆయన నీ చేత కార్యక్రమములు చేయించడం వల్ల. ఈ లోకములో కొంతమందికి కీడు ఉండదట. ఇంద్రుడు అజుడు విష్ణుడవ్వాని వైదిక స్తోత్రముల ప్రసాదితునిగ చేసి ఎలమి కొలుతురు ఆ మహేశ్వరు కొలుచువారెందు ఎప్పుడు కీడు నందరధిప. ఇంద్రుడు, బ్రహ్మ, శ్రీ మహావిష్ణువు, నిరంతరం కైలాసానికి వెళ్లి వేదమంత్రములతో ఈశ్వరుణ్ణి స్తోత్రం చేస్తారు. అటువంటి ఈశ్వరుణ్ణి వీలున్నప్పుడల్లా అభిషేకించేవారు, శివలింగాన్ని భక్తితో పూజించేవారు, శివుడికి ప్రదక్షిణ చేసేవారు, శివాలయానికి వెళ్లి తీర్థస్వీకారం చేసేవారు, మహేశ్వరుణ్ణి భక్తితో శ్రద్ధతో తలచి పిల్లచి కొలిచేవారు. ఇటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా మాట వరసకు కూడా కీడు పొందరు, అంటే వారికి పాపం అనేది ఉండదు. ఇప్పుడు ధర్మరాజు గారికి మళ్ళీ అనుమానం. అసౌమ్యా సౌమ్య రూపేణ సౌమ్యాశ్చా సౌమ్య దర్శనాః ఈదృశాన్ పురుషాన్ తాత కథం విద్యామహే వయం. ఈ లోకంలో కొంతమంది చూడ్డానికి పిచ్చి వాళ్లలో ఉంటారు, కానీ వాళ్లలో పాండిత్యం ఉంటుంది. ఒక్కొక్కడు మహాపండితుడు, కానీ పైకి ఎలా కనబడుతున్నాడు అనమాట, పిచ్చివాళ్ళ కనబడుతున్నాడు. ఒక్కొక్కడు చూడ్డానికి పండితుడులో కనబడతాడు, కానీ నోరిప్పితే కంపు పాపాత్ముడు వాడు. కొందరిని చూస్తే శాంత పురుషుల్లో కనబడతారట, ఆ ముఖం చూస్తే మోసపోతాం అనమాట. ఆహాహా, ఆ ముఖంలో ఎంత ప్రశాంతత, శాంత స్వరూపుడు వీడు, సౌమ్యుడు అనుకుంటాం. లోపల వాడి మనస్సు తెలిసిందా ప్రమాదం అనమాట. పైకేమో సాధువులో ఉంటాడు, హృదయం క్రూరత్వంతో ఉంటుంది. మరికొంతమంది పైకేమో ముఖంలో చూస్తే క్రూరత్వం కనబడుతుంది, ముఖం అందంగా ఉండదండి వాళ్ళ కర్మ అది. ఒక్కొక్కళ్ళ యోగం అలా చూస్తాం, భగవంతుడి యొక్క నిర్ణయం అది. పైకేమో అసౌమ్యుల్లో ఉంటారు, కానీ హృదయం చాలా కోమలంగా ఉంటుంది. వీళ్ళని ఎలా గుర్తుపెట్టుకోవటం? రాగానే ఒక వ్యక్తిని చూసి మోసపోతున్నాం కదా, అతని ముఖం చూసి అమ్మో ఎంత మహానుభావుడు అండి, ఆ ముఖంలో ఏం కళ్ళండి అనుకుంటున్నాం. తర్వాత కొద్ది రోజులు పోయాక వాడు ఎంత దుర్భాగ్యుడో తెలుస్తోంది. అలాగే కొంతమంది చూడడానికి ముఖాన్ని చూడగానే ముందు ఫేస్ ఈజ్ ది ఇండెక్స్ ఆఫ్ మైండ్ అంటారు, కానీ నిజానికి పై పై మెరుగులు చూసి సహజంగా అందరం లోకంలో మోసపోతాం. ఇంతంత విభూతి పూసేసుకుని, ఇంతంత రుద్రాక్షలు వేసుకుని, ఇంతంత పాంచి బొజ్జోటి వేసుకుని, చేతి కంకణాలు వేసి కూర్చున్నాడంటే వాడు చూడగానే అనిపిస్తున్నారు వాడు, అబ్బాయి ఏం పండితుడండి, పద్మాకర్ గారి మొహంలో ఉంది, పిచ్చ కండువా వేసుకు పురాణం చెబుతున్నాడు, ఈయనకి పాండిత్యం లేదేమో అనిపిస్తుంది. ఈ కండువాలను బట్టి, ఈ కంకణాలను బట్టి, ఈ వేసే రుద్రాక్షాలను బట్టి ఏం పోస్తారండి ఒక్కొక్కటి చూడండి. మీరు ఏకంగా మనిషి కూడా చక్కగా గజాసురుల్లో ఉంటాడనమాట చక్క. ఆ చూడగానే మనకు ఏమనిపిస్తుంది అనమాట, అయ్యి బాబోయ్ వీడు నిజంగా గురువుట, పైగా అదేదో పాతకంట, నెత్తిమీద పాతకంట, పాతకమా, ఏం పాతకం చేస్తున్నాడో తెలియదు వాడు, పంచమహాపాతకాలు అనమాట అవి. ఇవన్నీ మనకి తెలియక ఏమవుతుంది అనమాట, రూపాన్ని చూసి మోసపోతాం. అసౌమ్యులు సౌమ్యుల్లో కనపడతారు, అజ్ఞానులు జ్ఞానుల్లో కనపడతారు, మోసగాళ్ళు భక్తుల్లాగా నామాలు పెట్టి కనపడతారు. ఒక్కొక్కప్పుడు మహాత్ములు కూడా ఏమీ ఆడంబరం లేకుండా ఉంటారు. ఇటువంటి వాళ్ళని మనం ఎలా గుర్తుపెట్టుకుంటాం అనగానే దానికి కొంచెం సాధన కావాలి. ఈ విషయంలో నేను నీకు ఒక గొప్ప కథ చెబుతా విను. వ్యాఘ్ర గోమాయు సంవాదం తం నిబోధ యుధిష్ఠిరా. ఒక పులి నక్క యొక్క కథ, వాటి సంభాషణ నీకు చెబుతాను. ఆ కథ వింటే మనుష్యుల్ని ఎలా గుర్తించవచ్చో తెలుస్తుంది నీకు. ఎప్పుడూ కూడా చెప్పుడు మాటలు వినడం కాకుండా ఆ మనిషితో పరిచయం వల్ల క్రమక్రమంగా వ్యక్తిలో ఉన్న జ్ఞానం బయటపడుతుంది. తత్సంబంధమైన ఒక కథ చెబుతున్నాను, పులి నక్కల యొక్క సంభాషణ. అది పూర్వకాలంలో పురిక అని పేరు కలిగిన ఒక మహానగరం ఉండేది. ఆ మహానగరం చాలా సంపదలతో కూడినటువంటి నగరం. ఆ నగరాన్ని రాజధానిగా చేసుకుని పురికని ఒక రాజు ఈ భూమండలాన్ని చాలా కాలం పరిపాలించాడు. ఆయన పేరు పౌరికుడు, రాజుగారి పేరు పౌరికుడు, వాడి నగరం పురిక. పురికాయాం పురిపుర శ్రీమత్యాం పౌరికో నృపః పరహింసారతి క్రూరో బభూవ పురుషాధమః. ఆ రాజుగారికి చిన్నప్పుడే పట్టాభిషేకం జరిగింది. కొంచెం వయస్సు వచ్చాక తల్లిదండ్రుల యొక్క సంరక్షణలో ఉండి గురువుల ద్వారా అనేక రకాలైన విశేషాలు తెలుసుకుని రాజైన వాడికి, తల్లిదండ్రుల సంపత్తు హఠాత్తుగా రాజైన వాడికి చాలా తేడా ఉంటుందండి. కష్టపడి చిన్నప్పటి నుంచి కృషి చేసి ప్రజల యొక్క అభిమానాలు పొంది చదువుకుని సంస్కారంతో ఉన్నటువంటి వాడు జాగ్రత్తగా పరిపాలిస్తాడు. తండ్రి గారు ఏ ప్రధానమంత్రో లేకపోతే ముఖ్యమంత్రో, వంశపారంపర్యంగా వాళ్ళంతా ప్రధానమంత్రులుగాను ముఖ్యమంత్రులుగా ఉన్నారనుకోండి, అటువంటి వాడి వంశంలో పుట్టినటువంటి వాడికి పెద్దగా ఏం కష్టాలు తెలుస్తాయి? ఐశ్వర్యం ఉంటుంది, పరంపరగా సంపదలు వస్తున్నాయి, వీడి కష్టం తెలియదు, బయట అంటే ఏమిటో తెలియదు, అసలు వాడికి హిందూ అంటే ఏమిటో తెలియదు, ఇంకోటి అంటే ఏమిటో తెలియదు, దేశానికి సరిహద్దులు ఎక్కడ ఉన్నాయో తెలియదు. అటువంటి దౌర్భాగ్యుడు హఠాత్తుగా రాజీతో కొంపలు మురిగిపోతాయి. మహారాజుకి కష్ట సుఖాలు తెలియాలి. అందుకే పూర్వకాలంలో రాజులని ఒక సంవత్సర కాలం పాటు విద్య పూర్తయ్యాక మారు వేషంలో భూమండలం తిరిగి రమ్మనేవారు. ఆ తిరిగి వచ్చేటప్పుడు తన పేరు ఎక్కడ చెప్పకూడదు. సంవత్సర కాలం మారు వేషంలో అన్ని చోట్ల తిరిగాడు అనుకోండి, అప్పుడు వాడికి ప్రపంచంలో కష్టం ఏమిటో సుఖం ఏమిటో తెలుస్తుంది. ఏమీ తెలియకుండా హఠాత్తుగా తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెడితే వాడికి అహంకారం తప్ప ఏమీ తెలియదు. ఈ రాజుగారికి చిన్నప్పుడే తండ్రి పోవడం, పెద్దగా చదువు లేకపోవడం, తర్వాత చుట్టుపక్కల ఉన్నటువంటి వీరులంతా కలిసి వీడిని బాగా ఎక్కేయడంతో వీడు క్రూరుడై హఠాత్తుగా సింహాసనం మీద కూర్చోవడం వల్ల, అధికారం చేతికి రావడం వల్ల చెయ్యరాని పనులు చాలా చేశాడు. పరహింసారతి, చాలా మందిని హింసించాడు. ఇంత పిసరు తేడా వస్తే ఉరిశిక్ష వేసేసేవాడు, శిరశ్ఛేదనం విధించేవాడు, చేతులు నరికించేసేవాడు. ఎవరు మంచివాళ్ళో ఎవరు చెడ్డవాళ్ళో తెలిసేది కాదు. భయంకర శిక్షలు విధించాడు, ప్రజల్ని దోచుకున్నాడు, బాగా ఇష్టం వచ్చినట్టు వ్యసనాలు పాలైపోయాడు. పైగా మంచి నవయౌవనంలో రాజయ్యాడేమో, స్త్రీలోలుడు కూడా అయిపోయాడు. ఈ విధంగా మహాపాపములు ఎన్నో చేసి చేసి ఆ పాపములతో హఠాత్తుగా కుష్ఠరోగం వచ్చి గుటుక్కుని తెచ్చాడు వాడు. ఈ విధంగా ఆ పురుషాధముడు అర్ధాంతరపు చదువు చచ్చిపోయాడు అనమాట. పూర్తిగా వయస్సు మేరకుండానే గట్టిగా 40-45 ఏళ్ళు రాగానే చచ్చిపెట్టా. ఎక్కువ మందికి అంతే, వ్యసనముల వల్ల, అహంకారం వల్ల, పాపాల వల్ల ఆయుక్షీణం అవుతుంది. మహాపాపములు చేస్తే ఆయువు రోజు రోజుకి తగ్గిపోతుంది. వాడు తగ్గి గుటుక్కుమన్నాడు. వీడు చచ్చి కొన్ని వేల సంవత్సరాల పాటు నరకంలో నానాయాతన పడ్డాడు. పడ్డ తర్వాత అక్కడ అదృష్టవశాత్తు యమధర్మరాజు గారు, ఒరే నేను నీకు ఒక్క ఉపకారం చేస్తున్నానరా, నువ్వు ఎన్ని పాపాలు చేసినా చచ్చిపోయే ముందు ఒక్కసారి మాత్రం మీ గురువుగారిని తలుచుకున్నావు. ఈయన గురువుగారు వశిష్ఠుడు. చచ్చిపోయే ముందు ఈయనకి ఎందుకో గురువుగారు గుర్తుకొచ్చాట. అప్పటిదాకా వీడు ఎప్పుడు గురువుని తలుచుకోలేదు, పెద్దవాళ్ళని తలుచుకోలేదు, అన్ని పాపాలే చేశాడు. ఎక్కడో ఎక్కడో సుకృతం ఉంటుంది, పెద్దవాడు చేసిన పుణ్యం. అందుకని చచ్చే ముందు మాత్రం గురుదేవ వశిష్ఠ అని చచ్చిపోయాట. అందుకని ఎముడేమన్నాడు, నువ్వు నరకంలో శిక్షలు అనుభవించావు, కానీ చివరి క్షణంలో గురువో నీ గురువుగారిని తలుచుకున్నావు కదా, గురుస్తుతి వల్ల నేను నీకు ఒక చిన్న ఉపకారం చేస్తున్నాను. నీ పాపములకు కొంత ప్రాయశ్చిత్తం అయ్యింది, ఇంకా కొంత పాపం మిగిలింది. ఆ పాపంతో నువ్వు భూలోకంలో ఒక నక్కగా పుడతావు. దండకారణ్యంలో నల్లని తోక కలిగినటువంటి నక్కగా పుడతావు. తోకల్లో కూడా నల్లని తోక కలిగినటువంటి నక్కలు అరుదుగా ఉంటాయి. నల్లని తోక కలిగిన నక్కగా పుడతావు. పుట్టాక నీకు పూర్వజన్మ జ్ఞానం ఉంటుంది. నీకెందుకు పూర్వజన్మ జ్ఞానం ఇస్తున్నాను, చచ్చే ముందు గురుస్మరణ చేసావు గనక. అందుకే ఇళ్లలో పూర్వం గురువుగారి ఫోటో పెట్టుకునేవారు. పెట్టుకుంటే చచ్చే ముందు గురువుగారు గుర్తొస్తే ఒకవేళ నక్కగా పుట్టినా కుక్కగా పుట్టినా పూర్వజన్మ జ్ఞానం ఉంటుంది. ఎవరికైనా ఏ జన్మ ఎలా వస్తుందో తెలియదుగా. ఈ జన్మలో మానవ జన్మ, వచ్చే జన్మలో నక్కో కుక్కో ఇంట్లో అక్కో లేకపోతే ఇంకో ఎలకల యొక్క బొక్కో ఏదో ఒకటి పుడతాడు మానవుడు, తప్పదు. ఈ పుట్టే ముందు గురుస్మరణయో గురు దర్శనమో ఏదైనా జరిగితే కొంచెం పూర్వజన్మ సంస్కారం వస్తుంది, గుర్తొస్తుంది, నీకు పూర్వజన్మ స్మృతి ఉంటుంది, నక్కగా పుడతావు అన్నాడు యముడు. దాంతో ఆ రాజుగారు ఈ పౌరికుడు భూలోకంలో దండకారణ్యంలో ఒక లేడీ నక్క కడుపును పుట్టాడు. లేడీ నక్క కడుపును కాస్త జంట నక్క యొక్క కడుపును ఎలా పుడతాడు, ఏదో ఒక పాపం గోమాయువు కడుపును పుట్టాడు. పుట్టి పుట్టగానే వీడికి పూర్వజన్మ గుర్తుంది, నేను ఎటువంటి వాడిని, ఒకప్పుడు పురికా నగరాన్ని పరిపాలించిన మహారాజుని, కానీ దురదృష్టవశాత్తు మహాపాపాలు చేసి హింసలు చేసి ఈ దౌర్భాగ్యపు గోమాయు జన్మ ఎత్తాను. గోమాయు అంటే నక్క, ఈ నక్కగా మారాను. ఈ జన్మలో అయినా ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా ఉంటాను. నేను ఎంతోమందిని చంపించాను, కడుపుతో ఉన్న జింకల్ని కూడా చంపి వాటి మాంసం తినేసాను దౌర్భాగ్యండి. ఆదివారం శనివారం లేదు 365 రోజులు పటాపటాపటా కొట్టేయటం, వాటిని తీసుకుని వండేయటం మసాలా వేసి, ఇలా ఎన్నో రకాలుగా జంతువులు తిన్నాను. ఇంకా చేపలైతే చెప్పేక్కర్లేదుట, వాడిని అలా అరగదీసి బండరాయి మీద పట్టుకొచ్చేసి మసాలా పెట్టి పులుసు చేసుకుని తాగేశాను. ఈ జన్మలో ఒళ్ళు దగ్గర పెట్టుకుంటాను, యమధర్మరాజు గారు నన్ను నక్కగా పుట్టించినా నాకు పూర్వజన్మ స్మృతితోటి ఇచ్చారు అనుకుని ఆ రోజు నుంచి వాడు ఏం చేసేట, ఈ నక్కగారు పుట్టగానే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి పుట్టి పుట్టగానే, ఓ నక్కతల్లి నేను పూర్వజన్మలో ఒక రాజుని, నేను చేసిన పాపం వల్ల నక్కగా పుట్టాను, కాబట్టి ఈ జన్మలో నేను అహింసతో బతుకుతాను, కేవలం ఎండిపోయిన పళ్ళు రాలిన ఆకులే తింటాను, మాంసము తినను, ఎవరినీ హింసించను. అందులో నక్కలకి గోమాంసం అంటే బాగా ఇష్టం. ఆవులకి ఎక్కడైనా పుండు పెడితే కొరుక్కు తింటాయి, అందుకే వాటికి గోమాయువులు అని పేరు. అసలు నక్కలకి ప్రత్యేకంగా నక్కలకి గోమాంసం బాగా ఇష్టం. అందుకే పాకిస్తాన్ వాళ్ళు అంత ఎవరు అనుకుంటున్నారు, మరి గోమాయువులు వాళ్ళు పూర్వజన్మలో, వాళ్ళకి సహజంగా గోమాంసమే ఇష్టం ఉంటుందిట. అందువల్ల నేను పీక్కు తింటాను, అని చుట్టుపక్కల నక్కలు అంటున్నాయి గనక అది విన్న వీడేమన్నాడు, నేను మాట వరసకు కూడా ఈ జన్మలో గోమాంసం తినను, మీరు నన్ను బలవంతం చెయ్యొద్దు, మాంసం తినమనద్దు, నాకు పూర్వజన్మ సంస్కారం ఉంది, నేను ఎవడనో నాకు తెలుసు, అందుకని రాలిన ఆకులు లేక ఎండిన పళ్ళు ఇవి మాత్రమే తింటాను. మీరు మాత్రం కుమారా నక్కవై పుట్టావు తిక్కగా మాట్లాడతావేం చక్కగా మాంసం తిను అని అర్థం. అనగానే ఆ తల్లికి కూడా కొంచెం సంస్కారం ఉన్నట్టుంది, దానికి కూడా అనుమానం వచ్చింది, పుట్టి పుట్టగానే నక్కొచ్చి ఇటు నక్క భాషలో మానవ భాషలో మాట్లాడుతుంటే దానికి ఆశ్చర్యం కలిగిందనమాట. ఓహో ఈ నక్క ఏదో కారణ జన్మురాలనుకుని నీకు ఎలా అనిపిస్తే అలా చేయి కుమారా అన్నదట తల్లి నక్క కూడా. ఈ కొడుకు నక్కగారు చిన్నప్పటి నుంచి నిష్ఠగా ఆ పక్కనే దండకారణ్యంలో ఉన్నటువంటి గోదావరి నదిలో స్నానం చేసి రెండు కాళ్లతో అర్ఘ్యప్రదానం చేసి సంధ్యావందనం చేసేదిట. నక్కేమిటి సంధ్యావందనం చేయటం ఏమిటి అని చుట్టుపక్కల ఉన్నటువంటి ఋషులు కూడా తెల్లబోయేవారు. అసలు నిజంగా సంధ్యావందనం చేసేవాళ్లే చేయడంలా, నేను ఎంతోమంది చూస్తున్నాను సంధ్యావందనం చేయవలసిన వాళ్ళు సంధ్యాని వేసికి దండం పెడుతున్నారు పోయి. కానీ నక్కగారు స్నానము చేసి చక్కగా రెండు కాళ్లతో సూర్యుడికి అర్ఘ్యం ఇస్తోంది, ఇదేమో శాకాహారమే తింటోంది, ఎవరి జోలికి వెళ్లడంలా. పైగా పూర్వజన్మ సంస్కారం వల్ల, గురువుల యొక్క అనుగ్రహం వల్ల, యముడి కటాక్షం వల్ల దీనికి చదవకుండానే పురాణాలు గుర్తుకొచ్చాయట. ఇది ఎప్పుడైనా చదివిందా దాని మొహానికి? కానీ పురాణములన్నీ భగవంతుడి అనుగ్రహంతో స్ఫురణకొచ్చాయి. అందుకని ఏం చేసేది, రోజును తన సాటి నక్కలన్నింటినీ కూర్చోబెట్టి, నక్కల్లారా ఎన్నో పాపములు చేసి మనందరం నక్క జన్మలు ఎత్తాం, ఈ నక్క జన్మ నుంచి మీకు విముక్తి కలగడానికి నేను చెప్పే పురాణాలు చక్కగా వినండి అని వాటికి పురాణాలు చెప్పేది, చక్కగా వాటి లాంగ్వేజ్లు అర్థమయ్యేలాగనమాట. ఎందుకంటే నక్కలకి సంస్కృతంలో చెబితే అర్థం కాదు కదా, అందుకని నక్కల భాషలోనే కయ్యో కయ్యో అనే ఒక భాష ఉంటుంది వాటికి, ఆ భాషలో వాటికి అర్థమయ్యే రీతిలో చెప్పేదనమాట, చక్కగా సులభ శైలిలో చెబితే అర్థమవుతుంది కనుక. ఇప్పుడు కరిగరి గిరిగిరి నంభోదరం అంభోదరం అంటే ఏమర్థమవుతుంది, అలా కాకుండా ఏనుగున్నది, గిరి అంటే కొండ ఉన్నది, మబ్బున్నది అంటే అర్థమవుతుంది. అందుకని ఎవరికి ఎలా అర్థం అవ్వాలో అలా చెప్పాలి. పాప అస్సలు తెలియని వాడిని పట్టుకుని చీటికి వాటికి ఎవరక్కడ శ్రీఫలము తండు అంటే వాడు బుర్ర విక్కుని శ్రీఫలం అంటే ఏమిటండి అంటాడు. శ్రీఫలానికి నారికేళం కొబ్బరికాయ అని అర్థం అనమాట. చక్కగా పామర భాషలో కొబ్బరికాయ తండి అన్నామా వాడికి ఎంత ఆనందం వచ్చేస్తుందో. అందుకని ఎప్పుడు కూడా ఔచిత్యం కూడా తెలుసుకోవాలట. పండితుల సభలో ఒక రకంగా మాట్లాడాలి, బొత్తిగా తెలియని వాళ్ళు ఉంటారు పాపం, అటువంటి అప్పుడు వాళ్ళకి తగిన భాషలో మనం చెప్పాలి, అలా చెబితే వాళ్ళు సంతోషిస్తారు. అందుకని ఈ నక్కగారు నక్కల భాషలో కస్పురాణ కథలు చెప్పేది. ఆ అడవికి ఒక రాజుగారు ఉన్నారు, ఆ రాజుగారు పులి రాజుగారు, వ్యాఘ్ర రాజు. ఆ అడవికి సింహం కాదు రాజు, పులే రాజు. ఈ పులిగారి దగ్గరికి చాలామంది వెళ్ళి, మన అడవిలో ఈ మధ్యన ఒక నక్క పుట్టిందండి, చిన్న వయస్సు నుంచి పరమ వైరాగ్యంతో ఉంది, అస్సలు మాట వరసకు కూడా అది మాంసం తినడంలా, నక్కలు కుళ్ళిపోయిన మాంసాన్ని ఎంత ఇష్టపడతాయి, కానీ ఈ నక్క మాంసం తినదు, పైపెచ్చు సాటి నక్కల్ని సాత్వికంగా బ్రతకమంటోంది, విన్న వాటిని గౌరవిస్తోంది, వినని వాటిని వదిలేస్తోంది, అది కాకుండా అప్పుడప్పుడు పురాణాలు ధర్మాలు చెబుతోంది, అటువంటి నక్కగారు గనక మీకు మంత్రి అయితే ఎంతో బాగుంటుంది, మీరు కూడా బాగుపడతారు, మీకు పురాణాలు వినిపిస్తుంది, అది ఫ్రీగా వినిపిస్తుంది, దానికి మైక్ కూడా అక్కర్లేదు నక్కకి పైగా, సౌండ్ పెంచడాలు తగ్గించడాలు రికార్డింగ్లు ఈ గొడవలు లేదు కదా, నక్కల పురాణం చెబితే ఎంత సుఖం అనుకుంటారు, అడవిలో కూర్చోవచ్చు, ఏసీ అక్కర్లేదు, జనాలు లేటుగా వస్తారు, మధ్యలో ఫోన్లు మాట్లాడతారనే వెంక అసలు నక్కలకి లేదు. అందుకే నక్కల పురాణం చాలా సుఖంగా ఉంటుంది, ఒకసారి కావాలంటే కొన్ని పాపాలు చేస్తే వచ్చే ధర్మంలో నక్కవచ్చు, అడవిలో అదృష్టం బాగుంటే పురాణాలు వినొచ్చు. కాబట్టి ఇప్పుడు ఈ నక్కగారి పురాణం కూడా బాగుంటుందనగానే పాపం పులిరాజు గారు వాళ్ళ అమ్మని పిలిచి, అమ్మ అమ్మ మన నగరంలో అంటే మన దండకారణ్యంలో, వాళ్ళ నగరం అంటే అడవి అనమాట, మన సామ్రాజ్యంలో ఎవరో ఓ నక్కగారు పుట్టారట, పురాణాలు చెబుతున్నారట, నీకు తెలిసిందా అంటే, ఒరే అబ్బాయి రహస్యంగా నేను ముసుగేసుకుని రాత్రిపూట పురాణం వింటున్నాను, రాజుగారి తల్లిని వచ్చానని తెలిస్తే అందరూ గౌరవిస్తారు కదా, ఆ గౌరవం నాకెందుకని రహస్యంగా చర్మములు గాడిద చర్మాలు లాంటివి కప్పుకుని పొదల్లో ఉండి ఆ నక్కగారి పురాణం వింటున్నాను, అయ్యి బాబు అదని అక్కట్రా బాబు నక్కగాదిరా బాబు మహాపౌరాణికుడు ఎవడో ఈ జన్మెత్తినట్టున్నాడు, ఎంత బాగా చెబుతున్నాడో పురాణం, అద్భుతంగా చెబుతున్నాడు, జనం కూడా విజృంభణగా వస్తున్నారు, మామూలు జనం కాదు నక్కలు పిల్లులు కోతులు అన్నీ వింటున్నాయట ఆయన పురాణం. ఇంకా నా పురాణం కేవలం మానవులే వింటున్నారు, కానీ నక్కగారి పురాణం అలా కదట, అన్ని రకాల జాతులు జంతువులు వింటున్నాయి, పాము ముంగిసా పక్కన కూర్చుని వింటున్నాయిరా ఆయన పురాణం, అంత బాగా చెబుతున్నాడు అనగానే, ఓహో అటువంటి మహానుభావుణ్ణి నేను నా మంత్రిగా చేసుకుని నా జీవితాన్ని బాగు చేసుకుంటాను అని వెంటనే స్వయముగా తన తల్లిని కొంతమందిని ఆ నక్కగారి దగ్గరికి పంపించి తన దగ్గరికి తెప్పించుకున్నాడు పులిరాజు గారు. ఆ నక్కగారు రావడంతో మహారాజా ఆశీర్వచనం అని ఒక కాలిలా పైకెత్తింది. మనం ఆశీర్వదించాలంటే చెయ్యి ఎత్తాలి, అది కాలెత్తింది కుడికాలు. అప్పుడు ఆ పులిరాజు అన్నాడు, నిన్ను సౌమ్యుడవని ఎరిగితి అనగా నన్ను జంది నిలిచి అతుల సుఖములందిన మేలు నన్ను క్రూరుండను లోకం బిదియునుడు పనగు నీ శిక్షన్. మహాత్మా గోమాయు ప్రభు, ఈ లోకంలో చాలామంది నన్ను క్రూరుడని తిట్టుకుంటున్నారు. ఈ అడవిని పరిపాలిస్తున్న పులిరాజు క్రూరుడని, వాడికి పెద్దగా పురాణాలు రావని, పెద్దల మాట వినడని అందరూ నన్ను నిందిస్తున్నారు. నీ గురించి నేను విన్నాను, నువ్వు సౌమ్యుడివని తెలిసింది నాకు. మా అమ్మలాంటి వాళ్ళు రహస్యంగా నీ పురాణం విన్నారు. పురాణానికి వచ్చే వాళ్ళలో గొప్ప గొప్ప వాళ్ళు వస్తారు తెలిసిన. ఇప్పుడు అక్కడంటే పులిరాజు గారి తల్లి రాజమాత వచ్చింది, పులిమాత. అలాగే ఇక్కడ కూడా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు రహస్యంగా వాళ్ళ తల్లిదండ్రులు మారు వేషాల్లో రావచ్చు గురువుగారి మీద అభిమానంతో. అందుకే అక్కడికి వచ్చేవాళ్ళని సామాన్యులు అనుకోవడానికి లేస్తామా? ఒక్కొక్కసారి డైరెక్ట్గా ప్రధానమంత్రి గారి యొక్క భార్య కూడా వచ్చి అనొచ్చు. చెప్పలేము మన యోగం ఎలా ఉంటుందో. అందువల్ల నీ పురాణమును మా రాజమాత మా అమ్మే విన్నది, ఆవిడ కూడా ప్రశంసించింది. నువ్వు మహాత్ముడివని, ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడివని, మాట వరస కూడా హింసతో కూడిన భోజనం తినవని నాకు తెలిసింది. నేను ఆశ్చర్యం ఆనందం పొందాను. నాలాంటి పాపాత్మల్ని ఉద్ధరించు, మాకు మంచిని బోధించు. స్వతసిద్ధంగా మాకు మాంసాహారం తప్ప మరొకటి ఎక్కదు, కాబట్టి ఉన్నంతలో పాపపు తిండి కాకుండా కొంచెం జాగ్రత్త పడేలా చెయ్యి. ఎందుకంటే పులులు ఇప్పుడు హఠాత్తుగా శాకాహారం తినడం మొదలెడితే ప్రమాదం. నేను మాంసం తిన్నా, ఆ మాంసంలో ఏది ఉచ్యమో ఏది నీచమో తెలియజేయి. దాంతోపాటుగా నాలాంటి వాడు ఏదైనా శిక్షల్లో పొరపాటులు చేస్తే ఈ శిక్ష మంచిది, ఈ శిక్ష వేయకూడదు, లేకపోతే ఈ శిక్ష ఎక్కువయ్యింది, ఈ శిక్ష తక్కువైంది, ఇటువంటివన్నీ నాకు నేర్పు. తినే ఆహారం జాగ్రత్తగా తినేలా చెయ్యి, చేసే పనులు సక్రమంగా చేసేలా చెయ్యి. ఒకవేళ నేను క్రూరుడినై గోవుల్లాంటి వాటిని తింటే దానికి ఎప్పటికప్పుడు ప్రాయశ్చిత్తం చేయించు అనగానే నక్క నవ్వి, మహారాజా నేను నీచ జాతికి చెందినటువంటి మృగాన్ని, నువ్వో అడవికి రాజువి, నీ సాటి వాళ్ళు చాలామంది నీ పక్కన ఉన్నారు, నీ కులం వాళ్ళు. నన్ను నువ్వు తీసుకొచ్చి నీ మంత్రిగా చేసుకుంటే నీ కులం వాళ్ళకు ఒళ్ళు మండిపోతుంది. పరాయి కులం వాడిని తీసుకొచ్చి ఈ రాజుగారు నెత్తి మీద పెట్టుకుంటాడా, మంత్రిగా చేసుకుంటాడా అని వాళ్ళంతా నా మీద ఈర్ష్య వహించి కుట్ర పన్ని నా ప్రాణం తీయొచ్చు. ఎవరి అంతస్తుని బట్టి వాళ్ళు వెలగాలి. రేపు పొద్దున తేడా వస్తే యుద్ధం చేయడానికి నేనా బక్క చిక్కిన ఎండిపోయిన నక్కని? నీ బంధువుల భయంకరమైన వ్యాఘ్ర జాతికి చెందిన వాళ్ళు, వాళ్ళు పంజాతో ఒక్క దెబ్బ కొడితే నాకు ఈ సంసార గుంజాటనంతా ఎగిరిపోతుంది. ఎందుకు వచ్చింది? నీ సాటి వాళ్ళు ఎవరో ఒకళ్ళని మంత్రిగా చేసుకో, నీ కులం వాళ్లతో నువ్వు సుఖంగా ఉండు. పరాయి కులం వాళ్ళని అంతస్తిచ్చి నువ్వు పక్కన నెత్తి మీద పెట్టుకున్నా నీ బంధువులు రానివ్వరో. ఈ సృష్టిలో అదొక రహస్యం, దరిద్రపు లక్షణం అది అనగానే చచ్చ అలానకు, ఈ లోకంలో ప్రతి వ్యక్తి ఒకరినొకరు గౌరవించుకోవాలి. మా వాళ్ళు పరాక్రమవంతులు క్రూరులే కాదన్నాం, కానీ నేను నీకు మంత్రి పదవి ఇస్తే అడ్డం పెట్టే అధికారం వాళ్ళకి ఎక్కడుంది? వాళ్ళు ఎవరైనా కాదన్నారా వాళ్ళనే చంపారేస్తాను, నా సంగతి నీకు తెలియదు అని ఒకటికి రెండు సార్లు చెప్పిందిట. అయితే ఒకటి గుర్తుపెట్టుకో, చెప్పుడు మాటలు విని నువ్వు నన్ను ఎప్పుడూ తిట్టకూడదు. తొందరపడి ఇతరుల మాటలు నమ్మి నన్ను పదవిలోంచి తీసేయకూడదు. పిచ్చి పనులు నువ్వు ఇతరుల మాట విని చేసిన తక్షణం నేను నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాను అన్నది నక్క. సరే అని అన్నాడు పులిరాజు గారు. ఆనందపడిపోయి తన బంధువుని పిలిచాడు, తల్లిని పిలిచాడు, ఇంకా అడవిలో ఉన్న తక్కిన జంతువుని పిలిచాడు. ఓ తక్కిన జంతువులారా, ఓ నా సాటి బంధువులైన పులుల్లారా, ఈ రోజు నుంచి మన సామ్రాజ్యానికి ప్రొఫెసర్ నక్కారావు గారు మంత్రి గారు అయిపోయారు. ఈయన గారికి నేను ప్రొఫెసర్గా పదవి ఇచ్చేస్తున్నాను, మంత్రిని చేసేశాను. ఇంతవరకు ఉన్న మంత్రి కంత్రి, ఇప్పుడున్న మంత్రి గారు నిజమైన మంత్రి అనగానే వాళ్ళందరూ కూడా చప్పట్లు కొట్టారు. తక్కిన పులులు కొళ్ళు మండిపోతుందన్నమాట. అప్పటిదాకా మంత్రిగా ఉన్నవాడికి ఆ మంత్రి పదవి పోతే ఎంత బాధో తెలుసునండి. అసలు ఈ పదవి పోతే అసలు ఒక క్షణం బతకలేరు రాజకీయ నాయకులు. అందుకని గజగజలాడిపోయి వాళ్ళంతా ఈ నక్కని తీసుకొచ్చి ఈ రాజు మంత్రిని చేస్తాడా అని ఏడ్చారు. కానీ మరి రాజుగారి నిర్ణయం ఏమీ చేయలేరు. ఇలా కొంతకాలం జరిగింది. ఈ నక్కగారు ఏ రోజుకు ఆ రోజు ఆహారం నేనే నీకు నిర్ణయిస్తాను, ఆ బాధ్యత నాది అన్నది. అంటే గోవుల్లాంటి పవిత్ర జంతువులు తిన్నవ్వకుండా ఈ పులి ఏ ఏ మాంసం తింటే మంచిదో ఆ మాంసాన్ని తన గుహలో పెట్టేది. ఆ గుహలోకి వచ్చి పులిరాజు గారు స్నానం చేసి ఆచమనం చేసి ఆ పోషణ పెట్టి తినచ్చు. మళ్ళీ ఈ విధంగా పులిరాజు గారి ఆహారం, దాంతోపాటు ఆయన ఎక్కడ స్నానం చేస్తే ఆయనకి మంచిదో, ఏ పనులు చేస్తే లాభమో ఏ పనులు చేస్తే నష్టమో, ఇలా మొత్తం మీద ఎప్పటికప్పుడు ఒక నియమాన్ని ఏర్పాటు చేసింది. అప్పుడప్పుడు పాపపుణ్యాలు తెలియజేస్తూ చక్కగా అనేక రకాలైన పురాణ గాథల్ని చెప్పడం మొదలుపెట్టింది. ఈ విధంగా రోజు పురాణ గాథలు వినడం, సంస్కారవంతమైన ఆహారం తీసుకోవడం, ధర్మ మార్గంలో నడుచుకోవడం పులి చేసింది. ఈ తక్కిన వాళ్ళందరికీ ఒళ్ళు మండిపోతుంది కదా, ఏమన్యాయం ఏమన్యాయం అనుకుంటున్నారుగా వాళ్ళంతాను. ఒకరోజు ఏం చేశారట వాళ్ళు, సమయం చూసుకుని ఆ తలుపు తీసేమ్మా, తీసేస్తే వెనకాతల వాళ్ళకు కూడా కనపడుతుంది హాయిగాను. శుభ్రంగా తలుపు తీసేసి కుర్చీలు వేస్తే పాప వెనకాతలు తర్వాత వచ్చేవాళ్ళు ఇటు రాకుండా ఉంటారు. పూర్తిగా తీసేస్తే గోవింద గోవింద, ఎందుకంటే రేపటి నుంచి ప్రారంభం అయిన తర్వాత ఆ వెనక తలుపులు తీసేసుకుంటే పాప వాళ్ళకి సమస్య ఉండదు, మధ్యలో దూరకుండా ఉంటారు. వెనకాతలు వచ్చిన వాళ్ళు అక్కడ నిలబడతారు, ఇబ్బంది లేదే, అక్కడ కాస్త కుర్చీలు వేసేయండి. ఇంకొకసారి గోవింద గోవింద అని ఒకసారి అంటే చాలు, వందసార్లు అంటే ఏమవుతుందంటే నేను పురాణం చెప్పడానికి ఇబ్బంది వస్తుంది. ఈ విధంగా మంత్రి గారు చక్కగా నడుపుతూ ఉంటే ఈ సాటి పులులకి కసి వచ్చింది. ఇంకా తక్కిన జంతువులు ఉన్నాయి. మనందరం ఉండగా ఈ దరిద్రపు నక్కని పట్టుకొచ్చి అందులో సాధువైన నక్కని పట్టుకొచ్చి మంత్రిని చేశాడు ఈ రాజుగారిని. లోపల కొత్త కొత్తలు ఆడుతున్నారు, ఏమి చేయలేకపోతున్నారు. వాళ్ళంతా కలిసి ఎవరికి ఏం చేద్దామని ఆలోచించి ఒకరోజు ఏం చేశారట, రాజుగారు రోజు భోజనం చేసే ఏర్పాట్లన్నీ, రాజుగారికి భోజనానికి కావలసిన మాంస ఏర్పాట్లన్నీ నక్కే చేస్తుంది. నక్క ఒక గుహ ఉంది అక్కడ, ఆ గుహలో రాజుగారికి మాంసాన్ని సిద్ధం చేసి దాన్ని, అది మంచి మాంసమా చెడ్డ మాంసం ఇవన్నీ చూస్తుంది అనమాట, గోమాంసం అవునా కాదా ఇవన్నీ పరిశీలించి అక్కడ పెడుతుంది. రాజుగారు వచ్చి తింటాడు. ఈ రాజుగారు మాంసాన్ని యథాప్రకారంగా నక్క అక్కడ పెట్టింది. ఆ మాంసాన్ని నక్క అలా పక్కకి వెళ్ళగానే తీసుకొచ్చి నక్క నివసించే గుహలో పెట్టేశారట దక్కిన వాడు. కాసేపటి రాజుగారు భోజనానికి వచ్చారు, తీరా చూస్తే మాంసం కనబడలేదు. ఏది నా భోజనం అన్నాడు ఆయన. పైగా ఆ పూట ఆయన ఏమో ఏకాదశి ఉపవాసం ఉన్నట్టునే వాడు ద్వాదశి గడియల్లో భోజనం చెయ్యాలి, కడుపేమో కరకరలాడిపోతుంది. ఏది తిండి అంటే, మహారాజా ఏం చెప్పమండి, మీ మంత్రి గారిది కదా బాధ్యత అన్నారట. ఎక్కడ మంత్రి, ఏది నా ఆహారం అంటే ఇక్కడే పెట్టానండి, నాకు ఆశ్చర్యంగా ఉంది అన్నట. మహారాజా ఇక్కడే పెట్టిన మాంసం ఏమవుతుంది, అందరిళ్ళు వెతికించండి అన్నాయి ఈ తక్కినటువంటి జంతువులు. దాంతో రాజుగారు భటుల్ని పంపించి ఈ మాంసాన్ని ఎవరు ఎత్తుకుపోయారో చూడండి, మహారాజు గారు తినే మాంసం ఎవరో ఎత్తుకుపోతారా, వాళ్ళకి ఎంత ధైర్యం అని అందరిళ్ళు వెతికించాడు. వెతికిస్తే ఈ మంత్రి అయినటువంటి నక్కగారింట్లో కనపడింది మాంసం. వెంటనే ఈ తక్కిన వాళ్ళు అన్నారు, మహారాజా ఇంతకాలం మేము నీకు చెప్పలేకపోయాం, నువ్వు ఆ కంత్రి మంత్రిని నమ్మావు, నక్క అదేమో సాధువులాగా నటిస్తూ ఉంటే దానిని నెత్తికెక్కించుకుని దానికి మంత్రి పదవి ఇచ్చి అది చెప్పినట్టు నడుచుకుని మమ్మల్ని ఏమో పాత మంత్రులందరినీ మంత్రుల్లోంచి మంత్రి పదవుల్లోంచి తొలగించావు. తా అన్నట్టే మాంసము తిన్నదట్టే ఈ నక్కయు బేలు పెట్టే ఎన్నాళ్ళును నీ యాన మరుమాట వలుకంగా నోడితిమిది అన్నడప కార్యములయ్యడం. నక్కట మాంసం తిందట, అందులో ఎండిన మాంసం అసలు తినదట, ఇటువంటి పలుకులు ఎక్కడైనా ఉంటాయా, నక్కలేమిటి శాకాహారం తినడం ఏంటి దరిద్రపు జంతువులవి. ఈ నక్క ఇంతకాలం నిన్ను మోసగించింది, మమ్మల్ని మోసగించింది, లోకాన్ని మోసగించింది, విభూతి పెట్టుకుని ఏదో నాలుగు పురాణాలు చెబుతుంటే మీరంతా నమ్మి మోసపోయారు. మీ అమ్మ మాట విని నువ్వు దానికేవో మంచి అద్భుతమైన మంత్రి పదవి ఇచ్చావు. ఈ సృష్టిలో ఇటువంటి ఎక్కడైనా ఉంటాయా, ఉండవు గాక ఉండవు, ఇది ఉత్తబద్ధం. ఎన్నాళ్ళు నీ ఆజ్ఞ గనక మేము దాన్ని గౌరవించాం, నీ ఆజ్ఞ వల్ల అది ఎన్ని పాపాలు చేసినా మేము తట్టుకోగలిగాం, కానీ నిజానికి అది రోజు ఎన్నో పాపాలు చేస్తోంది, అందరి దగ్గర ఉన్న సంపదలు ఎత్తుకుపోతోంది, రహస్యంగానేమో తినకూడనివి తింటోంది, గోమాంసం కూడా ఎండబెట్టుకు తినేస్తోంది, అది అసలు చేస్తున్న పాపాలన్నీ నీ కాదు, అది చేస్తున్న ఈ పాపాలు మేము తట్టుకోలేకపోతున్నాం, ఎన్నాళ్ళు చెప్పడానికి తడిసాం, ఇప్పుడు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిపోయింది, దొంగతనం బయటపడింది, చూసావు కదా ఈ మాంసం అంతా దాని గుహలో ఉంది, నీ కోసం పెట్టిన పవిత్ర మాంసం అది దాచుకుపోతుందా ఆలోచించనగానే అసలే ఆకలితో ఉన్నాడు పులిరాజు. పైపెచ్చు తన మాంసం నక్కగారింట్లో దొరికింది. దొరకడంతో పాటు ఈ పక్క వాళ్ళు బాగా రెచ్చగొట్టారు. దాంతో వెనక ముందు చూడకుండా వీడేదో పౌరాణికుడని పుణ్యాత్ముడని పూర్వజన్మ సంస్కారం కలిగిన వాడని శాకాహారంతో బ్రతుకుతున్నాడని పాపపుణ్య విచక్షణ కలిగిన వాడని మనలాంటి వాళ్ళని పాపాత్ముల్ని పుణ్యాత్ములుగా మారుస్తాడని నమ్మి నెత్తి మీద పెట్టుకుంటే ఎంత మోసం చేస్తాడా, ఏ మాంసం తింటే నేను కాదంటానా అని వెనక ముందు చూడకుండా వీడిని తీసుకుపోండి, అడవి మధ్య భాగంలో వచ్చేసేలా ఉంటుంది, అక్కడికి తీసుకెళ్లి మీరు అందరూ కాలుక్కాలు కీలుక్కీలు పీక్కు తినేయండి, సజీవంగా తినేయండి ఈ దౌర్భాగ్యాన్ని అని శిక్ష విధించాడు. దాంతో ఆ తక్కిన పాత మంత్రులు భటులు ఆనందపడిపోయి దీన్ని ఆ వజ్రస్థానానికి ఇడ్చుకుపోవడం మొదలెట్టారు. ఆ సమయంలో ఎక్కడో దూరంగా ఉన్న ఈ పులిరాజు గారి తల్లికి తెలిసింది. ఆవిడ పరుగు పరుగును కొడుకు దగ్గరకు వచ్చి, కుమారా ఎంత మూర్ఖుడు అయిపోయావేమ్రా నువ్వు, ఈ నక్క కావాలనుకుంటే చిన్నప్పటి నుంచి మాంసం తినలేదా, మాంసం దానికి ఏమైనా ప్రాతి, ఎన్నాళ్ళు అయింది అది మాంసం ఎప్పుడున్నా తినడం నువ్వు చూసావా నేను చూశానా, దానిని నేను ఎన్నోసార్లు పరీక్షించాకే ఆ విషయం నీకు చెప్పాను. బుద్ధిమంతుని వలన దుర్బుద్ధులు అధికు వలన హీనులు రూపసి వలన గొనటి వారసూయలు చేయుదురి రసమున ఎంత ఎరుగంగ వలవదే ఈవు కొడుకా. కుమార, బుద్ధిమంతుణ్ణి చూస్తే దుర్బుద్ధులు గొళ్ళు మండుతుంది. ఒక వ్యక్తి మహాపండితుడు అని పేరు పొందితే తక్కిన వాళ్ళకి అసూయ వచ్చి వీడేమిటి పండితుడు ఏమిటి వీడి పడగొడదామని చూస్తారు. ఒక ఊళ్ళో ఒక పండితుడు ఉన్నాడు అనుకోండి, వాడి మీద పండితులు కాని వాళ్ళకి సహజంగా కోపం వస్తుంది, ద్వేషం వస్తుంది. అందువల్ల దుర్బుద్ధుల వల్ల బుద్ధిమంతులు దెబ్బతింటారు, హీనుల వల్ల గొప్పవాళ్ళు దెబ్బతింటారు, నీచుల వల్ల మహాత్ములు దెబ్బతింటారు. అందంగా ఉన్నవాడిని చూస్తే అందం లేని వాడికి ఎంత మండిపోతుందో తెలుసా, వాడు అంత అందంగా ఉంటాడా, అందరూ వాడు వెంట పడుతున్నారు అని వాడిని పాడు చేయడానికి యాసిడ్ మొహం మీద పోస్తాడు. అందువల్ల రూపసి వలన గొనటివారు, అందంగా లేనివాడు అందంగా ఉన్నవాడిని చూస్తే అసూయ పొందుతాడు. ఇది సృష్టి యొక్క రహస్యం. దీనికి మూల కారణం ఈర్ష్య. ఈ మాత్రం గ్రహించొద్దా నువ్వు. ఇన్నాళ్లుగా మనకి అనేక విధములుగా బోధిస్తున్న ఈ మహానుభావుడు గురుదేవుని యొక్క మహిమ నీకు తెలియదా. ఒక్కొక్కప్పుడు మనకి చెప్పుడు మాటలు ప్రమాదం తెచ్చిపెడతాయి. ఒక పురాణం జరుగుతుంటే అందులో ఒక్క ముక్క బయటికి తీశారనుకోండి మీరు, అప్పుడు మీకు ఏమనిపిస్తుంది చెప్పండి, వెనక ముందు చూడరు. మరే మీ ఇష్టం వచ్చినట్టు పాపాలు చేయండి రా, గురువు గారిని తలుచుకుంటే ఆ పాపాలు పోతాయి అని నేను పురాణంలో చెప్పాను అనుకుందాం. మిగతా తీసి మీ ఇష్టం వచ్చినట్టు పాపాలు చేయండి రా అన్న ఒక్క ముక్కే కావాలంటే ఈ నాగరాజు 100 సార్లు వేయగలడు స్క్రోలింగ్లో. పద్మాకర్ గారు చూసారా పురాణంలో ఏమన్నాడో, మీ ఇష్టం వచ్చినట్టు పాపాలు చేయండి రా అన్నాడు. ఈయన పౌరాణికుడు అంటే మీరేమనుకుంటారు పిచ్చాళ్ళు అయిపోయి, అంటే మీరు మంచివాళ్ళు. సహజంగా లోకంలో ఈ అజ్ఞానులు ఏమనుకుంటారు, ఈ ఎదురుకుండా ఉండకుండా విన్నవాళ్ళు, అమ్మా ఏమన్నాడు ఈయన, మీ ఇష్టం వచ్చినట్టు పాపాలు చేయండి అన్నాడా, దీన్నే వేస్తాడు నేను 100 సార్లు పైగా. కసి వచ్చింది అనుకోండి ఏముంది, 100,000 సార్లు పైకి కిందకి ఈ ఒక్క ముక్కే వేస్తే అది నమ్ముతారు. ఆ వెనకాతలున్నది వెండవాడు, నాయనా మీరు ఎన్ని పాపములు చేసినా ఆ పాపములకు ఒక ప్రాయశ్చిత్తం ఉందిరా అని పురాణంలో ఒక వాక్కులో ఒక ముక్క తీసుకుని చెబితే ఆ ఒక్క ముక్కని నమ్మితే ఎంత ప్రమాదం. ఒక్కొక్కప్పుడు పాపాత్ములు ఇలాగే ఒక వ్యక్తిలో ఉన్న ఒక్కదాన్ని హైలైట్ చేస్తారు. ధర్మం అధర్మము భంగి అధర్మము ధర్మంబు మాడ్కి తనయా తోచు నిర్మలమతి నరయవలయు ధార్మికతన కోరువాడు తనకేర్పడగన్. ఒక్కొక్కప్పుడు ధర్మము అధర్మంలా కనపడుతుంది, సరిగ్గా అవగాహన లేకపోతే అధర్మం ధర్మంలా కనపడుతుంది. పాపాత్ముడు పుణ్యాత్ముని వలె కనపడతాడు, పుణ్యాత్ముడు పాపాత్ముని వలె కనపడతాడు. అప్పుడు మన విచక్షణ ఉపయోగించాలి, జ్ఞానంతో ఆలోచించాలి, ఆచితూచి ఆలోచించాలి. చెప్పుడు మాటలు వినకూడదు. అవతలవాడు చెప్పిన వెంటనే మనం తొందరపడ్డామంటే ఉద్రేకం పొందామంటే భ్రష్టం అవుతాం. ఈ పక్క వాళ్ళు ఎప్పుడు కూడా మహాత్ముల మీద లేనిపోయినవి చెబుతారు. ఆ చెప్పింది వీడు వినకూడదు, వినేవాడి బుద్ధి ఏమైంది, వాడెవడో పాపాత్ముడు అని ఒక అధర్మపరుడు మన దగ్గర చెబితే మనం వెనక ముందు ఆలోచించుకోవద్దా. అందుకే ధార్మికత్వం కోరుకున్నవాడు చెప్పుడు మాటలకి లోనుకాడు. నువ్వు ఆలోచించు, ఈ పులి తల్లి నాకు చెప్పడమేమిటి అనుకోకు, తల్లి కాబట్టే నేను చెబుతున్నాను. మన దగ్గరకు వచ్చిన నక్కగారిని నేను పరీక్షించాను, నువ్వు పరీక్షించావు, నీ పక్కనే 10 రోజులు అప్పుడప్పుడు పడుకోబెట్టుకున్నావు, 10 రోజులు నీతో పాటు నిద్రపోతున్నప్పుడు గాలి ఆకు పండు తప్ప తినకుండా బతికింది అది. 10 రోజులు ఎలా బతుకుతుంది అది నిజంగా, దానికే కనుక ఈ మాంసం పెచ్చుంటే, దానికే కనుక వ్యసనములు పెచ్చుంటే 10 రోజులు నీతో పాటు ఆకులు తింటూ బతకలదా. మీకు రహస్యం చెప్పనా, మనకు కొన్ని అలవాట్లుంటే అలవాట్లు ఉన్నటువంటి వాళ్ళు మన దగ్గర ఎక్కడో దొరుకుతారండి, మీరేమనుకోకర్లా. ఇప్పుడు ఎంత కాదనుకున్నా మనతో పాటు ఒక 10 రోజులు ఏకదాటి ప్రయాణం చేశారంటే వీడికి ఏదైనా వ్యసనం ఉందంటే అప్పుడప్పుడు దొరుకుతూనే ఉంటాడు. మనం చూస్తూనే ఉంటాం, రైలు ఎక్కాడంటే వాడు మధ్య మధ్యలో బాత్రూంలో దూరతాడు, ఎందుకు దూరుతాడో తర్వాత తెలిసింది నాకు, వాడు ఫుఫ్ఫుల కోసం. కాబట్టి ఈ సృష్టి రహస్యం వాడిని మనం ఆపలేము, ఎక్కడో చోట దొరుకుతాట గ్యారంటీగా. అలాంటిది నీవు ఎన్నో రోజులు ఈ నక్కతో స్నేహం చేసి కూడా ఈ నక్క దగ్గర ఉన్న వ్యసనాన్ని నువ్వు చూడగలిగావా? చూడలేదు కదా, అది కేవలం ఆకులే తింది కదా. దానికే కనుక నిజంగా మాంసం పెచ్చయితే నీకు తెలియకుండా ఈ 10 రోజుల్లో అటు ఇటు వెళ్ళి గట్టుకున్న ముక్క మింగొచ్చేది, అది ఎంత గొప్పదో నాకు తెలుసు. సందేహం లేకుండా నువ్వు మహాపాపం చేసావు, చెప్పుడు మాటలు విన్నావు, ఆ నక్కకి మరణశిక్ష విధించామనగానే వీడికి వెలిగిందండో నిజమే ఇది, నేను చాలా రోజులు నాతో పాటు పడుకోబెట్టుకున్నాను, ఎన్నో రోజులు రాత్రిపూట నా దగ్గర ఉన్నది, అప్పుడు కూడా రాత్రిపూట కేవలం వాయుభక్షణ జలభక్షణ చేసింది, అటువంటి ఒక మహాత్ముణ్ణి ఒక నక్క మంత్రి గారిని ఈ దౌర్భాగ్యపు స్నేహితుల యొక్క పాతమంత్రుల యొక్క మాట విని ఉరిశిక్ష విధించి చంపేశానని గ్రహించి పరుగు పరుగున వజ్యస్థానానికి వెళ్ళి, అప్పటికింకా శిక్ష అమలు అవ్వలేదు, పీక్కు తినడానికి తక్కిన జంతువులు సిద్ధంగా ఉన్నాయి, అందుకని పులి వెళ్ళి వాటిని తరివేసి, దౌర్భాగ్యులారా ఒక మహాత్ముడి మీద లేనిపోయిన అభాండాలు వేస్తారా, వాడికి మరణశిక్ష విధించేలా చేస్తారా, చీ పొండని తిట్టి ఆ నక్కని దగ్గరికి తీసుకుని కన్నీళ్లు పెట్టుకుని కౌగిలించుకుని, మహాత్మా పరమ పౌరాణికోత్తమ అన్యాయంగా నేను నీకు శిక్ష విధించాను, నన్ను క్షమించు బాబోయ్ అని కాళ్ళు పట్టుకుని, పాతది మర్చిపో, నేను చేసిన అపరాధాన్ని మన్నించు, ఈ రోజు నుంచి నువ్వు మళ్ళీ పూర్వంలాగే నా మంత్రిగా ఉండు, నాకు పురాణాలు చెప్పు అంటే, వెంటనే ఆ నక్కన్నది నేను నీకు ముందే చెప్పాను, ఒక్కసారి అవమానం కలిగితే అక్కడ ఉండను అని. ఎప్పుడైనా మనం గురుస్థానంలో ఉన్నవాళ్ళం గురువుగా పూజలు అందుకున్నంతకాలం అక్కడ ఉండాలట, ఒక్కనాడు ఈ గురువు గారికి అవమానం జరిగితే ఇంక మర్నాడు అక్కడ రాకూడదు, శాస్త్రం నియమం అన్నమాట. నేను నీ అవమానానికి గురి కానంత వరకే నీ దగ్గర ఉంటానన్నాను, నువ్వు నన్ను అవమానించావు, ఒకసారి నీ చేత అవమానింపబడిన నేను రేపొద్దున ఈ అవమానాన్ని దిగమ్రింగుకున్నా లోపల ఎక్కడో చోట ముళ్ళు పొడుస్తూనే ఉంటుంది. రెండవది, నీకు కూడా ఏమనిపిస్తుంది, పూర్వంలో నా మొహం చూడలేవు నువ్వు, అరే రేరే ఇతన్ని నేను అవమానించానే అని బాధ కలుగుతుంది, లేదా పాత వాళ్ళు చెప్పిన మాట ఎప్పుడొకప్పుడు మళ్ళీ నీకు అనుమానమే కలిగించవచ్చు, ఆ అనుమానంతో నువ్వు ఈ నక్కని మళ్ళీ వెనక్కి తీసుకున్నాను కానీ వీడు నిజంగా దొంగేమో అనిపించవచ్చు, నీ మనస్సులోనూ అనుమానం ఉంటుంది, నా మనస్సులో ఖేదం ఉంటుంది, ఇవి రెండూ దృష్టిలో పెట్టుకుని నేను నీ దగ్గర పనిచేయలేను, కానీ మనస్ఫూర్తిగా దీవిస్తున్నాను, నేను చెప్పిన ఆ ప్రాత పురాణ గాథలు నెమరు వేసుకుని తరించు, నేను ఉండనని ఆ క్షణమే వెళ్ళిపోయి కఠోర దీక్షతో దండకారణ్యంలో ఉన్న ఒకనొక పర్వత ప్రాంగణంలో మహాతపస్సు చేసి శరీరం విడిచిపెట్టి ఉత్తమ గతులకు వెళ్ళిపోయింది అనక్క. ఇది విన్నావు కదా ధర్మరాజా, లోకంలో చెప్పుడు మాటల వల్ల ఒక్కొక్క వ్యక్తి మీద మనం ఒక్కొక్కసారి పొరపాటును దురభిప్రాయం ఏర్పాటు చేసుకుంటాం, ఆ వ్యక్తిని మనం ముఖాముఖి చూడాలి, ఆయన మనస్సు తెలుసుకోవాలి, అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి, అవి తెలుసుకోకుండా పిచ్చపని చేస్తే చివరికి యజమాని భ్రష్టుడవుతాడు. వావిరి మాటల తేలక అంటే మోసపు మాటల్లో ఎప్పుడూ పడకూడదు, చెప్పుడు మాటలు వినకూడదు, ఇది అంతరార్థం. భావంబున కీడు మేలు పరికిల్చి సద్భావుని అసద్భావుని అవనీవర ఏర్పరుపయరుగనే రగవలయుం. ఎవరైనా చెప్పుడు మాటలు చెబితే వినకు. రెండోది, ఒకవేళ చెప్పారు పదే పదే చెప్పారు, అప్పుడు నీ మనస్సుతో అవతల వాడు ఈ వ్యక్తులు చెబుతున్నట్టుగా చెడ్డవాడా కాదా లేక మంచివాడా కాదా అని బాగా ఆత్మ పరిశీలన కూడా చెయ్యాలి. అలా జరగకపోతే ఎంత ప్రమాదం తెలిసిన, అలాంటి ఓ పొరపాటు ఒకప్పుడు మా ఇంట్లో జరిగింది, అందుకు చెప్తున్నాను అనమాట. చాలా కాలం క్రితం మా ఇంట్లో ఒక వంటావిడ ఉండేది, ఎప్పుడో నేను చెప్పింది ఒక 30 ఏళ్ల క్రితం. ఆ రోజుల్లో మా ఇంట్లో భాగవత సప్తాహాలు, మా తండ్రి గారు ఉన్న రోజుల్లో ఏం సప్తాహాలు జరుగుతుండేవి, ఎంతమందో వచ్చేవారు భోజనం పెట్టేవాడు. పాపం ఒక వంటావిడ చక్కగా వంట చేసేది, ఎవరో ఒకళ్ళు వచ్చి ఈ వంటావిడండి రోజు కూరగాయలు పట్టుకుపోతుందండి, పాల ప్యాకెట్లు పట్టుకుపోతుందండి అని మా అమ్మగారి దగ్గర చెప్పారు. వెంటనే మా అమ్మగారు ఏమందో తెలిసినా, పాపం చేస్తే నిజంగా వాళ్ళు పాపం చేసి ఆ ప్యాకెట్లో కూరగాయలు పట్టుకుపోతే వాళ్ళ పాపం వాళ్ళు పోతారు, కానీ పాపం చేయకపోతే అభాండం వేయడం ద్వారా వాళ్ళు ఇంత పూర్వం చేసిన పాపాలు నానెత్తికి తుట్టుకుంటాయి, ఇంకెప్పుడు చెప్పకుండా కళ్ళతో తోడపోతే నమ్మన పొమ్మంది ఆవిడ. చెవులతో విన్నది మనం నమ్మకూడదు, చూసి చెయ్యలేదన్నా సరే. ఇలా సహజంగా లోకంలో పక్కన వాళ్ళు చెప్తారనమాట, వాడి ఎత్తుకుపోయట్ట, వాడి తిన్నట్ట, వాడు ఏదో పట్టుకుపోయట్ట అని చెప్పేస్తే తొందరపడకూడదు. మా అమ్మగారి యొక్క అనుగ్రహం వల్ల మాకు ఇలాంటివి చిన్నప్పటి నుంచి తెలిసాయి. ఆవిడ ఒకటే అనేది, వస్తువు పోగొట్టుకున్నవాడు ఎక్కువ పాపాత్ముడురా అనేది, వస్తువు పోగొట్టుకున్నవాడు పాపాత్ముడు. ఎందుకో తెలిసిన, మన దగ్గర ఏదైనా ఒక వస్తువు పోయింది అనుకుందాం, జేబులోంచి 10 రూపాయలు పోయింది, ఆ పోయిన దానికంటే పక్కవాడు ఫలానవాడు దొంగతనం చేశాడని చెబితే మనం నమ్మి వాడు దొంగ అన్నామంటే ఈ పాపం లేనిపోని పాపం చుట్టుకుంటున్నాం మనం. పోయిన 10 రూపాయల కంటే ఇతరుల మీద అభాండం వేయడం ఎక్కువ పాపం. అందుకని వస్తువు పోగొట్టుకున్నవాడు పోగొట్టుకోవడం ఒక బాధ అయితే ఇతరుల మీద అభాండం వేసి కొండంత పాపం పోట్టుకొట్టుకుంటాడు, అందుకే పోగొట్టుకున్నవాడు పెద్ద పాపైంది ఆవిడ. ఎప్పుడు ఇతరుల మీద అభాండం వేస్తే, అందుకే పోతే పోన్లే ఈశ్వరుడు పట్టుకుపోయాడు అనుకోండి. ఈ మధ్యన అలాగే జరుగుతున్నాయి, ఒక ఆయనకి చెప్పులు పోయాట, అమ్మాయ శివుడికి అవసరమైంది పట్టుకుపోయాడు అనుకున్నాడు, గొడవ వదిలిపోయింది, దానివల్ల ఎంత లాభం, ఏమో పాప పట్టుకెళ్ళిన వాడికి ఏం అవసరం వచ్చిందో, పొరపాటునైనా పట్టుకుపోయి ఉండాలి, లేదా చెప్పులు లేక బాధపడుతున్నా ఏదో అమాయకుడు పట్టుకెళ్ళాడు. పోండి పట్టుకెళ్ళండి, వాళ్ళు శివుడు అన్నాడుగా, మనకేమి ఆ చెప్పులతోటి ఆస్తులేం కొండంత బావు. ఒకవేళ కర్మగాలి చెప్పులు కొనుక్కోలేని దుస్థితిలో నువ్వు ఉంటే చెప్పులు లేకుండా నేల మీద నడిస్తే ఇంకా పుణ్యం, హాయిగా సుఖం కూడాను. ఈ విధంగా పాదయాత్ర చేస్తాం, అసలు చెప్పులు వేసుకోకుండా వస్తే గొడవ లేదు. అందుకే ఇంకా ఎవడన్నా ఎత్తుకుపోతాడనే బెంగక్కర్లేదు. కాబట్టి ఎప్పుడైనా సరే వస్తువులు పోతున్నప్పుడు ఇతరులు వేసే అభాండములు నమ్మరాదు, మనం భావంతో ఆలోచించాలి, చూసి తెలుసుకోవాలి. అసద్భావుణ్ణి సద్భావుణ్ణి ఒకే రకంగా చూడకూడదు. తన ప్రతిభతో ఎవడు పాపాత్ముడో తెలుసుకుని పాపాత్ముడిని దూరం పెట్టు, పుణ్యాత్ముడిని దగ్గరికి తీసుకో, దొంగల్ని దూరంగా ఉంచు, జ్ఞానుల్ని దగ్గరికి తీసుకోవాలి. అప్పుడు మనం ఈ లోకంలోనూ సుఖం పొందుతాం, శరీరం విడిచిపెట్టాక నరకానికి వెళ్లకుండా ఉంటాం అని ధర్మరాజు గారి ప్రశ్నకి సమాధానంగా ఒకసారి ఇందాక ఏమని అడిగాడని, మరి సౌమ్యులు అసౌమ్యులుగా, అసౌమ్యులు సౌమ్యులుగా కనబడతారు, ఈ కథను బట్టి తెలుసుకునివే. సాధ్యమైనంత వరకు కేవలం చెప్పుడు మాటలు నమ్మకు, అలాగని నమ్మకుండాను ఉండకు. రెండింటిలో ఉన్న మంచి చెడ్డ బేరీజు వేసుకో. అనగానే ఇప్పుడు ధర్మరాజు, కిం పార్థివేన కర్తవ్యం కించ కృత్వా సుఖీ భవేత్. మహారాజులకి అధికారంలో ఉన్నవాళ్ళకి కర్తవ్యం ఏమిటి, ఏమి చేస్తే అధికారంలో ఉన్నవాడు సుఖపడతాడు, అధికారంలో ఉన్నవాడు సుఖపడాలంటే ఏం చెయ్యాలి? అయితే జాగ్రత్తగా చెబుతున్నా విను, ఒక ఒంటి కథ చెబితే అప్పుడు నీకు అర్థమవుతుంది. అధికారంలో ఉన్నవాడు ఎప్పుడూ కూడా ఇతరులను సాధ్యమైనంత వరకు ఆకట్టుకోవాలి. ప్రతి వ్యక్తితోటి పని ఉంటుంది అధికారంలో ఉన్నవాడికి. నాకు అధికారం ఉన్నది, నేను రాజుని, నేను ప్రభువుని అని సామాన్యుల్ని హీనంగా చూడకూడదు. ఎందుకంటే ఈ పదవులు ఎప్పుడు వస్తాయో ఎప్పుడు పోతాయో తెలియదు. మనకేదో దేవుడి దేవుళ్ళ ఇవాళ ఆస్తి వచ్చింది, ఒక పదవి వచ్చింది, అందుకని తక్కిన వాడిని మరీ బొత్తిగా కించిపరిచి హీనంగా చూడకు. హీనంగా చూస్తే సమయం చూసివాడు దెబ్బ కొడతాడు. అలాగని మరీ వాడిని ఎత్తికెక్కించుకుని నువ్వు వాడి చేతిలో కీలుబొమ్మ అవ్వకూడదు, బొత్తిగా వాడిని ఎత్తికెక్కించుకుని కీలుబొమ్మ అవ్వకూడదు. అలాగని ఎవడిని నమ్మకుండాను ఉండకూడదు. ఇతరులతో నాకేమి, నేను బలవంతుణ్ణి, నేను సంపదలు ఉన్నవాడిని అనుకుంటే అటువంటి వాడిని తక్కిన వాళ్ళు అల్పులు కూడా పడగొడతారు. ఇటువంటి విషయాన్ని మనకి తెలుగులో కూడా బలవంతుడ నాకేలని పలువురతో నిగ్రహించి బ్రతుకుటమేలా బలవంతమైన సర్పము చలిచీమల చేత చెక్కి చావదసుమతి అని బద్దెన గారు 11వ శతాబ్దంలో అద్భుతమైన పద్యరూపంలో ఇచ్చాడు ఈ సారాంశాన్ని. కాబట్టి బలవంతుణ్ణని గర్వించకూడదు. ఈ విషయంలో నీకు చెప్పే ఒక కథ విను. చాలా కాలం క్రితం ఒక కేకారణ్యంలో ఒక ఒంటె సుఖంగా జీవించింది. ప్రపంచంలో అందరికంటే నేను గొప్పవాడిని అనిపించుకోవాలి, ఎవరి సాయం లేకుండా నేను బ్రతకాలి, నన్ను మించిన వాడు ఉండకూడదు అనే కోరిక ఈ ఒంటెకి వచ్చింది. వెంటనే ఈ ఒంటె బ్రహ్మదేవుడి కోసం మెడలా పైకెత్తి తపస్సు చేసింది. బ్రహ్మదేవ బ్రహ్మదేవ రక్షించు రక్షించు అని ఒంటిగారి మెడ ఆడిస్తూ జపిస్తే బ్రహ్మగారికి జాలి కలిగి ప్రత్యక్షమయ్యాడు. ప్రొఫెసర్ ఉష్ట్రపక్షి, నీకింతకీ ఏం కావాలన్నాడు. ఓ ఉష్ట్రమా, ఓ ఒంటే, క్రమేలకమా, నీ కోరిక ఏమిటి అంటే, అప్పుడు ఆ క్రమేలకం ఏముందో తెలుసా, సహజంగా ఒంటెలకి మెడ పొడుగ్గా ఉంటుంది, కానీ నాకు మామూలు మెడ కాదు, 100 యోజనములు పొడుగుండే మెడవ కావాలి. ఇంత పొడుగు మెడ ఉంటే లాభం ఏమిటో తెలుసా, ఇక్కడి నుంచే నేను ఏ వస్తువుని అందుకుంటాను, అప్పుడు పక్కన నాకు పనివాళ్ళ అవసరం ఉండదు, నాకు మెడ 100 యోజనాలు పొడుగు ఉండాలి. నేను ఎంత పొడుగు కావాలంటే ఆ పొడుగు కావలసినప్పుడు రావాలి, ఒత్తప్పుడు మళ్ళీ దగ్గరికి లాక్కోగలిగేలా ఉండాలి. నా మెడ పొడుగ్గా ఇస్తావా అంటే ఇదేం పెద్ద కోరిక అనుకునేనే. కొంతమందికి ఇలా పిచ్చి కోరికలు వస్తాయి ఏమిటో తెలియదు, చాలా చిత్రంగా ఉంటాయండి ఈ భక్తుల యొక్క కోరికలు. బ్రహ్మగారిని అంటారేమిటి, నన్ను కూడా అలా కోరుకున్న వాళ్ళు ఉన్నారు తెలిసిన మీకు. అందుకని నా దగ్గరే రకరకాల వెర్రి కోరికలు కోరిన వాళ్ళు ఉన్నారంటే ఇంకా బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి కోరడంలో ఆశ్చర్యం ఉంది. బ్రహ్మగారు తథాస్తు, నువ్వు కోరుకున్నప్పుడల్లా నీ మెడ 100 యోజనాలు పొడుగు వస్తుంది అన్నట్ట. దానివల్ల దీనికి ఏం ప్రయోజనమో మరి తెలియదు కానీ దానికి ఆ వెర్రి పుట్టి అలా కోరింది. ఆయన తథాస్తు అని కానీ ఇంకేముంది, దుయ్యన మెడల పైకి పెంచేసింది. ఇప్పుడు దానికి ఆనందం ఏంటో తెలుసా, గుంటూరులో ప్రవచనం చెబుతూ 100 యోజనాలు వెళ్ళిపోతుంది కదా, ఏలూరు దాకా వెళ్ళి అక్కడ ఫోన్ చేసి వచ్చేయడం మొదలెట్టింది. మెడతో ఇక్కడే ఉంటుంది, అక్కడ దాకా పెడుతుంది. మనకు కూడా అలా మెడిస్తే బాగుండే, ఇక్కడే ఉండిపోయి హాయిగా ఏలూరు ఫోన్ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చేయచ్చు. పెచ్చది ఈ భ్రమతో పాప అదలా మెడ పెంచుకోవడం, ఎక్కడో ఉన్న అడవిలో ఉన్న ఆహారం తినడం, మళ్ళీ వెనక్కి లాగడం. తక్కిన వాళ్ళు అన్నారు, నువ్వు ఎంత అదృష్టవంతురాలివి, నీకు ఆకలేసిందనుకో ఎక్కడికి వెళ్ళి వెతుక్కోకర్లా, నువ్వు అలా అంటే నీ మెడ వెళ్ళిపోతుంది, ఏ చెట్టు ఆకులు కావాలంటే ఆకులు తింటుంది, కాయలు తింటుంది, మళ్ళీ వెనక్కి వస్తుంది, భలే భలే అనగానే చూసారా మరి, అదే నా సత్తా, నేను బ్రహ్మని మెప్పించి పొడుగైన గడలాగా పాకేటటువంటి మెడ తెచ్చుకున్నాను. నా మెడ ఎవరికీ ఉండదు, నన్ను మించిన వాళ్ళు లేరు, నాకు మీ ఎవ్వరి సహకారం అక్కర్లా, నేను బలవంతుణ్ణి. ఇంత పొడుగు మెడకు గనక ఈ మెడతో డబాడబా అందరినీ బాధగలను. నే బలవంతుణ్ణి గొప్పవాణ్ణి అనుకుంటూ గర్వించి తక్కిన జంతువుల్ని పురుగులు కింద చూడటం మొదలెట్టింది. తక్కిన వాళ్ళు నవ్వుకున్నారట. భగవన్ తత్ప్రసాదాన్మే దీర్ఘాగ్రేవా భవేదీయం అని నేను వరాలు పొందాననే అహంకారంతో సాటి వాటిని అవమానించింది. ఒకనాడు ఏం జరిగింది, ఇది అడవిలో ఉండగా పెద్ద వాన వచ్చింది. ఒంటెలకి తల తడిస్తే మాత్రం చలచకకు వచ్చేస్తుంది అయి. ఇదేమో అడవిలో ఉంది, దీనికి తల తడిసిపోతుంది వర్షానికి. అప్పుడు వెంటనే దీనికి వరం ఉంది కదా, మెడమాంతంగా పెంచి ఆ దగ్గరలో పెద్ద కొండగుహ ఉందిట, 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ల దూరంలోనో, 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుహ దాకా మెడబానిచ్చి తలకాయను గుహలో పెట్టుకుని ఇది ఇక్కడ అడవిలో ఉంది. వర్షంలో శరీరం తడిస్తే ఏమవుతానికి, చెవుల్లోకి నీళ్ళెళ్ళినా కళ్ళల్లోకి నీళ్ళెళ్ళినా ఒంటెలకి చిరాకు. ఒంటెలు ఎండ తట్టుకుంటాయండో ఎడారిలో, ఇసుక తట్టుకుంటాయి, నీళ్లు తట్టుకోలేవు. మరి భగవంతుడు వాటికి ఆ శక్తి ఇచ్చాడు. అందుకని ఇదేం చేసిందనమాట, బ్రహ్మదేవుడు నాకు పొడుగు మెడ ఇవ్వడం వల్ల ఎంత లాభమో కదా, నాకు వర్షంలో తడిస్తే తలకి చిరాకు కదా, తడవక్కర్ లేకుండా కొండ గుహలో పెట్టుకుంటానని ఉన్న చోటే ఉండి మెడ మాత్రం పెంచి కొండ గుహలో పెట్టిందనమాట. హాయిగా ఆ మెడ గుహలో పెట్టుకుని గాఢంగా నిద్రపోయింది. ఒంటికి నిద్ర వస్తే ఇంకా తెలుగు మెలుకు కూడా రాదు, గుర్రు పెట్టి నిద్రపోయింది. సరిగ్గా ఆ కొండ గుహలో కొన్ని నక్కలు ఉంటున్నాయి, అందులో 2 నక్కలు మొగుడు పిల్లల పైగా, వైఫ్ అండ్ హస్బెండ్ వైఫ్ ఏమో ఈవైపు, హస్బెండ్ ఆ పక్కన ఉన్నారు ఇద్దరు కూడా. చెరోవైపు వచ్చారట నక్క దంపతులు అనమాట. ఓ నక్కిటు ఓ నక్కటు వచ్చాయి. వాటికి ఆకలి వేస్తోంది, వర్షం కురుస్తోంది బయట. మన కొండ గుహలోకి వద్దాం, ఈ పూట ఆకలికి మాడిపోతామేమో, ఉపవాసం ఉండవలసిందేమో, పోన్లే గురు పూర్ణిమ కదా ఉపవాసం ఉండిపోదామని వచ్చేటి లోపలికి అవి. తీరా వచ్చేసరికి కొండ గుహలో ఈ పెద్ద ఒంటె మెడ కనపడింది. ఎంత అదృష్టం, భగవంతుడు మనకు ఆహారం పెట్టాడు, ఏదో ఒంటె తన మెడ ఈ లోపల పెట్టుకుంది. మెడ కనపడుతోంది కానీ వెనకాతల శరీరం కనపడలేదు, మనకెందుకు లేనని పరివారంతో దాడి చేసి ఇటువైపు లేడీస్ ఇటువైపు జెంట్స్ ఈ భార్యాభర్తలు పిల్లలు కలిసి ఆ మెడ పట్టుకుని కుటుక్కు కుటుక్కును కొరుక్కుని నరాలు పీక్కుని నెత్తురు కండ దాగేశాయి. ఈ నిద్రపోతున్న దానికి మెలుకు వచ్చే సమయానికే ఈ చుట్టూ బలంగా ఉండే నరాలు కొరికేసాయట. నక్కలు ఏం చేస్తాయి తెలుసా, నరాలు పీకేస్తాయి. ఇక్కడ ఈ నరాల పట్టుతోటే మన మెడ ఉంటుంది. ఆ నరాలు ఎక్కడ మన మెడకి తలకి పట్టు ఉంటుందో అక్కడ కొరుకుతాయి అవి. ఏదో దారాన్ని కత్తిరితో కత్తిరించినట్టుగా కూరలతో కొరికేగానే పుట్టుక్కను తల తగ్గిపోయింది, మొత్తం తినేసేటది. ఓ ధర్మరాజా, వెకిలి కోరికలు కోరుకుని ఇతరుల సహకారం అక్కర్లేకుండా ఏదో నేను బతుకుతాననుకుని మెడని మాత్రం పెంచుకుంది, బుద్ధి పెంచుకోలేదు. ఇతరుల సహకారం లేకపోవడం వల్ల ఏమైంది, ఆ సమయంలో అక్కడ కొన్ని ఒంటెలు ఉన్నాయి, ఇది మనల్ని తిడుతోంది, మన సహకారం అక్కలేదుట, తన మెడతోటి ఏదైనా సాధిస్తానందిగా అని నక్కలు వచ్చినప్పుడు ఆ నక్కల్ని తోలి తక్కిన ఒంటెలు సమయానికి సాయం చెయ్యలేదు, దాంతో ఇది చచ్చింది. కాబట్టి ఎంత బలవంతుడైనా ఎన్ని శక్తులున్నా సాటివాళ్ల సహకారం లేకపోతే వాడేమీ సాధించలేడు. ఎంత గొప్పవాడైతే పక్కవాళ్ళు లేకపోతే ఏం సాధిస్తాం, మీరు ఒకసారి ఆలోచించండి. ఇందులో ప్రతి వ్యక్తికి మనకి తెలుసు, ఉపన్యాసం వినాలి అంటే కుర్చీలు వేసే ఒక వ్యక్తి సాయం మీకు కావాలి, మీరు ఇందులో కూర్చొని చల్లగా వినాలంటే ఒక ఏసీ వేసే వ్యక్తి యొక్క సాయం కావాలి, నేను పురాణం చెబుతుంటే ప్రజలకు చేరాలంటే ఒక రికార్డు చేసే వ్యక్తి సాయం కావాలి, నేను పురాణం చెప్పాలంటే నాకు అడుపులో ఎంతో భోజనం పారేసి ఒక వంటావిడ సాయం నాకు కావాలి, అలాగే మనం మలమూత్ర విసర్జన చేస్తే ఆ పెంటను తుడిచే ఒక వ్యక్తి సాయం కావాలి. ఈ సృష్టిలో ఇలా ఎంతో మంది సహకరిస్తే ఒక వ్యక్తి జీవితం వెడుతోంది. నాకెవ్వరు అక్కర్లే, నేను ఒక్కడే గొప్ప అనుకున్నాడా, ఈ అహంకారంతో మనిషి నశిస్తాడు. ఒంటి చేసిన పొరపాటు జీవితంలో ఎవరూ చేయకూడదు. కాబట్టి నీ సాటివాళ్ళు, నీ పౌరులు, నీ భటులు వీళ్ళందరూ నీకు అనుకూలంగా ఉండాలి. నువ్వు ఎంత బలవంతుడైనా వీళ్ళ సాయం లేతే బ్రతకలేవు. నాకు కేవలం మెడన్నది అనుకుని బుర్ర లేకుండా కేవలం మెడనే పెంచుకుని సాటి ఒంటెల్ని తిట్టి వాటి సాయం లేక నక్కల పాలై చచ్చిపోయింది. చివరికి పనికి మారిన నక్కల చేతిలో చచ్చిపోయింది ఒంటి. కాబట్టి ఇది తెలుసుకుని సాటివారి సాయం పొందు, వీలున్నంత వరకు అందరినీ ఆకట్టుకో. అందరినీ తిట్టడం మొదలు పెడితే కొంతకాలానికి ఎవ్వరూ సాయం చేయకుండా అయిపోతారు. అనగానే ఒక్కొక్కప్పుడు శత్రువులు విపరీతంగా పెరిగిపోతున్నారు, వాళ్ల బలం ఎక్కువగా ఉందనుకో, భయంకరమైన శత్రువులు పెరిగిపోయినప్పుడు ఆ శత్రువుల నుంచి మనల్ని మనం ఎలా రక్షించుకోవాలి. ఎంత కాదనుకున్నా ఈ సృష్టిలో ప్రతి వ్యక్తికి ఎక్కడో ఒక చోట శత్రుత్వం పుడుతుందిట. మనం ఎంత జాగ్రత్తగా ఉందాం అనుకున్నా, ఎంత మంచివాళ్ళమైనా అవతల వాడికి బాధ కలిగి వాడు అనవసరంగా శత్రుత్వం కూడా వహించవచ్చు. దానికి ఉదాహరణ చెప్పారు, నాయనా ఈ విషము తాగితే చచ్చిపోతావని చెబితే కూడా అవతల వాడికి అది ఎక్కకపోతే విషం తాగితే చచ్చిపోతానంటావా అని కూడా కొట్టచ్చు. దానికి ఉదాహరణ ఏంటంటే, అడవిలో ఒకసారి కొన్ని కోతులు వర్షాకాలంలో తడిసిపోయి చెట్టు మీదకి చేరాయి. భయంకరమైన కుంభవృష్టి కురిసింది. అది అడవి. ఆ అడవిలో వర్షానికి కోతులన్నీ తడిసిపోయాయి. పాపం తడిసిపోయిన కోతులన్నీ చెట్టు మీదకి ఎక్కి బాబో ఓహో అని వణిగిపోతున్నాయి. ఇంతలో వాటికి ఒక మిణుగురు పురుగు కనపడింది. ఆ మిణుగురు పురుగుని నిప్పనుకున్నాయట, ఎందుకంటే కోతులకి బుద్ధి ఉండదు పెద్దగా. అందుకని ఆయన మిణుగురు పురుగు చేత్తో తీసుకుని ఓ బండకోతి ఓ ఎండుకట్టి పక్క నుంచి తెచ్చి ఈ మిణుగురు పురుగు దీని మీద పెట్టి ఉఫు ఉఫు అని ఊదిందిట. అంటే ఈ నిప్పేమో ఊత్తే దానికి అంటుకుంటుందని. ఇది మిణుగురు పురుగు, అది ఎండుకట్టికి ఎంత పెట్టినా అంటుకోవడంలా. దాంతో పాప పక్కనే ఒక కుందేలు ఉంది. ఆ కుందేలు వచ్చి ఒరే బుద్ధిహీనుడా, అది మిణుగురు పురుగురా నిప్పు కాదురా, ఎంత ఊదినా దాంట్లోంచి వేడి రాదు అగ్ని రాదు అనవసరం అంటే వదలబో అందిట కోతి, నాకు తెలియదు ఇది నిప్పు కాదు అందిట. అప్పుడైనా పోవాలిగా ఈ పెచ్చకుందేలకు అర్థం కాక అయ్యో అనవసరంగా శ్రమ పడతారు, ఊది 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 మీకు నోరెండిపోతుంది, ఇక్కడేమో సమయానికి మంచినీళ్ళు లేవు, వర్షం నీరేమో బురదగా ఉంది, నీళ్లు లేక యాతన పడతారు, మీ గొంతు ఎండిపోతుంది, మీరు నానా యాతన పడతారు, నా మాట వినండి కోతుల్లారా, అనవసరంగా ఊదకండే ఊదకండి అంటే అది పొమ్మంటుంటే ఇది వినిపించుకోకుండా చెప్పిందిట. ఎప్పుడు కూడా మనం వద్దంటే పురాణం చెప్పకూడదు. లేచిపోంటారా బాబు అంటే ఇక్కడ కూర్చొని చెప్తే అండగా వింటాం బాబు అంటే చెప్పాలి, కానీ పోరా బాబు అంటూ ఉంటే నా పురాణం వినండోయ్ వినండోయ్ అంటే వాళ్ళు తంతారు. ఎందుకు వచ్చింది? అజ్ఞానులకి అది తెలియదు. అందుకని ఈ కుందేలు వద్దు బాబు అంటే వినిపించుకోకుండా కోతులకి చెప్పింది. దాంతో కోతికి మండిపోయింది. అమాంతంగా కుందేలు చెవులు రెండులా పట్టేసి మేము బుద్ధిహీనులమా, నువ్వు తెలివైన వాడివా, మేమేమో అసలే చలికి చచ్చిపోతుంటే మాకు నీతులు చెబుతావా అని గిరగర తిప్పి బండరాయి మీద వేసి దెబ్బ కొట్టి చంపేసిందిట. అందుకని ఎప్పుడు కూడా మూర్ఖులకి హితబోధ చేయటం ప్రమాదం. ఒక్కొక్కప్పుడు హితబోధ కూడా మనకి శత్రువులు తెచ్చిపెడుతుంది. మేము కూడా పౌరాణికులం, నాయనలారా దీనివల్ల ఈ లాభం ఉందిరా, దీనివల్ల ఈ నష్టం ఉందిరా అని చెబితే ఒక్కోసారి అవతల వాడికి ఆ వ్యసనం ఉంటే వాడికి మండచ్చు అనేది అనమాట. ఎందుకర్రా పొద్దున్నే సాయంకాలం 100 సార్లు కాఫీ తగ్గుతారన్నామంటే ఆ కాఫీ తాగే వాడికి ఒళ్ళు మండుతుంది, ఏ మేము కాఫీ తాగితే ఈయన సొమ్మె అనబోయిందా అని కక్ష కట్టేవాళ్ళు ఉండొచ్చు. ఇలా ఏ విషయములు అయినా మనం కావాలని తెచ్చుకోకపోయినా ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క మాట అవతలవాడికి సూటిగా గుండెల్లో గుచ్చుకుని ఆ క్షణం నుంచి వాడు విరోధం కూడా వహించవచ్చు. ఇలా జరిగిందండి ఈ మధ్యకాలంలో. మీకు ఒక తమాషా చెప్తాను, చాలా చిత్రంగా ఉంటాయి, ఎందుకు తగాదాలు వస్తే తెలియదు. పాపం పెద్ద పౌరాణికుడు ఉన్నాడు, చాలా మంచివాడు, చాలా వయస్సులో గొప్పవాడు ఆయన, ఆయన పౌరాణికుడు గొప్పవాడు. ఒక రోజున ముష్టి వాళ్ళు తగాదా పడుతున్నారు అన్నట్ట. అంతే ఆ ఉపన్యాసం అయిపోయి ఒకడు వచ్చి నువ్వు మమ్మల్ని అవమానిస్తావని మొహమ్మద్ చెయ్యట్టాడు, నువ్వు నా గురించే తిట్టావని. ఈయనకి అసలు ఏం తెలియదు పాపం. నాయనా ముష్టి ఎత్తుకోవడం మంచిది కాదురా అన్నట్టు ఆయన. అంత మాత్రం చేత అందరూ వెళ్ళిపోయాక వాడు వచ్చి ముఖం మీద చేయిబెట్టి తిట్టడం మొదలెట్టాడు. ఎందుకు తిడుతున్నాడు అంటే అసలు విషయం తెలిసిందే, అవతల ఆయన ఇంటి పేరు ముష్టిట. అది ఈయనకేం తెలుసు పాపం చెప్పండి, నన్ను ముష్టి అని 3 సార్లు అవమానిస్తామంటాడు. ఇది జరిగింది పాపం. ఒక ఇంటి పేరు ఇది ఉండొచ్చు, అది ఉందో లేదో ఈయనకి తెలియదు పాపం. ఏం తెలుస్తుందండి మాకు ఒక్కోసారి, మీకు ఏం తెలుస్తుంది? ఒక్కోసారి తెలియక ఏదో అంటాం. అదే నీ ఇంటి పేరో లేక నీ మనస్సుకో బాధ కలిగిస్తే ఆ బాధ కలిగించడానికి వీడు కావాలని అనలేదు కదా, మాకేం తెలుస్తుంది? అందువల్ల తెలుసుకోవాల్సింది ఏంటంటే చిన్నా చితకా విషయాలకి పౌరాణికుల మీద పడే దౌర్భాగ్యం మధ్య పెరిగిపోయారు. దాంతో ఈ పెద్ద ఆయన కంగు తిని అది నీ ఇంటి పేరు నాకేం తెలిసాయా బాబు, మామూలుగా లోకంలో ముష్టివాడు అనే పదం ఉంది కదా, ఆ మాటతో అన్నానంతే, నన్ను క్షమించు బాబు అని 2 చేతులు తోడించి నమస్కరించాడు. అక్కడ గొడవ వదిలిపోయింది అనుకోండి. కాబట్టి ఎప్పుడు మనం ఏం మాట్లాడితే ఎవడికి కోపం వస్తుందో తెలియదు, ఎవడు శత్రువు అవుతాడో తెలియదు, ఆ శత్రువు ఎందుకు యుద్ధం చేస్తాడో తెలియదు. ఆ శత్రువుల్లో కూడా అజ్ఞానులు లేని శత్రువులు అయితే క్షమార్పణ చెబుతావా లేదా నీ ఇంటి మీద ధర్నా చేస్తాం అని పోలీసు కేసులు కూడా పెట్టే మూర్ఖులు ఉండొచ్చు. ఇవన్నిటి వల్ల మనుష్యులకి ఖేదం కలుగుతుంది. ఇలా ఒక్కొక్కప్పుడు శత్రుత్వం వచ్చినప్పుడు అందులో శత్రువుల బలం అధికమైనప్పుడు ఆపద నుంచి ఎలా బయటపడాలి, ఆపద నుంచి ఎలా బయటపడాలి అని ధర్మరాజు అడిగాడు. అందుకే మహాభారతం అనేక నీతి శాస్త్రాల ధర్మశాస్త్రాల సారాంశం, అనేక ధర్మాలు అనేక నీతులు తెలియజేసేటటువంటి గ్రంథం అన్నమాట. అప్పుడు భీష్ముడు చెప్పాడు, ఇప్పుడు నేను చెప్పిన కథ వింటే నీకే అర్థమవుతుంది, దీనికి సముద్ర సరిత్సంవాదం అని పేరు. నదులన్నీ వేగంగా ప్రవహించి సముద్రంలో కలుస్తాయి. అందులో వర్షాకాలంలో అయితే నదులు మరింత వేగంగా ప్రవహించి సముద్రంలో కలుస్తాయి. కృష్ణానది ఉంది, ఇది హంసలదీవి దగ్గర సముద్రంలో కలుస్తోంది. గంగానది ఉంది, వెస్ట్ బెంగాల్లోకి వెళ్ళి అక్కడ గంగాసాగర్ అనే ప్రాంతంలో వెళ్ళి సముద్రంలో కలుస్తోంది. సాధారణంగా నదులన్నీ అక్కడ కలవలసింది. నదీనాం సాగరో గతిహి, నదులన్నిటికీ సముద్రుడే దిక్కు, అదే గతి. అదే ఉపనదులైతే పక్క నదిలో కలిసి ఆ నదితో కలిసి వెడతాయి. తుంగభద్ర ఉంది, తుంగభద్ర కృష్ణానదికి ఉపనది, వెళ్ళి తుంగభద్ర కృష్ణలో కలిసిపోతుంది, అప్పుడు కృష్ణ వెళ్ళి సముద్రంలో కలుస్తుంది. యమునా నది ఉంది, గంగానదికి ఉపనది, వెళ్ళి యమున గంగలో కలుస్తుంది, గంగతో కలిసి వెళ్ళి సముద్రంలో కలుస్తుంది. ఈ విధంగా మొత్తం మీద నదులన్నీ అందులో కలుస్తాయి. ఈ నదులన్నీ సముద్రంలో కలుస్తూ ఉండగా ఒక రోజున సముద్రుడు ఆ నదులతోటి పురుష రూపం ధరించి ఇలా అన్నట, ఓ నదీ దేవతలారా, నాకు చాలా కాలం నుంచి ఒక అనుమానం ఉన్నది, ఆ అనుమానం తీర్చండి. మీరు మహావేగంగా వెడతారు, మామూలు వేగం కాదు ఇది, ప్రవాహ వేగం చాలా గట్టిది. మీ భయంకర ప్రవాహానికి ఒక్కొక్కప్పుడు అడవుల్లో చెట్లుకి చెట్లు ఎగిరిపోతూ ఉంటాయి. మీరు చూశారు కదా అడవుల్లో, ఎక్కువగా భద్రాచలం అడవుల్లో, ముఖ్యంగా చెర్ల అని ఒక ప్రాంతం ఉన్నది, ఆ చెర్ల తర్వాత సత్యనారాయణపురం అనేటటువంటి ఒక ఊరున్నది. ఆ సత్యనారాయణపురం నుంచి పర్ణశాల, పర్ణశాల నుంచి భద్రాచలం, భద్రాచలం నుంచి క్రమంగా మనకి ఇటువైపు కోనవరం మీదుగా వస్తుంది మనకి గోదావరి. ఆ కోనవరం దగ్గర కానీ చెర్ల దగ్గర కానీ నేను అడవుల్లో చాలా కాలం ప్రవచనాలు చేసినప్పుడు ఎప్పుడు నేను చెప్పింది ఏనాటి మాట, 1990-91 కాలంలో సత్యనారాయణపురంలో భాగవత సప్తాహం చేశాం. ఆ రోజుల్లో నేను చదువుకుంటూ ఉండేవాడిని భీమవరంలో. మధ్యలో అక్కడ ఉన్న ప్రొఫెసర్లంతా, మీరు చదువుకోవడం కాదు పురాణం చెబితే చాలా బాగుంటుందని అక్కడికి తీసుకెడితే, అప్పుడు 1990-91 వరుసగా రెండుసార్లు అక్కడ భాగవత సప్తాహం చేశాను. అక్కడ దాట్ల సీతాపతిరాజు గారిని ఒక పుణ్యాత్ముడు ఉండేవాడు. ఆ రోజుల్లో ఆ ఏజెన్సీ ఏరియాల్లోకి వెళ్ళి ఆ ఏరియాను అద్భుతంగా తయారు చేశాడు ఆయన. పాపం ఆయన మీద నక్సలైట్లు దాడి చేసి మొత్తం ఆస్తింతలు అక్కుపోయారు. అసలు ఆ ఏరియాలో రోగాలతో ఉన్నవాళ్ళు బాగు చేశాడు. అటువంటి ధర్మాత్ములు చాలా అరుదుగా ఉంటారు. చెప్పాగా ఈ మూర్ఖులకి ఆ విషయం అర్థం కాదు, ఆయన సంపదలు సంపాదించాడని దోచేసి మొత్తం ఊచముట్టుకలు అక్కుపోయారు తర్వాత పాపం. ఆ బాధతో ఆయన ఉన్నారో లేదు తిరిగి మధ్యం చూడలేదు, కానీ మొత్తం చాలా కాలం క్రితం కదా. అక్కడ పురాణం చెబుతున్నప్పుడు ఒకసారి వరద వచ్చింది, అప్పుడు పుష్కరాలు కూడా వచ్చాయి. నా అనుమానం అది 1991 అనుకుంటున్నాను, గోదావరి పుష్కరాలు అప్పుడు ఆగస్టులో వచ్చాయి. అప్పుడు ఆ పుష్కరాల సమయంలో నేను అక్కడున్నాను. ఏం వరదండి, పెద్ద పెద్ద దొంగల లాంటి చెట్లు ఢామ్ ఢామ్ అనే శబ్దంతో ఇలా పెకలింపబడి అందులో పడిపోయాయి. అప్పుడు అర్థమైంది భారతంలో చెప్పాడే ఆ కథ ఇదన్నమాటని. ఆకాశం అంతెత్తు పెరిగిన పెద్ద పెద్ద మానులు చెట్లు వేళ్లతో సహితంగా పెకలింపబడి ఆ నదిలో కొట్టుకుపోయేవి. ఇప్పుడు సముద్రుడు అంటున్నాడు, మీ ప్రవాహ వేగం చాలా గొప్పది, ఇంతంత వేళ్లతో దొంగల్లాగా తయారైపోయిన చెట్లను కూడా మీరేం చేస్తారు, పడగొడతారు వరదలు వచ్చినప్పుడు. మీ ప్రవాహాన్ని ఏ చెట్టు తట్టుకోలేదు, సమూలంగా వేళ్లతో పాటుగా చెట్లని పెకలించే మీరు వేతస వృక్షాలను ఎందుకు పడగొట్టరు? వేతసం అంటే తుంగగడ్డి, తుంగలాంటి కొన్ని మొక్కలు ఉంటాయి చూసారా నదుల్లో, అవి కూడా ఉంటాయి, ఒడ్డునవి ఉంటాయి. మీరు తుంగగ జాతికి చెందినటువంటి మొక్కల్ని మాత్రం, ప్రబ్బలి మొక్కల్ని మాత్రం ఎందుకు పడగొట్టడం లేదు? ఇంతంత చెట్లను పడగొడుతున్నారే, ఆ బుల్లి బుల్లి మొక్కల్ని ఎందుకు పడగొట్టట్లేదు అంటే, అప్పుడు నదులు అన్నాయి, దానికి ఒకటే కారణం, బిగు వెడల్ల కన్నిలిచి పడున్నగములు వేతస చెయ్యంబు నమ్రం వై పెల్లగు మా వేగము గడపి అసగు పూర్వస్థితి నవ్రతుకు సమకోరంగన్. పెద్ద పెద్ద చెట్లు మేము ప్రవహించేటప్పుడు ఠీవిగా నిలబడి అహంకరిస్తాయి. ఎవరైనా మా వేగానికి అడ్డం వచ్చారా అటువంటి వాళ్ళని పీకవతలు పారేస్తాం మేము. అదే ఈ ప్రబ్బలి చెట్లు ఏం చేస్తాయి, వరద వచ్చినప్పుడు వంగిపోతాయి. ఇలా కావాలి, మీరు ఎప్పుడు గడ్డిని చూసారా, గడ్డి మీద నుంచి నీళ్లు ప్రవహిస్తుంటే గడ్డి అలా నిలబడదు, నిలబడితే పెకలిస్తాయి, అవి పీకేస్తాయి నీళ్లు. అందుకే నీ తుంగజాతి మొక్కలు ఏం చేస్తాయి, నీళ్లలో వంగిపోయి అడుక్కు వంగిపోయి ఉంటాయి. వినయముగా వంగి ఉండడం వల్ల మేము ప్రబ్బలి చెట్లని తుంగజాతి గడ్డిని కొట్టుకుపోయేలా చేయలేకపోతున్నాం. అవి గట్టిగా అడుక్కి వంగిపోయి వినయంగా ఉండి మమ్మల్ని పట్టుకుంటాయి. వినయం లేకుండా తలగరేస్తే మేము వాటిని పడగొడతాం. ఈ లోకంలో ఎప్పుడైనా వినయంగా ఉన్నవాడు సుఖంగా బతుకుతాడు, తలగరేస్తే తలకై పోతుంది అని సమాధానం చెప్పే నదులు. ఇది నిజంగా చెట్లు వంకతోటి మరి గొప్ప సందేశం కదా. మనం కూడా అంతే, అవతలవాడు బలవంతుడు, చంపడానికి మీదకు వస్తున్నాడు, అప్పుడు చంపుతావా చంపరా అన్నామా, వాడు నరిగిపోతాడు, వాడు మూర్ఖుడు గనక. అప్పుడు బాబ్బాబు అని వినయంగా ఉన్నామంటే మన ప్రాణరక్షణకి వినయంగా ఉండడంలో తప్పులేదు. అప్పుడు కొంచెం తలొంచితే కొంప మొలగదు. శత్రువులు బలమైన వాళ్ళు మన మీదకి దాడికి వచ్చినప్పుడు మనల్ని పడగొట్టడానికి వస్తే, లేదా మందల మందల కింద ఇంటి మీద వచ్చి పడ్డారండి, ఎవరో ఒక ఆయన గొప్ప ఆయన, ఆయన ఏదో మాట అన్నాడు, నువ్వు క్షమార్పణ చెప్పని మందలగా మీద పడితే నేనెందుకు చెబుతాను, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అన్న అనకూడదు. అప్పుడు వినయంగా దండ పెట్టి నాయన క్షమించండి అన్నావా, ఆ గొడవ వదిలిపోతుంది. ముందు మనం బతికితే కదా తర్వాత వాడిని జయించేది. అందువల్ల తెలివితేటలతో, ఓ ధర్మరాజా, శత్రువులు బలమైన వాళ్ళు, నదీ ప్రవాహంలా వేగంగా ఉన్నప్పుడు మనం ప్రబ్బలి మొక్కల్లా వంగి ఉండాలి, అవసరమైతే క్షమార్పణ చెప్పాలి, లేదా వినయంగా వేడుకోవాలి, మనశక్తి ఎదుటి శక్తి అంచనా వేసుకోవాలి, తగ్గాలి. ఒకవేళ కాళ్ళకి దండం పెట్టినా తప్పులేదట, ముందు పాదనమస్కారం చేసి గండం గడిచి బయటపడాలి, అప్పుడు ఆ సమయం చూసుకుని అవతల వాడిని పడగొట్టాలి. అంతేకాని నన్నెవడేం చేస్తాడు, నేను గింజుకుంటాను, నేను కదలను అంటే అటువంటి వాడు ఆ క్షణమే చచ్చిపోతాడు. తల ఎగరేసిన వాడికి ఎప్పుడూ ప్రమాదం, వినయంతో ఉన్నవాడికి ఎప్పుడూ కూడా హాయి కలుగుతుంది, సుఖం కలుగుతుంది. ఇది భీష్ముడు చెప్పాడు. అవసరమైతే కాళ్ళైనా పట్టుకునిట, యుద్ధరంగంలో ముందు గండం నుంచి బయటపడాలి. కాళ్ళు పట్టుకోకపోతే వీడి కీళ్లు విరగొడతారు కదా, లేకపోతే అది ఎంత ప్రమాదం. కాబట్టి జ్ఞానులు ఎప్పుడూ తగ్గుతారు, తగ్గితే అదే నష్టం లేదు. సుమా, సింహం వేటాడే ముందు ఏం చేస్తుంది, అలా నాలుగు అడుగులు అలా అలా వెనక్కి చూశారు మీరు ఎప్పుడన్నా, పులి సింహం వేటాడే ముందు ముందు కొంచెం కొంచెం నక్కి నక్కి వెనక్కెడతాయి, హఠాత్తుగా దూకుతాయి. అలాగే శత్రువు బలవంతుడైనప్పుడు మనం కూడా వెనక్కి తగ్గినట్టు తగ్గి వాడి దగ్గర సంధి చేసుకుని క్షమార్పణ చెప్పుకుని ముందు ప్రాణరక్షణ చేసుకుని ఆ తర్వాత మళ్ళీ బలాన్ని కూర్చుకుని తర్వాత వాడు అంతం చూడాలి. అద్భుతమైన వాడు చెప్పావు, యుద్ధరంగంలో ఎలా ఉండాలో, శత్రువుతో ఎలా మెలగాలో తెలిసింది నాకు ఇప్పుడు. ఇప్పుడు ఒక్కొక్కప్పుడు మన దగ్గర ఒక మంచి పదవి ఉన్నది, ఆ పదవిలో సరైన వాడు, అందులో ముఖ్యంగా మన కులం వాడు దొరకకపోతే అప్పుడు ఎవడో ఒకండి ఆ పదవిలో నియమించాలా, ఆ పదవి అలా ఖాళీగా పెట్టాలా, పదవికి అర్హుడు దొరకకపోతే ఏం చెయ్యాలి అనగానే, ఈ విషయంలో కూడా నీకు కుర్కుర నీచత్వం అని ఒక కథ చెబుతాను. ఈ కథ వింటే కర్తవ్యం నీకే బోధపడుతుంది. అన్ని కథారూపంలో ఇచ్చాడండి గొప్ప సందేశం భీష్ముడు. పూర్వం నేను మా అమ్మ పరశురాముడి దగ్గరికి పంపితే ఆయన దగ్గర విద్యాభ్యాసం చేశాను. మరి భీష్ముడి గురువుగారు పరశురాముడేగా, చిన్నప్పుడు పరశురాముడి దగ్గర విద్యాభ్యాసం చేశాడు. పరశురాముడు కేవలం ధనుర్విద్య, అస్త్రాలు, గండ్రగొడ్డలు ఇవే కాదు, అనేక నీతిగాథలు, శాస్త్రాలు, ఉపనిషత్తులు చెప్పాడు. ఆ రోజులలో భీష్ముడికి ఎన్నో రకాలుగా విద్యను నేర్పినటువంటి ఘనత పరశురాముడికి దక్కింది. ఓ పక్కన వశిష్ఠుడి దగ్గర వేద విద్యలు నేర్చుకున్నాడు, మరో పక్కన నీతి శాస్త్రం అంతా పరశురాముడి దగ్గర నేర్చుకున్నట్టు ఈయన. ఒకనాడు పరశురాముడు నాకు అక్కడ అడవిలో ఉన్న మునులకి ఒక తపోవనంలో ఒక అపూర్వమైన గాథ చెప్పాడు. ఆ గాథ కుర్కుర నీచత్వం అనే గాథ. ఆ గాథ నీకు వినిపిస్తాను, మా గురువుగారి చెప్పిన కథ ఇది. అది వింటే నీకు ఎవరిని ఏ పదవిలో ఎలా నియమించాలో తెలుస్తుంది. చాలా కాలం క్రితం ఒక మునీశ్వరుడు ఒక ఆశ్రమ స్థాపన చేశాడు. ఆయన ఆశ్రమంలో ఆయన ప్రభావం వల్ల ఉన్నటువంటి జంతువులన్నిటికీ మానవ భాష వచ్చేదిట. మునీశ్వరుడు చాలా గొప్పవాడు కదా, ఆయన తపశ్శక్తి వల్ల ఆయన ఆశ్రమంలో ఉన్నటువంటి పశువులకి, పక్షులకి అన్నిటికీ మానవ భాష వచ్చేది. ఎలకలు మానవ భాషలో మాట్లాడేవి, కుక్కలు మానవ భాషలో మాట్లాడేవిట, అవి భౌభవం అనేవి కదట. గురువుగారు బాగున్నారా అనేవిట, గురు పూర్ణిమ నాడు మేము కూడా కాళ్ల మీద పువ్వులు వేయొచ్చా అనేవిట. నిన్న పాపం అలాంటి కుక్కలు మనం రానివ్వలేదు, కానీ వాటికి కూడా మునీశ్వరుల ఆశ్రమంలో కుక్కలకి, పక్షులకి అన్నిటికీ మాటలు వచ్చేవి. మునీశ్వరుడు తన తపప్రభావంతో వాటిని కాపాడేవాడు. ఒకసారి వచ్చిన కుక్క పిల్ల ఆయన ఆశ్రమంలో అడుగుపెట్టింది. అడవిలో ఎలాగో దారి తెప్పి వచ్చినట్టుంది, అది గజగజలాడిపోతూ, గజగజ వణికిపోతూ, భయపడుతూ వస్తే, బిత్తర చూపులతో వస్తే మునీశ్వరుడికి జాలి కలిగింది. అయ్యో పాపం కుక్క పిల్ల, కుక్క పిల్ల, అడవిలో దారి తెప్పినట్టున్నావు, ఏ ఊరు నుంచి వచ్చావో, పోన్లే నా ఆశ్రమంలో ఉండు అని దానికి మానవ భాష ఇచ్చి, దానికి రోజు కాసిని పాలు పోసి, రకరకాల పళ్ళు పెట్టి దాన్ని రక్షించేవాడు. క్రమక్రమంగా కుక్కగారు బక్క చిక్కిన కుక్క కాస్త కొంచెం దొక్కలా తయారయ్యింది. కుక్కను కొంచెం పెంచాడనమాట ఆయన జాలి వల్ల. అంతేగాని ఆయనకేం వ్యామోహము లేదు, అలాగని దేని మీద ద్వేషము లేదు. ఒకరోజు నా కుక్క బాగా పెరిగాక గురువుగారు ఆజ్ఞ తీసుకుని ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి అరణ్య వృక్షాల కింద పొదల్లో తిరిగేదిట. ఓసారి ఆశ్రమానికి కొంచెం దూరంగా వెళ్ళింది అది. ఆశ్రమంలో కొంచెం ఆ ప్రాంతంలో ఉన్నంత వరకు క్రూర మృగాల బాధ ఉండదు, ఆశ్రమ ప్రాంగణం దాటితే క్రూర మృగాల బాధ ఉంటుంది. ఈ కుక్క అడవిలో కొంచెం లోతు అడవిలోకి వెళ్ళగా, కేకారణ్యంలోకి వెళ్ళగా అక్కడ ఒక భయంకరమైన పులి చూసింది. దాన్ని చిరుత పులులకి, పులులకి కుక్క అంటే చాలా మంటండోయి. మళ్ళీ సింహాలు అలా చంపవు, కానీ చిరుత పులుని చూశారో లేదు మీరు ఎప్పుడున్నా? తిరుపతిలో ఆ అలిపిరి వేపు వెళ్ళేటటువంటి మార్గం నుంచి శ్రీనివాస మంగాపురం వెళ్లే మార్గం ఉంది, అక్కడ రాత్రిపూట చిరుతపులులు వస్తాయి, ఈ కుక్కలు తెగదినేస్తాయండి. అరిచే అంటే, అరిచిన కుక్కలు అంటే వాటికి మరీ మంట, గ్యారంటీగా రోజు ఒక్కొక్క ఒక్కొక్క కుక్కనైనా తింటాయి అక్కడ చిరుతపులులు. చాలా చిత్రంగా ఉంటుంది అది చూస్తే అనమాట. ప్రత్యేకంగా కుక్కలు అంటే వాటికి మంట మీద పడి కొరికి తినేస్తాయి. బహుశా కుక్కలు మందల మందలుగా పడి చిరుతపుల్లుల మీద పడతాయో ఏమిటో తెలియదు కానీ విడివిడిగా చంపేస్తుందండి. నేను అక్కడ తెలుసుకున్నది ఏమిటంటే రాత్రిపూట మోకుంబడిగా వీధుల్లో అరిచే కుక్కలు ఉంటాయి కదా, ఆ కుక్కల్ని రోజు కుక్క కుక్క చొప్పున చంపుతుందట. అన్ని కుక్కల మీద ఒకసారి పడదది, మళ్ళీ అవన్నీ మీద పడతాయి. అందుకని రోజు ఒక్కొక్క కుక్కని పొంచి పట్టుకుని తినేస్తుంది చిరుతపులి. అలాగే ఈ మునీశ్వరుడి దగ్గర ఉన్న కుక్కని అడవిలోకి వెళ్ళగానే ఓ పులి చూసింది, అమాంతంగా మీదకు దూకపోయిందిట. దెబ్బతో ఇది గుండెలు చేతితో పట్టుకుని అరుచుకుంటూ బావు 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 అని అరుచుకుంటూ అడిలిపోతూ వణిగిపోతూ మునీశ్వరుడి దగ్గరికి వచ్చింది, ఆశ్రమం దగ్గరకు వచ్చింది. గతగతలు అడిపోయింది, ముని ముని అందిట. ఏమిటే ఏడుస్తున్నావు అంటే, ముని అయిపోయేది కొంచెం సేపట్లో నా పని, అదృష్టవశాత్తు బతికి బట్టగట్టా. అక్కడ దూరంగా అడవిలో ఏవో వింతలు విశేషాలు ఉన్నాయి, అడవిలో పువ్వులు చెట్లు ఉన్నాయి, నదులు ఉన్నాయి, ఏవో ప్రవాహాలు ఉన్నాయి, ఏవో పొదలు ఉన్నాయి, ఆ ప్రకృతిని చూద్దాం ఆనందిద్దాం అని బయలుదేరా. అక్కడ ఒక పులి నా మీద పడింది, అడిలిపోయాను బాబోయ్. ఆ పులి ఎంతంత కోరలతో ఉంది, నన్ను తినబోయింది. ఇంతలో పక్కనున్న జంతువులు పులి పులి అన్నాయి, దాన్ని బట్టి అది పులిని తెలిసింది. ఇంత పూర్వం నేను ఎప్పుడు పులిని చూడలేదు, ఆ పులిని చూడగానే నాకు చలిజ్వరం వచ్చింది అందిటిది. మునీశ్వరుడు దాలి పడిపోయి ఎక్కడి నుంచో తప్పించుకుని వచ్చావు నా ఆశ్రమానికి, నీకేమో పులి భయం వచ్చింది, ఈ రోజు నుంచి ఇక నువ్వు బయటకు వెళ్ళడానికి వణుకుతావు కదా అంటే అవునండి అందిట. అయితే ఓ పని చేస్తాలే, నీ మీద ఉన్న జాలితో నిన్ను పెంచడం వల్ల నేను నీకు తండ్రి లాంటి వాడిని అంటే ఈయన ఇంకొక్క కాసమా పెంచాడు ప్రేమతో. మళ్ళీ రేపటి నుంచి కుక్కనకండి. నభయం ద్వీపిన కార్యం మృత్యుతస్తే కథంచన ఏషస్వరూపరహితో ద్వీపీభవసి పుత్రక. ఓ కుమార ఆ మాట కోసం ఉంటున్నాను అనమాట, పుత్రక అన్నాడంటే ఆయన ఎంత గొప్పవాడండి. ఓ కుక్కను పట్టుకుని ఓ కుమార కొడుక అన్నట్టు ఒక ఋషి ఈ సృష్టిలో ప్రతి ప్రాణుల్ని తన బిడ్డల కింద భావించి ప్రేమించి పెంచే తత్వం కలిగిన మహాత్ములు ఋషులు అంటే అందుకే వాళ్ళ జగద్గురువులు అన్నారు. అప్పుడప్పుడు జగద్గురువులు ఫోటోలు చూసారా, చక్కగా దూడ దగ్గరికి వెళ్ళి ఆ దూడనిలా పట్టుకున్నటువంటి అది అక్కడ చూడండి, ఆ జింకను చూడండి, అది చూస్తే మనకి ఎంత ఆనందం కలుగుతుందో. అందరూ వాళ్ళ పిల్లలు, అందుకని మహాత్ముల యొక్క లక్షణం అది. అందుకని పుత్రక ఓ కుమార ఓ కుక్క, ఈ రోజు నుంచి ఇక నువ్వు కుక్కగా ఉండకు, కుక్క రూపంలో ఉన్నావనుకో పులి భయం నీకుంటుంది, నిన్ను కూడా నేను పులిని చేసేస్తున్నాను. నువ్వు పులి అయ్యావనుకో, బలమైన పులి అయ్యావనుకో, ఇక పులులు నీ వెంటబడవు. మృత్యుతస్తే కథంచన, నీకు మృత్యు ఉండదు పులి వల్ల అని వెంటనే దాని వీపు మీద చెయ్యేసి పులి వైపో ద్వీపీభవసి అంటే ద్వీపి వైపోతావు అన్నాడు. తక్కన కుక్కగారు కాస్త సునకారావు గారు కాస్త వ్యాఘ్రరావు అయిపోయారు, పులిరావు గారు అయిపోయారు, ద్వీపిగా మారిపోయారు. పెద్ద పెద్ద కోరలతో ఆ పులి కంటే ఈ పులి ఇంకా పెద్ద పులి అయిపోయిందనమాట. అడవిలో ఉన్న పులి కంటే తయారు చేయబడిన కృత్రిమమైన పులి కదా, అందుకని మంచి బలమైన పులిగా మారింది. అప్పుడు అది తన ముఖాన్ని అద్దంలో చూసుకుని, గురువుగారండోయ్ చాలా పెద్ద పులినండోయ్, ఇంకా నాకు పులి అంటే భయం లేదు అని అమాంతంగా వెళ్ళి తనను తరుముకొచ్చి ఆ బయటే ఉన్నటువంటి పులి మీదకి వెళ్ళి హాయం అంది. దెబ్బతో అది అడిలి పారిపోయింది. ఈ కొత్త పులిని చూసి పాత పులి పారిపోయిందట. ఇంక ఇది రెచ్చిపోయి, నేను పులినయ్యా, ఇక నాకు పులి భయం లేదు, ఎవరూ నాకు సాటిరారు, బస్తీ మేసవాల్ అని తక్కిన జంతువులు ధిక్కరించి తొడగొట్టి తిరగడం మొదలెట్టింది. ఇది మునీశ్వరుడికి తెలియదు పాపం. తక్కిన వాడిని బెదిరిస్తూ అడవిలో కొంతసేపు తిరిగింది. అలా ఒక రోజుని ఇది మళ్లీ అడవికి వెళ్ళగానే అక్కడ పెద్ద మదించిన ఏనుగు పరిగెత్తుకొచ్చి తొండంతో పట్టుకుని విసిరేసింది. హడిలిపోయింది ఇది, మళ్లీ పరిగెత్తుకొచ్చి ముని ముని అంది. ఏమిటి మళ్లీ హడిలిపోతున్నావంటే, అదేంటండి పులి అంటే గొప్ప జంతువు అనుకున్నాను, పులిని తొండంతో కూడా పట్టుకుని విసిరే జంతువు ఉంటుందని తెలిసింది. అదేదో ఏనుగుట, ఎంతుందో, కొండంతుంది, పెద్ద తొండం దానికి ఉంది, ఆ తొండంతో ఇలా పట్టుకుని కొబ్బరి బొండం విసిరినట్టు విసిరేసింది నన్ను, ఇక్కడ పడ్డాను అనగానే మర్చిపోయానే పులుల్ని విసిరే ఏనుగులు ఉంటాయి అడవిలో, వెళ్ళొద్దని చెబుదాం అనుకున్నాను మర్చిపోయాను, నువ్వు వెళ్ళినట్టున్నావు. అయితే నీకు ఏనుగంటే భయమా అనగానే, అవునండి ఏనుగంటే భయం అండి, ఏనుగు దెబ్బకి పీనుగు అయ్యేటట్టున్నాను, నన్ను కూడా ఏనుగ్గా మార్చేయండి అంది. ఈసారి ఆయన అడగకుండానే కోరేసింది ఇది, మునిగారి శక్తి తెలిసిందిగా, అందుకని నన్ను ఏనుగ్గా మార్చండి అనగానే, సర్లే నువ్వు ఈ క్షణం ఏనుగ్గా మారిపో అన్నాడు ఆయన. వెంటనే ఇది కాస్త పెద్ద కొండంత ఏనుగైపోయింది. ఈ ఏనుగు వెళ్ళి ఆ పాత ఏనుగులు తొండంతో పోటు పొడిచి చీపో అంది అంతే. ఆ దెబ్బకి ఆ ఏనుగు పారిపోయింది. ఇది రెచ్చిపోయి ఏమి శరీరం ఏమి శరీరం అని కనిపించిన జంతువుని కాలుతో తొక్కు తొక్కడం, చెట్లని పడగొట్టడం, అందరినీ ధిక్కరించడం చేయడం మొదలెట్టింది. ఒక రోజున అడవిలో అలా వెడుతూ ఉంటే భయంకరమైన సింహం ఎగిరి దీని కుంభస్థలం మీద దూకి ఒక్క దెబ్బ కొట్టింది. అమ్మ బాబోయ్ అని ఆ సింహాన్ని వదిలించుకుని మళ్ళీ ముని దగ్గరికి పరిగెత్తుకొచ్చి బాబోయ్ బాబోయ్ అందిట ఏడో మళ్ళీ ఏడుస్తూ చీటికి పట్టుకుని నా తపస్సు పాడు చేస్తున్నావు అని అడిగిన. తీరా అంత దూరం వెళ్ళానండి, అక్కడ అదేదో పెద్ద కోరలది కనపడింది, దానికి సింహం అని పేరు వచ్చిందిట. ఈ చుట్టుపక్కల జంతువులన్నీ అది సింహం, ఏనుగుల కుంభస్థలాలు చీల్చి తింటుంది అని చెప్పాయి. ఏదో అతి కష్టం మీద దాన్ని వదిలించుకుని మీ దగ్గరకు వచ్చాను, లేకపోతే ఏనుగుని కాదు పేనుగుని అయిపోయేవాడిని నేను. నన్ను రక్షించండి బాబోయ్, నా గుండెకాయ ఏనుగు గుండెకాయ లటుక్ లటుక్ లబ్ డబ్బని కొట్టుకుంటోందనగానే అవునే మర్చిపోయాను, ఏనుగులకి శత్రువు సింహం, సింహం దెబ్బకి ఏ ఏనుగు ఆగదు, నువ్వు ఈ క్షణమే సింహోభవ అన్నాడు. ఆయన సింహం అయిపో అన్నాడు. వెంటనే ఇది సింహం అయిపోయింది. ఇంకేముంది, ఏనుగుల కుంభస్థలాలు పగలగొట్టే సింహాన్ని నేను అని హింసిస్తూ అడవిలో తిరిగింది. ఒకరోజు అలా తిరుగుతుండగా 8 కాళ్ళు కలిగిన ఒక పెద్ద జంతువు రెక్కలతో ఉన్నది అమాంతంగా తిరిపట్టేసింది. దానికి శరభమృగం అని పేరు. పూర్వకాలంలో శరభమృగాలు అని ఉండేవి. శరభసాల్వం అంటే 8 కాళ్ళు ఉండి రెక్కలుంటాయి. మీరు ఎప్పుడైనా శ్రీలంక వెళితే శ్రీలంకలో వీరభద్రుడి ఆలయంలో కనపడుతుంది ఈ శరభసాల్వం. ఆ శరభసాళం అనే మృగం బొమ్మ కింద వేశారు అక్కడనమాట. అది భయంకరం, సింహాలని చిన్న పిట్టల్ని తిన్నట్టు తినేస్తుంది. అది పట్టుకోగానే అతి కష్టం మీద గీజురు బాధరుని గింజుకుని దాని కాళ్లల్లోంచి బయటపడి పరుగు పరుగుని వచ్చి మళ్ళీ ముని అయిపోయింది నా పని అనగాని మళ్ళీ ఏమొచ్చిందే అన్నాడు ఈయన. అదేదో 8 కాళ్లది రెక్కలున్న మృగంట, దాని పేరు శరభసాళ్వంట, అది సింహాలను మింగుతుందిట, అది నన్ను పట్టుకుంటే అతి కష్టం మీద తప్పించుకొచ్చాను, నేను చచ్చిపోతున్నాను, నేను తట్టుకోలేకపోతున్నాను ఈ అడవిలో అందిట. ఇంకా పర్వాలేదులే, శరభసాళ్వం కంటే గొప్ప మృగాలుండవు, నేను నిన్ను సాళ్వంగా మార్చేస్తున్నాను, శరభోభవ అన్నాడు ఆయన. వెంటనే ఇది కాస్త శరభంగా మారిపోయింది. ఈ శరభంగా మారిపోయి హాయిగా తిరగడం మొదలెట్టింది. దీనికి ఒకరోజు ఒక అనుమానం వచ్చింది, నేను కుక్కగా ఉంటే నాకు భయం కలిగితే నన్ను పులిని చేశాడు ఈయన, పులిగా ఉండగా ఏనుగుని చేశాడు, ఏనుగ్గా ఉండగా సింహం చేశాడు, సింహాన్ని శరభంగా చేశాడు. రేపొద్దున్న నేను కూడా జంతువుని హింసిస్తున్నాను, నేను ఏ సింహాన్నో హింసిస్తే ఆ సింహం పరిగెత్తికెళ్ళి అదిగో ఆ శరభం నన్ను హింసిస్తోందంటే దాన్ని నాకంటే బలమైన శరభ మృగం కింద మారుస్తాడేమో, అప్పుడు ఆ మృగం వచ్చి నన్ను తంతుందేమో, ఈయన నమ్మడానికి లేదు కదా, ఈయన దగ్గర శక్తులున్నాయి కదా, నాకంటే గొప్పవాళ్ళు ఎవరైనా వస్తే లేక నాకంటే ఇష్టులు వస్తే వాళ్ళను కూడా నాకంటే గొప్పవాళ్ళని చేస్తే వాళ్ళ వల్ల నాకు ప్రమాదం కదా, రేపు ఏ ఎలకో వచ్చింది, ఆ ఎలక నేను కొట్టబోతుంటే అది ఆయన ముని దగ్గరికి ఎడుతుంది, అప్పుడు ఆ ముని నువ్వు శరభసాళం అయిపో, దానికంటే బలమైన శరభసాళ్వం అయిపో అని దీవిస్తే అది నన్ను మించిన బలం కలిగిన శరభమైతే దాని చేతిలో నేను చస్తానేమో, కాబట్టి ఈ ముని బతుకున్నంత వరకు నాకు సుఖం లేదు, ఈయన పోయాడంటే ఇంక కొత్తగా ఏ జంతువుని కూడా ఆయన నాకంటే బలమైన జంతువుగా చేయలేడు అనుకుని అమాంతంగా మునిని మింగడానికి మెదకు దూకిందిట. వెంటనే ఆయన అప్పటికే అర్థమైపోయింది దానికి, అది మీదకు వస్తూ ఉంటే దౌర్భాగ్యపు జంతువా, నువ్వు మింగితే నేను చచ్చిపోతానా, కుక్కని తీసుకొచ్చి కనకపు సింహాసనం మీద పెడితే ఇలాగే ఉంటుంది, కనకపు సింహాసనమున సునకము కూర్చుండబెట్టి శుభలగ్నమునం దొనరగా పట్టము గట్టిన వెనుకటి గుణ మేళమాను వినరాసమతి అని ఎందుకు చెప్పారనుకుంటున్నారు. దాన్ని తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెట్టి కిరీటం పెట్టినా సరే అక్కడ ఎవడన్నా కుర్రాడు కనబడగానే లొడుక్కును పరిగెడుతుంది మలం కోసం. దాని లక్షణం అది, కుక్క లక్షణం అది. పాతకుణం పొమ్మంటే పో దౌర్భాగ్యపీనుగా, ఇన్ని జంతువులు నిన్ను చంపుతున్నాయి అని జాలిపడి నిన్ను శరభసాళ్వం చేస్తే ఏకంగా స్వార్థంతో నన్నే చంపుదాం అనుకున్నావా, మళ్ళీ కుర్కురోభవ అది కూడా డొక్క చెండి ఎండిపోయిన బక్క చిక్కిన దరిద్రపు కుక్కగా మారిపో, బొచ్చు కుక్క కాదు పుచ్చు కుక్కగా పుట్టన్నాడు ఆయన. వెంటనే అది చచ్చుకుక్కగా మారిపోయింది. కా అందట ఇంకా మళ్ళీ ఎప్పుడన్నా ఆశ్రమంలో అడుగు పెట్టామంటే కాళ్ళు ఎరగొడతాను పో అని గెంటేశాడు. కొంతమందికి పుట్టుకతో ఇలాంటి దరిద్రపు లక్షణాలు ఉంటాయి. ఈ లక్షణములను తెలుసుకుని మన దగ్గర ఉద్యోగంలో ఖాళీ ఉంది కదా అనని సరిగ్గా చదువులేని వాడిని, వాడికేమో 100 మార్కులా, వీడికేమో 25 మార్కులా, వీడికేమో పక్షపాతంతో ఉద్యోగం ఇస్తావా, వీడి నెత్తి మీద కూర్చుంటే ఆఫీసర్ అయితే ఏమవుతుంది, ఈ దరిద్రుడికి అక్షమొక్క రాకపోతే, అలాగర్ ఈ విధంగా మనిషికి చదువు లేనటువంటి వాణ్ణి, సంస్కారం లేనటువంటి వాణ్ణి కేవలం ఏదో కొన్ని కారణముల చేత తీసుకొచ్చి మన పై అధికారిగా నియమిస్తే ఇలా భ్రష్టులు అవుతారు. గనక విద్య ఉన్నవాణ్ణి, చదువుకున్నటువంటి వాణ్ణి, నిష్పక్షపాతంగా ప్రభు అన్నవాడిని, ఒక ఉన్నతమైన వ్యక్తిని, సంస్కారం కలిగిన వాణ్ణి అధికారిగా నియమించాలి. ఆ పోస్ట్ ఖాళీగా ఉన్నా పర్వాలేదట. ఇది అద్భుతమైన నీతి. ఇది ఇవాళ మన పాలకులకి తెలియటం లేదు. మనం 10 మార్కులు వచ్చిన వాడిని వాడికి అక్షమొక్క రాదు, దాని గురించి తెలియదు, అవగాహన రాని వాడిని తీసుకెళ్ళి అందులో కూర్చోబెడితే ఏం చేస్తాడండి వాడు? అది భారత నీతి. ఇది నువ్వు ఎప్పుడైనా సరే అక్కడ కులంతో సంబంధం లేదు, మతంతో కానీ కాదు, వాడికి ప్రతిభ ఉందా లేదా, సంస్కారం ఉందా లేదా. ఇప్పుడు ఈ రోజున పాకిస్తానికి అనుకూలంగా ఉండేవాళ్ళు కొన్ని యూనివర్సిటీల్లో చేరి ఇష్టం వచ్చినట్టు రచ్చిపోయి ఈ మధ్య పాకిస్తాన్ జెండా ఎగరేశారు తెలుసిన మీకు? వాడేమో పాకిస్తాన్ జిందాబాద్ అన్నాడు, చివరికి ప్రొఫెసర్ గారు తిట్టారని ఆ ప్రొఫెసర్ గారి మీద కేసు పెట్టి వాడు ఆత్మహత్య చేసుకుంటే ఆ ప్రొఫెసర్ గారి మీద వెనకాతలు నానా గందరగోళం పడ్డారు దరిద్ర పార్టీలు కొందరు. నిజంగా జరిగింది తెలిస్తే మీకు ఆశ్చర్యం కలుగుతుంది అనమాట. వాళ్ళ రూముల్లో విదేశాలకు సంబంధించిన జెండాలు, విదేశాలకు సంబంధించినటువంటి స్లోగన్స్ ఉంటున్నాయి. ఎంత దేశద్రోహులు తయారవుతున్నారండి, చాలా డేంజర్ తెలిసిన పాపం. ఇలాంటి వాళ్ళకి అనర్హులకి విద్య చెప్పడం, అనర్హుల్ని పదవుల్లో పెడితే వాడు ఏం చేస్తాడు? వాడు నోటికి వచ్చినట్టు అవుతాడు. వాడు ఇలాంటి పిచ్చమనే చేస్తాడు. కుక్కని తీసుకెళ్లి ఆఫీసర్ని చేయకూడదు. అక్కడ సిన్సియర్ని, మంచివాణ్ణి, జ్ఞానిని, దేశభక్తి కలిగిన వాడిని పెట్టాలి. అలా దేశభక్తి కలిగిన వాడిని, రాజుకి ప్రమాదం తెచ్చిపెట్టని వాడిని కాకుండా ఎందుకు పనికిరాని వాడిని, అక్షరం మొక్కరనేటువంటి వాడిని అధికారిగా చేస్తే ప్రమాదం వస్తుంది. చివరికి దానివల్ల ఎవడు తనకు ఉద్యోగం ఇచ్చాడో వాడినే చంపుతుంది అది, ఆ కుక్క. కాబట్టి అనర్హుడికి ఉద్యోగం ఇస్తే వాడు ఇచ్చిన వాళ్ళందరినీ పాడు చేస్తాడు. ఎంత బాగా చెప్పారో తెలిసిన, చెప్పు తినడి కుక్క చెరకు తీ పెరుగున అల్పబుద్ధివానికి అధికారం ఇచ్చిన వేమన ఒక యోగి. రోజుకోసారన్నా మీరు వేమనని తలుచుకోండి, తలుచుకుంటే కొన్ని పాపాలు పోతాయి. ఒక యోగి ఆయన, మహానుభావుడు ఆయన. అల్పబుద్ధివానికి అధికారం ఇచ్చిన దొడ్డవారి నెల్ల తొలగొట్టు, చెప్పు తినడు కుక్క చెరుకు తీ పెరుగున విశ్వదాభిరామ వినురవేమ. ఎంత అద్భుతమైన పద్యం అండి అసలు ఇది. అల్పబుద్ధి వాడికి, వాడికి ఏం తెలుసని, మూర్ఖుడు వాడు. అటువంటి వాడికి అధికారం ఇస్తే ఏం చేస్తాడు వాడు? మంచి వాళ్ళని తీసి అవతల పారేస్తాడు, పనికి మాలిన వాళ్ళు అందులో పెడతాడు. చివరికి దేశం అంతా పనికి మాలిన వాళ్ళతో నిండిపోతుంది. రోజు చెప్పులు పిక్కు తినే కుక్కలు ఉంటాయి, చెప్పులు పాత చెప్పులు నాగుతాయి, వాటికి తీసుకెళ్లి చెరుకు ఇస్తే తచ్చినది అంతది. చెరుకు అంటే దానికి బెరుకు, చెప్పు అంటే ఇష్టం, నాక్కుంటాయి. కాబట్టి కృతమెరిగి, జ్ఞానమెరిగి, అర్హతని గ్రహించి బాగా చక్కగా టెస్టులు పెట్టి, ఆ టెస్ట్లే కాదు వాడికి వ్యక్తిత్వం కూడా తెలియాలి తెలిసిన. కేవలం పరీక్షలు పెట్టి ఆ పరీక్షలు మార్కులు పెట్టి ఉద్యోగం ఇస్తున్నారు ఇవాళ. ఇది చాలా డేంజర్ అని చెప్పాడు భీష్ముడు. కాగితాల మీద వాడు ఏదో చదువుకున్న ముక్కలు ఏబిసిడీలు పెట్టి ప్యాస్ అయిపోతున్నాడు. దానివల్ల ఏమవుతుంది? వాడికి జ్ఞానం రావడంలా, కేవలం చదువు అంటే తెలుస్తుంది. కానీ ఇప్పుడు వంట చేయడానికి పుస్తకం చదివితే అందులో ఏమంటాడు? తగినంత ఉప్పు అని ఉంటుంది. తగినంత ఉప్పు అంటే ఏం తెలుస్తుంది? చూసుకుని పాప వేసిందో కావడం అలాగే జరిగింది. మధ్యలో ఓ రోజున వంట ఆవిడరాలా, కొత్త ఆవిడ వచ్చింది ఒక పూట. ఆవిడ వచ్చిన తర్వాత వంట ఎలా చెయ్యవలను, ఏమండి గురువుగారు ఎంత ఉప్పు వేయాలని నన్నే అడిగింది. తగినంత ఉప్పు అన్నాను. ఆవిడ వేసింది ఉప్పు, అది ఉప్పు కషాయం. అట్టేసి పెట్టింది దెబ్బరొట్టి, అది దెబ్బరొట్టే దెబ్బ అయిపోతాం తింటే. కాబట్టి మధ్య మధ్యలో అప్పుడప్పుడు చూడండి, ఒక్కోసారి వస్తారు. అంటే ఇక్కడ కష్టమా, జరిగింది అక్కడ, మళ్ళీ మీరు వచ్చి మళ్ళీ నా వెనకాతలు పడి ఎంక్వైరీ చేయకండి, నాకు ఇది ఒక గొడవ ఏదైనా కచ్చిపోదాం అంటే అది ఇక్కడే జరిగిందండి అన్నాం. అని ఎన్ని ప్రాంతాల్లో తిరుగుతున్నా నేనే. ఇప్పటి నుంచి 1986 నుంచి ఈనాటికి 31 ఏళ్ళు గుర్తు చేసుకున్నాను, ఉపన్యాసం పూర్తి 32 ఏళ్ళు. కాబట్టి యావత్ ప్రపంచం అంతా తిరుగుతున్నప్పుడు అలా జరిగిందనమాట. పాపం ఒక ఆవిడ పెట్టారు, ఆవిడకేం తెలియదు పాపం. కాఫీ డికాక్షన్ ఎలా తీయాలండి అంటుంది ఆవిడ. డికాక్షన్ ఎలా తీయాలో నేను చెబితే ఇంక నేనే కాఫీ పెట్టుకుంటానుగా చదువు మానేసి. కాబట్టి ఎందుకు చెబుతామంటే, పుస్తకం చదవడం వేరు, అందులో వాడేమో కాఫీ డికాక్షన్ అనడం వేరు, ఏమీ తెలియదు పాపం. చాలా కాలం క్రితం ఒక ఆవకాయ పెట్టామని తీసుకొచ్చారు. ఈవిడ ఆవకాయ బాగా పెడుతుందంటే నేను నిజం కాబోలనుకుని ఏదో విదేశానికి పెడుతూ పెడుతూ ఆవకాయ పెట్టుకెడదామని పెట్టన్నాను. 1000 మామిడికాయలు కొట్టించేసిందండి ఆవిడ. ఆయన పక్కన తోటవాడి దగ్గరికి వెళ్ళి 1000 కాయలు తీసుకొచ్చి కొట్టించి 10 కాయలైనా 1000 కాయలైనా ఓటే అంది. ఎంత ఉప్పు వేసింది, ఎంత కారం కలిపింది, అందులో ఏదో కలిపింది. చూస్తే మర్నాడు చూస్తే 1000 కాయలా, మా ఇంట్లో ఉన్నదేమో 1000 కాయలా, కుళ్ళిపోయి వాసన వచ్చేవరకు. అంటే ఆవిడకి ఆవకాయ పెట్టడం చేత కదనమాట. అంతకంటే పాపం ఈ పిల్లలు పెట్టమంటే పెడుతుంది 2 కాయలు చక్కాను. అందువల్ల ఎందుకు చెప్తున్నానంటే, ఒక పదవిలో నియమించేటప్పుడు ఆవకాయ పెట్టేవాడిని ఆవకాయ పెట్టే వాళ్ళకి నియమించాలి జాగ్రత్తగా. చక్కగా ఒక మంచి కాఫీ పెట్టేవాడిని కాఫీలో పదవిలో పెట్టాలి. ఐఏఎస్ ఆఫీసర్ దానికి తగినవాడు ఉంటాడు. ఆ జ్ఞానం కలిగిన వాడు, అవగాహన కలిగిన వాడు, ప్రాక్టికల్ నాలెడ్జ్ కలిగిన వాడు అందులో ఉండాలి. ఓ పౌరాణికుడు దాంట్లో అరితేరిన వాడు అదే చెప్పాలి. అంతేగాని ఇప్పుడు పట్టుకొచ్చి ఈయన తీసుకొచ్చి పురాణం మీరు చెప్పండి అని నన్ను తీసుకెళ్ళేమో మీరు 2 మామిడికాయలు ఆవకాయ పెట్టండి అంటే ఏం పెడతాడు వీడు? నేను కానీ అయ్యాం, కనీసం ఆవకాయన పెడతాను, ఆవకాయ గ్యారంటీగానే పెట్టగలను, కానీ ఇంకేదన్నా పని చెబితే ఏం చేస్తాను నేను? కాబట్టి ఈ విషయంగా ఎందుకు చెప్తున్నానంటే, ధర్మరాజు గారితో భీష్ముడు చెప్పిన మాట అదే, నీ ఉద్యోగానికి సరైన వాడు దొరకకపోతే ఈ కుక్కలాంటి వాడిని పట్టుకొని అందులో పెడితే చివరికి ఇదిగో మునీశ్వరుడికి అసలు పెట్టినట్టుగా నీ రాజ్యానికి ప్రమాదం వస్తుంది. ఎవడు మంత్రిగా ఉండాలో, ఎవడు ఏ పదవిలో ఉండాలో అర్హతని వాడి నీచత్వాన్ని గుర్తించి పెట్టాలి. దేశభక్తి లేని వాడిని, దేశ ద్రోహులను, పొరపాటును కూడా అక్కడ ఉండకూడదు. అటువంటి వాడికి వెంటనే ఉరిశిక్ష కూడా వెయ్యాలి. ఇది దృష్టిలో పెట్టుకో. శైవత్వం హి భవిష్యసి, నువ్వు కుక్క అయిపో అని ఆ ముని శాపం పెట్టినట్టుగా నువ్వు పెట్టలేవు. ఆయనంటే ముని గొప్పవాడు గనక ఒక అనర్హుణ్ణి అధికారంలో పెట్టి వాడు కొంపముంచితే తిరిగి వాడిని కాస్త కుక్కని చేశాడు. అదే మనం సరిగ్గా లేకపోతే వాడి వల్ల ఎంత దెబ్బతింటుందో తెలుసా ప్రగతి? చాలా డేంజర్. ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో అదే జరిగింది. పశ్చిమ బెంగాల్లోకి బంగ్లాదేశ్లోంచి కొంతమంది దరిద్రులు వచ్చి పడిపోతూ ఉంటే ఓట్లు కోసం మమత వాళ్ళందరినీ తీసుకొచ్చి సిటిజన్స్ ఇచ్చేసింది. ఇప్పుడు వాళ్ళు చేస్తున్న ప్రమాదకరమైన పనులన్నీ నీకు వాళ్ళ యొక్క భయంకరమైన చేష్టల వల్ల ఇవాళ దేశం దెబ్బతినే స్థితి వచ్చింది తెలుసిన మీకు. అందుకే మొన్న మధ్యన నోట్లు దెబ్బతినగానే ముందు గొడవ చేసింది ఆవిడే. అసలు రహస్యమైన పాత నోట్లన్నీ ఆవిడ దగ్గరే ఉన్నాయి. ఇలాగ మీకు రాజకీయాలు ఎందుకని నన్ను అనకండి. దేశభక్తి కోసం మేము కూడా దిగకపోతే మేము మునులు లాంటి వాళ్ళం. ఆనాడు వశిష్ఠుడి లాంటి వాడు రాముడికి సాయం చేశాడు. ఎక్కడో విశ్వామిత్రుడు వచ్చి రాముడిని తీసుకెళ్లాడు. మునులందరికీ అవసరం, దేశం కావాలి. మేమంటే అడవికి వెళ్ళి కళ్ళు మూసుకుని తపస్సు చేసుకుని మాకు సంబంధం లేదంటే దేశం నాశనం అయిపోతుంది. ఈ విదేశీయులు వచ్చి మన దేశం మీద పడి నాశనం చేస్తూ ఉంటే దేశభక్తిని నేర్పవలసింది గురువులే తెలుసిన. మేము గురువులం, ఇళ్లలో కూర్చుంటాం, మౌనంగా జపం చేసుకుంటాం అంటే దేశం భ్రష్టం పడుతుంది. దేశం భ్రష్ట స్థితిలో ఉన్నప్పుడు ఋషులంతా వచ్చి దీన్ని నిలబెట్టారు. పూర్వం వేరుడనే ఒక పాపాత్ముడు భ్రష్టుడి లోకాలను నాశనం చేస్తూ ఉంటే ఋషులు వచ్చి వాడిని శాపం పెట్టి నాశనం చేసి మళ్లీ వాడి శరీరాన్ని చిలికి పృథు మహారాజును సృష్టించి మళ్లీ ధర్మ సంస్థాపన చేశారు. కాబట్టి పౌరాణికులకు కూడా రాజకీయాలు వీళ్ళకే అవసరం అసలు. ఎందుకంటే వీళ్ళు లోకాన్ని, సమాజాన్ని తమ మాటలతో ఉద్ధరించాలి. ఉద్ధరించడం కోసం గురువులకే పార్టీలు కావాలి. కాకపోతే ఎవడి మీద పక్షపాతం ఉండదు. స్పెషల్గా ఈ పార్టీ అని ఉండదు మాకు. ఎందుకని ఈ లోకంలో అందరూ మా బిడ్డలు లాంటి వాళ్ళు కనుక. అందులో ధర్మం అధర్మం తెలుసుకుని, అధర్మం ఉంటే నొక్కి చెప్పి, ధర్మం ఉంటే దాన్ని పైకొచ్చేలా చేసి, తద్వారా ఈ లోకంలో ఉన్న ప్రతి నాయకుడు కూడా ఒక సంస్కారవంతుడయ్యేలా తీర్చిదిద్దవలసిన బాధ్యత ఉంది దేశం మీద, మా మీద. కాబట్టి మేము అప్పుడప్పుడు చెబుతూ ఉంటాం, విదేశీయులను రానివ్వకూడదు. వాళ్ళకి ఓటు హక్కిస్తే వాడు కొంప ఉంచుతాడు. వాళ్ళకి ఆధార్ కార్డులు ఏంటండి? వాళ్ళు వాళ్ళ దేశం ఏమిటి? బంగ్లాదేశ్. వాడి పని ఏమిటి? రోజు అవుల్ని చంపడం. వాళ్ళు వచ్చి మన దేశాన్ని నాశనం చేయడానికి ఇక్కడ చేరుతున్నారు. అటువంటి వాళ్ళు పౌరులు అయితే ఎంత ప్రమాదం! వాళ్ళు చాప కింద నీరులాగా మొత్తం బాంబులు పెట్టి నాశనం చేస్తారు. అటువంటి అనర్హులు గనక ఒకవేళ వాళ్ళు ఒక గొప్ప ఉన్నత స్థానంలో ఒక కలెక్టర్ గానో లేక ఇంకా అయ్యో పోలీసుల్లోనో మిలిటరీలోనో చేరితే ఏమైపోతాం? ఒకసారి పాపం ఒక మిలిటరీ ఆఫీసర్ని డీఐజీని చంపేశారు తెలిసిన కాశ్మీర్లో మొన్న. ఒక మహానుభావుడిని పట్టుకుని చంపేశారు, రాళ్లతో కొట్టి 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 చంపేశారు. దాన్ని వాట్సాప్ల్లో పంపుతూ ఉంటే చూస్తే కళ్ళు తిరుగుతున్నాయి మనకి. మరి వాటిని మనం ఖండించద్దా? ఎందుకు ఇలా దొరుకుతున్నాయి? ఈ పనికి మాలిన వాళ్ళు అందులో చేరడం వల్ల గొప్పవాళ్ళు దెబ్బతింటున్నారు. అందుకని భీష్ముడు ఆచితూచి అవతల వాడి సంస్కారాన్ని బట్టి, తగిన అర్హతని బట్టి వాడిని పదవిలో పెట్టు. ఒక్కొక్కప్పుడు కులం పెచ్చతోటి మన కులం వాడైతే అందులో పెట్టడం కూడా ప్రమాదం అని చెప్పాడు. కులమని పట్టి చిత్తమున్న గూరిన కీడరయంగలేక అగ్గలపు విభూతి దుష్టునకు కల్గగజేయుట కర్జమెట్లు భృత్యుల మదియున్న రూపరసి ఉత్తమ మధ్యమ హీన రూపమాత్రలకు తగంగ అయ్యయి పదంబుల నిల్పుట నీతి భర్తకున్. ఒక్కొక్కప్పుడు మనిషికి స్వార్థం వస్తుంది. అప్పుడు ఏమిటంటే మంచి పదం ఉంటే ఇది మనవాడు కదా అని ఇచ్చేస్తాడు. అలా ఇవ్వకు. కులమని పట్టి నీ మనస్సులో లేనిపోని ఒక పక్షపాతం పెట్టుకుని అనవసరంగా మనవాణ్ణి అందలమెక్కిస్తే వాడు కొంపమంచవచ్చు, అప్పుడు నీకు కీడు రావచ్చు. అందుకే దుష్టుడైతే మనవాడైనా దూరం పెట్టే, మంచివాడైతే ఎంతటి వాడినైనా సరే, అవతలవాడు ఎంత సామాన్యుడైనా వాడిని తీసుకురా. ఇక్కడ మాత్రం విచక్షణే ఉపయోగించు. పక్షపాతానికి మదిలో తావివ్వకు. ఉత్తముణ్ణి ఉత్తమ స్థానంలో, మధ్యముణ్ణి మధ్యమ స్థానంలో, హీనుణ్ణి అధముణ్ణి అధమ స్థానంలోనే పెట్టాలి. వాడి అర్హతకి తగిన పదవిని మాత్రమే ఇవ్వాలి. అనర్హుడికి పదవి ఇస్తే కొంప మునిగిపోతుంది. కేవలం సర్వీసును బట్టి ఎప్పుడూ కూడా వాడికి ప్రమోషన్ ఇవ్వకూడదండి. సర్వీసును బట్టి ప్రమోషన్ అంటే ఏముంది? అక్షరం ఒక్క రాదు. కర్మగాలి వాడు ఉద్యోగంలో పడ్డాడు ఏదో కారణం చేత, 10 ఏళ్ళ తర్వాత వీడిని తీసుకెళ్లి ప్రొఫెసర్ని చేస్తే ఏమవుతాడు? వీడు వీడిని హెచ్ఎంఎన్ చేశారు, వాడికి అక్కలు రావు. కూకోయండి కూకోయండి అందుకు ఆవిడ చిన్నప్పుడు పాఠం, ఆవిడ హెచ్ఎంఎన్ చేశారు. ఆవిడ ఏమని చెప్పా?
ఏమా పద్మాకరే కూక ఇప్పటిదాకా ఎక్కడే కూకున్నావు ఎక్కడికి పోయావు అనేది ఆవిడ. రోజు ఇదే పాఠం నాకు రోజు, నా కర్మగాలి నెంబర్ 10 స్కూల్ పోయి కాదు. ఆ స్కూల్లో పాఠం చదువుతూ ఉంటే మా ఇంటికి వెళ్ళి ఇలా చెబుతూ ఉంటే మా నాన్నగారు అడిగిపోయి వీడి భాష భలే మారుతోంది అని తీసుకెళ్ళాను, ఇంకో స్కూల్లో వేశారు. ఇంక రోజు ఏముంది ఆవిడ హెచ్ఎం, మాకు ఆవిడ హెచ్ఎం కాదు ఆవిడ భాషతో మేము పిచ్చెం అయిపోయాం. అంచేది హెచ్ఎం పిచ్చెం అవ్వకూడదు. ఆ రోజుల్లోనే చెప్పాడు భీష్ముడు, ఇలా అనర్హులైనటువంటి వాళ్ళని కనుక ఒక గొప్ప స్థాయిలో సర్వీసును బట్టి పెట్టామంటే వాడికి చేత కాకపోతే కొంప మలిగిపోతుంది కదా. ఎక్కడ సంతకం పెట్టినా అడిగాడండి ఒకసారి, నేను ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళా నా సంతకం పెట్టించుకోవాలి సర్టిఫికెట్ కావాలి. ఏంటిది పెంట పెంట సీసీసినావు, నేను ఎక్కడ సంతకం పెట్టిది అన్నాడు. అంటే పక్కన ఉన్నట్టు ఆయన విఏ ఆ విలేజ్ అసిస్టెంట్ ఉన్నాడే ఇక్కడ ఇక్కడ అన్నాడు. ఇక్కడ ఇక్కడ అది ఏటో ఉందేటి అన్నాడు. అంటే అక్కడ ఏమనుందంటే అటెస్టేషన్ ఆఫ్ ఎంఆర్ఓ అని ఉందండి అన్నాడు. అటెస్టేషన్ అంటే ఏంటి అట్లా అన్నాడు. అంటే అట్లు కూడా బొత్తిగా తెలియదు పాపం, అదే చెప్తున్నాను ఇది. నేను అబద్ధం అంటానలా, అసత్యం ఆడవలసిన అవసరం రమ్మంత కూడా లేదు. నేను 10th క్లాస్ చదువుతూ ఉండగా ఎంఆర్ఓ సర్టిఫికేట్ కడితే నా కర్మగాలివాడు పెంట పెంట సీసీసీ అంటాడు. అంటే పెంట పెంట అంటే ఏంటి, అది ఫిలప్ చేశాను నేను ఫామ్ అంతా ఫిలప్ చేస్తే అక్షరాలు వాడికి అర్థం కావట్లా. అక్కడ ఇప్పుడు నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ అంటే వద్దిపర్తి పద్మాకరం రాశాం అనుకోండి, ఆ వద్దిపర్తి పద్మాకరం అంటే ఏమిటి, అది ఎందుకు రాశామంటాడు. అది పెంటటి వాడికి పెంట పెంట సీసీసినవు నేను ఏడు చేసేది అన్నాడు ఆయన. సరే చివరికి మొత్తం మీద విఏఓ గారు మీరేం మాట్లాడకండి మేము పెట్టిస్తానని, ఇది ఇక్కడ సంతకం పెడితే చాలని పెట్టించి ఒక స్టాంప్ వేయించి నా మొహాన్ని కొట్టాడు. ఇది ఇలాంటి వాడిని తీసుకెళ్ళి అక్కడ పెడితే ఏమవుతుందో ఒకసారి ఆలోచించు. కాబట్టి నాయన ఎవడు ఉత్తముడో ఎవడు మధ్యముడో ఎవడు అధముడో తెలుసుకునేవాడు అర్హతకి తగినటువంటి పదం ఇవ్వకపోతే కొంప ములిగిపోతుంది, అది గ్రహిస్తే వాడు రాజవుతాడు గొప్పవాడవుతాడు. సౌర్యము సత్యంబును సత్కార్య జ్ఞానమును భక్తి తాత్పర్యము గాంభీర్యము కలిగిన కురుకులవర్య కులం వేల సిరికి వాడుక్తుడగున్. భీష్ముడు చెప్పాడు ఒక్కొక్కప్పుడు శౌర్యమున్నది వాడి దగ్గర, పరాక్రమం ఉంది, సత్యం పలుకుతాడు, ఏ పని ఎలా చెయ్యాలో తెలుసు, సత్కార్య జ్ఞానం, మంచి పనులు చక్కగా చేస్తాడు, అదే కాక దేశం మీద భక్తి ఉంటుంది, ప్రజల మీద వాడికి తాత్పర్యం ఉంటుంది, గంభీరుడు, అటువంటి వాడికి ఉద్యోగం ఇవ్వు. అప్పుడు కులం వేళ వాడి కులం ఏమిటి అటువంటి వాడికి, అప్పుడు వాడు మనవాడా కాదా ఆలోచించకు. సిరికి వాడు తుడగున్, వాడు సంపదలకి అర్హుడవుతాడు. అర్హతకి కావలసింది తగిన జ్ఞానమే, అవి లేకపోతే మనవాడిని వదిలేయి, అవి ఉంటే మనవాడు కాకపోయినా తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకో. మన అనేది అర్హతని బట్టి ఉంటుంది. నెమలికి ఎన్నో రంగులుంటాయి, నెమలి పింఛంలో ఎన్నెన్ని రంగులుంటాయి, ఆ రంగులతోటే నెమలి శోభిస్తోంది. మహారాజు నెమలి లాంటివాడు, కాకపోతే నెమలికి కేవలం ఏకల్లో రంగులుంటాయి, రాజుకి ప్రవర్తనలో రంగులుండాలి. అనగా రాజు అనేక విధాలుగా ప్రవర్తించాలి, ఎప్పుడు ఒకే రకంగా ఉండకూడదు. గిరి చూసుకుని నేను ఇలాగే ఉంటాను అనుకోకూడదట, ఒక్కొక్కప్పుడు ఒక్కొక్కళ్ళ దగ్గర మెత్తగా మాట్లాడాలి, ఆ క్షణమే కోపంగా మాట్లాడాలి. పని చెయ్యలేదు పనివాడు, వాడి మీద అని కోపంతో రెచ్చిపోవాలి. అదే కోపంతో రెచ్చిపోతున్నప్పుడు నాలాంటి వాడు వచ్చాడు అనుకోండి, వెంటనే వాడిని తిట్టిన వాడి నోటితోటి వెంటనే శాంతం పొంది అయ్యా నమస్కారం అనాలి. ఇటు శాంతంగా ఉండాలి, అటు ఆగ్రహంతో ఉండాలి. ఒక చోటేమో కఠినత్వంతో ఉండాలి, ఒక్కో చోట మృదుత్వంతో ఉండాలి. ఒక్కో చోట డబ్బుని బాగా పోగెయ్యాలి, ఒక్కో చోట బాగా ఖర్చు పెట్టాలి. పట్టు ఉండాలి, విడుపు ఉండాలి. నెమలికి ఎన్ని రంగులున్నాయో మహారాజు కూడా క్షణక్షణము తన ప్రవర్తన అలా మార్చుకోవాలి. ఎప్పుడు ఒకే రకంగా ఉన్న రాజు దెబ్బతింటాడు, అవి లేకపోతే రాజు రాణించడు. ఆయా వ్యక్తులను బట్టి మారాల్సిందే. ఇప్పుడు రాజుగారు సింహాసనం మీద ఉన్నాడు, చాలా స్ట్రిక్ట్గా ఉండాలి. అక్కడ మాత్రం సరదాగా ఉంటేట ప్రజలు సరిగ్గా వినరట, అధికారులు చక్కగా వినరట. కొలువులో ఉన్నప్పుడు చాలా గంభీరంగా ఉండాలి. మనం చూస్తున్నాగా ఒక కలెక్టర్ గారు ఆఫీసులో ఉన్నప్పుడు స్ట్రిక్ట్గా ఉంటాడు, మళ్ళీ ఇంటికి వెళ్ళాక ఎలా ఉంటే నెత్తిమీద కొడుతుంది ఆవిడ. కాబట్టి అలా కుదరదు. అందుకని ఇక్కడ కూడా చెప్పాడు, అంతఃపురంలో రాణిగారి దగ్గర ఒక రకంగా ఉంటాడు, ఇక్కడికి వచ్చేసరికి ఒక రకంగా ఉండాలి. ఆయా వ్యక్తులు ప్రవర్తన సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి స్థానాన్ని బట్టి ఉంటుంది. రాజుగారు సింహాసనం మీద ఉన్నంతసేపు నేను రాజుని అని టీవీగా గుర్తుని ఇంటికి వెళ్ళాక నేను రాజుని రాణి అన్నాడా, ఆ తర్వాత నెత్తి మీద ఏది అని ఓణితో ఒకటి కొడుతుంది, వీడి తలకే బోణి అవుతుంది. అందువల్ల వాణి కూడా మారాలి సందర్భాన్ని బట్టి. ఇలాగా మార్పులు లేనివాడు, నెమలికి వల్లే రంగులు మార్చినట్టుగా ప్రవర్తన మార్చుకొని వాడు ఎప్పుడూ రాజు పదవిలో ఉండడు. ఇంక మరొకటి, దండనీతి కూడా ఉండాలి. ఎప్పుడు పాపాత్ములకి తగిన శిక్షలు వెయ్యాలి. శిక్ష వేసేటప్పుడు కూడా ఆ పాపమేమిటో పాపము చేసిన సందర్భమేమిటో తెలుసుకుని శిక్ష వెయ్యాలి. ఆకలితో ఉన్నవాడు దొంగతనం చేశాడు అనుకుందాం, తిండి లేక గతి లేక, అప్పుడు చేతులు నరికేయకూడదు. అదే అన్నీ ఉండి దొంగతనం చేశాడు అనుకుందాం, నిన్న చెప్పుకున్నాక మనం ఒక ఆయన హోటల్కి వెళ్ళినప్పుడల్లా చీరలు ఎత్తుపోయేవాడని, అక్కడ ఉన్న దుప్పట్లు ఎత్తుపోయాడని, అలా అలవాటుగా దొంగతనం చేసేవాడికైతే శిక్ష గట్టిగా విధించాలి. పాపం ఆకలికి తట్టుకోలేక ఒక పేదవాడు ఓ రొట్టె ముక్కో లేకపోతే ఓ పండో పట్టుకుపోతే, ఒరే నువ్వు దొంగతనం చేసావు కనుక మా ఇంట్లో దొంగతనానికి అందరికీ ఒకటే శిక్ష, నీ చేతులు నరుగుతాను అనకూడదట. అందుకే శిక్ష దేశ కాల మాన స్థితులను బట్టి ఉంటుంది. ఈ దండనీతి పాటించకపోతే రాజు నశిస్తాడు. సత్యం పలకడం వల్ల వర్షాలు బాగా కురుస్తాయి. ఒక దేశంలో సకాలంలో వర్షాలు కురిసి అకాలంలో కురవట్లేదంటే అప్పుడు ఆ దేశంలో సత్యం ఉన్నట్టు. ఎప్పుడు కూడా వర్షాలు ఎక్కువగా కురిసి వరదొచ్చి దేశం దెబ్బతినకూడదు. కొంతమంది పరిపాలనలో వరదలు వచ్చేస్తాయి, చూసారా మీరు? అస్తమాటు వరదలే, అంటే తద్వారా భూమి దెబ్బతింటోంది, అది నష్టమే మనకి. ఒక్కొక్కళ్ళ పరిపాలనలో బొత్తిగా ఒక్క చుక్క వర్షము ఉండదు, అంటే ఇది నష్టమే. బొత్తిగా వర్షం లేకపోయినా అధిక వర్షం వల్ల భూమి దెబ్బతింటూ పంటలు దెబ్బతింటున్నా ఆ ప్రభుత్వంలో అసత్యం ఎక్కువగా ఉంది అని అర్థం. సత్యం వల్ల వర్షాలు కురుస్తాయి, ఇది నియమం. ధర్మరాజు ఎక్కడుంటే అక్కడ వర్షాలు కురిసేవి. ధర్మరాజు ఉన్న చోట మాట వరసకు కూడా కరువు లేదు. నెలకి మూడు వానలు కురిసేవిటండి. ప్రతి నెల మూడు వర్షాలు కురిస్తే ఏమిటి లాభం అంటే భూగర్భంలో జలం పెరుగుతుంది, నదుల్లో నీరు మళ్లీ సమృద్ధిగా ఉంటుంది. మరీ విచిత్రమైన వర్షము కాదు, అసలు లేకుండా కాకుండా చక్కగా నదులలో సమృద్ధిగా నీరు ఉండేలాగా, చెరువుల్లో నీరుండేలాగా, నూతుల్లో నీరుండేలాగా, భూమిలోకి నీరింకేలాగా వర్షం కురవాలి. అలా కురిస్తే లాభం తప్ప, అయితే కురిసేసి మొత్తం నీరంతా కొట్టుకుపోవడం, పొలాలు కొట్టుకుపోవడం, లేదా అసలు వర్షం లేకుండా ఎండిపోవడం జరగకూడదు. అలా జరిగిందంటే అసత్యవంతులు పెరిగారని అర్థం. సత్య ప్రకార ధర్మము నిత్యానుష్ఠేయమది సునీతమగుచు ఆదిత్యపతి ప్రీతుజేయగ అత్యున్నతి నసగున తడన్న ప్రదుడై. నిత్యము ఏ ప్రభువు ఏ రాజు సత్యం నడుపుతాడో అటువంటి వాడి యొక్క రాజ్యంలో ఇంద్రుడు సంతోషించి చక్కగా వర్షాలు కురిపిస్తాడు, సకాల వర్షములు కురిపిస్తాడు. దానివల్ల పంటలు పండుతాయి, రైతులు సుఖంగా ఉంటారు, ప్రజలు సుఖంగా ఉంటారు. ఆ రాజు అన్నప్రదుడు అవుతాడు, అన్నం పెట్టేవాడు అవుతాడు. ఆ రాజుగారి దగ్గర అది లేకపోతే అన్నం ఉండదు, సున్నం మిగులుతుంది. నిత్యం అనుష్ఠించవలసిన గొప్ప ధర్మం సత్యం. భోగాలు చాలా అవసరం. సహజంగా భోగాలు ప్రతి వ్యక్తిని ఆకర్షిస్తాయి. అందులో మహారాజ పదవుల్లో ఉన్నవాడికి ఇంకా కదా, బాగా డబ్బు ఉన్నప్పుడో లేకపోతే అధికారం చేతిలో ఉన్నప్పుడో అనేక భోగాలు కనబడుతుంటే ఆనందంతో రెచ్చిపోతాడు. ఆ భోగాల మీద వ్యామోహం కలిగిన రాజు ధర్మార్థాలను పోగొట్టుకుంటాడట. భోగం అనుభవించు, వ్యామోహం ఉండకూడదు. కాస్త హాయిగా పిండి వంటలతో భోంచేయి, కానీ అదే వ్యామోహంగా తింటే ప్రమాదం, తెగ తాగేసేవంటే ప్రమాదం. అందుకే ఇక్కడ చెప్పాడు మద్యం స్త్రీలోలం దౌత్యమునకు సంబంధించిన దండనీతి, అంటే ఇతరులతో చీటికి మాటికి వెళ్లి కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తూ తిట్టడం కొట్టడం. నాలుగవది ద్యోతం, వేట. ఇటువంటి లక్షణములు రాజుల్ని బాగా పాడు చేస్తాయి, ధర్మార్థాలని హరిస్తాయి. ఇక శీలం చాలా ముఖ్యమైనది. ప్రతి వ్యక్తికి శీలం చాలా అవసరం. శీలము అనగానే ప్రతి వాడికి అదో హనుమానం శీల శబ్దానికే అర్థం మార్చేశారు వాళ్ళ. శీలం అంటే చరిత్ర ప్రవర్తన, ఇది చాలా అవసరం. అన్నవిని ధర్మతనూజుడు జనము శీలమునధిక సంస్తుత్యముగా కొనియాడు తత్స్వరూపం వనగా వివరింపవే దయారతి నాకున్. వెంటనే ధర్మరాజు గారికి అనుమానం వచ్చింది, ఈ లోకంలో చీటికి మాటికి ప్రతి వ్యక్తి శీలం ఉండాలి, శీలం ఉండాలి, శీలం చాలా ముఖ్యం అంటారు. నాకు చాలా కాలం నుంచి ఈ శీలం అంటే ఏమిటో అర్థం తెలుసుకోవాలని ఉన్నది. అసలు ఈ శీలం ఏమిటి, దాని స్వరూపం ఏమిటి, దయతో నాకు వివరించు. ఆ శీల పదానికి అర్థమేమిటి అనగా, అప్పుడు నేను నీకు ఒక కథ చెబుతాను, దాన్ని బట్టి శీలం అంటే ఏమిటో నువ్వే అర్థం చేసుకో. సాధారణంగా శీలం అంటే చరిత్ర ప్రవర్తన అంటున్నామే, దాని అసలు అర్థమేమిటో ఇప్పుడు నేను చెప్పే ఘట్టాన్ని బట్టి అర్థం చేసుకో. ఒకప్పుడు నువ్వు రాజసూయాగం చేశావు. నీ రాజసూయాగంలో దుర్యోధనుణ్ణి నీ సంపదలకి అధికారిగా పెట్టావు. నీకెవరైనా యజ్ఞంలో కానుకలిస్తే ఆ కానుకలన్నిటికీ లిస్టు రాసి ఆ కానుకలను సేకరించి ఖజానాకి చేర్చే బాధ్యత నువ్వు దుర్యోధనుడికి ఇచ్చావు. ఇది మనం సభాపురంలో చెప్పుకున్నాం కదా, రాజసూయాగంలో మొత్తం కానుకల యొక్క బాధ్యత అంతా దుర్యోధనుడికి ఇచ్చారు. అందుకని దుర్యోధనుడు ఏం చేశాడనమాట, పుస్తకం పెట్టుకునేవాడు అనమాట. ఫలానా భూరిశ్రవుడు 500 ఏనుగులు, అయ్య బాబాయ్ 500 ఏనుగులే అని గుండెలు బాదుకుని తప్పదుగా రాసేవాట. రాసినప్పుడల్లా వీడు ఏడ్చేసేవాడు.
ఈ విధంగా దుర్యోధనుడు రాజసూయాగంలో నీకు వచ్చిన కానుకలకి అసూయపడిపోయాడు, కృశించిపోయాడు, గిజగిజలాడిపోయాడు, కుళ్ళిపోయాడు. యాగం పూర్తయ్యాక ఇంటికి వచ్చాడు, మంచం పట్టాడు. వాడికి తిండి సహించేది కాదు, మంచినీళ్ళు తాగలేకపోయేవాడు, తినలేకపోయేవాడు, చాలా దెబ్బతినేశాడు, అనారోగ్యవంతుడైపోయాట. ఒక మురికి బంగారాన్ని కొలిమిలో కలిస్తే ఎలా అయిపోతుంది మురికి బంగారం? బంగారంలో కల్తీ అండి, శాల్తీ అంతా కల్తీయే. అందులో బంగారం ఎంతనో మిగతాదంతానేమో దొంగ బంగారం ఎక్కువ. దాన్ని కనుక కరిగిస్తే ఏమి మిగులుతుంది? ఏమండి, వాడు ఎవడన్నా గొలుసు ఇచ్చాడండి, ఈ గొలుసు కరిగించి బంగారం నాకు ఇస్తే దాన్ని అమ్ముకుంటాను అన్నట్టు ఒక ఆయన ఎవరు, పాప ఒక ఆయన పండితుడికి మెళ్ళలో గొలుసు వేశారులేండి, పురాణం చెప్పేశాక సత్కారం చేశారు, మంచి గొలుసు వేశారు, ఈ గొలుసు అమ్ముకుందామని తీసుకెళ్ళాడు అనమాట. పాప స్వర్ణకారుడికి ఇస్తే ఆయన కరిగించి ఇందులో అసలు బంగారం ఎక్కడుందండి మొహం, ఇంత పెసరు బంగారం, మిగతాదంతానేమో దొంగ బంగారం అన్నట్టు. రోల్డ్ గోల్డ్ కల్తీ, కల్తీ బంగారాన్ని కరిగిస్తే ఏం మిగలుతుంది? అది బాగా పాడైపోయి నల్లగా అయిపోతుంది. చూసారు ఇప్పుడు మీరు, కొలిమిలో కల్తీ బంగారాన్ని కరిగిస్తే అది రకమైన దరిద్రంగా మారిపోతుంది. అలా అయిపోయేట్టు దుర్యోధనుడు, వాడి ముఖం పాడైపోయింది. కందుగల పసిడిగాచిన కంది వివర్ణమగురీతి అన్నారు. బాగా కృత్రిమమైన పదార్థముతో కోర్చబడిన బంగారపు ఆభరణమును కొలిమిలో కరిగిస్తే అది ఎలా అయితే నల్లగా రంగు కోల్పోతుందో అలా దుర్యోధనుడు ఈర్ష్యతో దుఃఖంతో మంచం మీద పడి ఏడవడం మొదలెట్టాడు. వాడి ముఖం బాగా నల్లగా అయిపోయింది. అందుకని ధృతరాష్ట్రుడికి విషయం తెలిసి దగ్గరికి వెళ్ళి, కుమార ఎందుకు రా కృశించిపోతున్నావు, నీ ముఖం ఇలా ఎందుకు అయిపోయింది అన్నట్ట. అప్పుడు వాడు అన్నాడు, నాన్న నీకు తెలుసు, అయినా అడుగుతున్నావు, నేను పాండవుల యజ్ఞానికి వెళ్ళాను, అందులో ధర్మరాజు గారి భోగమే భోగం. అయ్యి బాబు, ఏమి బంగారాలు, ఏమి ఏనుగులు, ఏమి రత్నాలు రాసుల కింద వచ్చి పడిపోయాయి. ఆ రాసులన్నీ లిస్టు రాసి నేనే ఇదిగో వీడెంత ఇచ్చాడు వీడెంత ఇచ్చాడు అని లెక్కలు అక్కడ చెప్పి మధ్యలో నాలుగు రహస్యంగా లాక్కొచ్చేసాను. ఇటు లెక్క రాసేటప్పుడు మరి ఎంత చూసుకుంటాడు ఆయన కూడాను, కానీ ఆ బంగారం చూస్తే నాకు మతిపోతుంది, ఆ సంపదలను చూస్తే ఈర్ష వచ్చేస్తోంది, అందువల్ల నాకు అనారోగ్యం వచ్చేసింది. శత్రువుకి సంపద పెరిగిందని తెలిస్తే మహారాజులకి నిద్ర పడుతుందా? పైగా ఇంకోటి ఏమిటో తెలుసా, రోజు ధర్మరాజు ఇంటిలో 10,000 మంది బ్రాహ్మణులు బంగారపు కంచం, ఒరిజినల్ బంగారపు కంచం, వాళ్ళు దొంగ బంగారం కాదు, స్వర్ణ పాత్రలలో రోజు 10,000 మంది మధుర పాయసాన్నం తింటున్నారు. ఆ బంగారపు కంచాలు భోజనం అయ్యాక దానం ఇచ్చేస్తున్నాడు ఆయన. ఎక్కడి నుంచి వచ్చింది ఆ బంగారం? ఎంతమందికి అన్నదానం చేస్తున్నా ఆ అన్నదానం తరగడం లేదు. ఆ పాయసాన్నం ఒకరోజు నేను తిన్నాను, ఏమి జీడిపప్పులతో చేయించారు, ఓరి బాబోయ్ పాయసం అంటే పద్మాగర్ గారి పాయసంలో ఉంది అది చేసినట్టుగా. ఆ రుచి పాయసంతో నాకు గిజగిజలాడిపోతుంది మనస్సు. ఇంత గొప్ప పాయసం, ఇంత గొప్ప పాత్రలు, ఇంత గొప్ప ఔచిత్యం, ఇవన్నీ ఆయనకు వచ్చాయి. వెళ్లే బ్రాహ్మణులంతా, ధర్మరాజా నువ్వు సర్వం సహా చక్రవర్తి అవుతావు, నీ వంటి దాత లేడని పొగుడుతున్నారు. ఆ పొగడతలు నాకు మరీ బాధ అనిపించాయి. అంటే రాజసూయాగంలో ఇవన్నీ చూసొచ్చాడు వాడు. రోజు 10,000 మందికి భోజనం పెట్టడం, అందులో బంగారపు కంచాల్లో పెట్టడం, ఆ కంచాలు వాళ్ళకి దానం ఇవ్వడం, వాళ్ళంతా ధర్మరాజుని దీవించడం, ఇదంతా నాకు కంటకం అయిపోయి కృశించిపోయాను. ఎంత బంగారం, ఎంత ధనం, ఎన్ని రకాల ఆహార పదార్థాలు, ఇవన్నీ ఆ ధర్మరాజుకి ఎలా వచ్చాయి అని ధృతరాష్ట్రుడి దగ్గర ఒకప్పుడు దుర్యోధనుడు దుఃఖించాడు. అప్పుడు నేను ఆ పక్కనే ఉన్న గదిలోంచి విన్నాను ఇదంతా భీష్ముడు ఇప్పుడు చెప్తున్నాడు చాలా కాలం తర్వాత. మీరు ధృతరాష్ట్రుడు దుర్యోధనుడు సామాన్యుడు అనుకుంటున్నావేంటి, వాళ్ళు ఎన్ని రకాల కుట్రలు చేశారు, నేను సిబిసిఐడీలు అన్ని విన్నాను కానీ వాళ్ళ దగ్గర బయటపడలేదంతే అన్నాడు ఆయన. అప్పుడు ధృతరాష్ట్రుడు అన్నాడు, ఒరే వాళ్ళ ఐశ్వర్యానికి పడి ఏడుస్తావేమిరా, నీకు మాత్రం తక్కువ ఉందా సంపద, నీ ధనాగారంలో బోలెడు రత్నాలున్నాయి, బంగారాలున్నాయి, నీకు ఏనుగులున్నారు, నీకు సామంతులున్నారు, నువ్వు కూడా హాయిగా భోంచేస్తున్నావు కదరా బంగారపు కంచంలో పాయసానం అంటే, ఏమైనా సరే వాడి సంపద అంతా నా దగ్గర లేదన్నట్ట. అప్పుడు ధృతరాష్ట్రుడు తప్పనిసరి పరిస్థితుల్లో నీకంటే ధర్మరాజు దగ్గర ఎక్కువ సంపద ఉండడానికి ఒక కారణం ఉన్నది, ఆయనని సిరి పట్టడానికి, అంత సిరి నిన్ను పట్టకుండా ఉండడానికి, నీకేమో రోజు ఈ అనారోగ్యం రావడానికి, ఈ దుఃఖానికి మూల కారణం చెబుతున్నాను. శీలవంతులైన సిరి పొందుదురు ధర్మతనయు నిల్టి సిరికి ఎనయ్య ఎక్కుడైన లక్ష్మి ఎసకం బెసగ నీవు శీలమలవరింపు చిత్తమునను. నాయన, ధర్మరాజు గారికి అంత సంపద రావడానికి శీల సంపదే మూల కారణం. ధర్మరాజు దగ్గర ఒక అద్భుతమైనటువంటి సంపద ఉన్నది, అది శీల సంపద. శీలము అనగా సత్ప్రవర్తన. ధర్మరాజు గారు రోజు తెల్లవారుజామున లేస్తాడు,
పవిత్ర స్నానం చేస్తాడు. పాచిముఖంతో ఎవరితో మాట్లాడు, పాచిముఖంతో పొరపాటును కూడా పండితులతో గురువులతో మాట్లాడకూడదు కదా. లేవగానే దరిద్ర పాచిముఖంతో ఇలా పళ్ళు బయటకెట్టి గురువు గారండి బాగున్నారా అంటే ఆ రోజు నుంచి దరిద్రం పడుతుంది. అందుకని ఎప్పుడూ పెద్దలతో అయినా అశుభ్రంగా అశుచిగా మాట్లాడు, పవిత్రంగా మాట్లాడతాడు. తర్వాత కట్టి విడిచేసిన పాత గొడ్డ ఎప్పుడు కట్టుకోడు. కట్టి విడిచిన గొడ్డ కట్టడా రాజు అని పూర్వకాలంలో జానపదుల్లో పాటలు ఉండేవి తెలుసా మీకు. లక్ష్మీదేవిని ఒక రోజున అందరూ కలిసి ధర్మరాజును విడిచిపెట్టి ధర్మరాజు గారు ప్రస్తుతం జోదంలో అంతా కోల్పోయాడు అన్నారట. అప్పుడు లక్ష్మీదేవి అంది, జోదంలో అంతా పోయినా ఆ రాజుగారిని నేను విడిచిపెట్టను, పరాక్రమ రూపంలో సూర్యుడిచ్చిన అన్నపాత్ర రూపంలో ఉండి ఆయన రక్షిస్తానందిట. ఎందుకనంటే ఆయన దగ్గర ఒకవేళ జాతకరీత్యా ఇప్పుడు డబ్బు ఉండడానికి వీల్లేకపోయినా ఆయనకి ఏలినాటి శని, జ్యేష్ఠ నక్షత్రం వాడు కదా ధర్మరాజు, ఆయనకి అప్పుడు ఏలినాటి శని. ఆ శనికాలంలో ఆయనకు ఐశ్వర్యం పోయింది, అయినా ఆయనకు అడవిలో ఉంటే కూడా మళ్ళీ బంగారపు కంచ గిన్నె వచ్చిందా లేదా, సూర్యుడిచ్చిన అక్షయపాత్ర వచ్చిందా లేదా, శుభ్రంగా భోంచేశారా లేదా, ఎందుకు ఆ కష్టంలో సుఖం వచ్చిందంటే ఆయన కట్టిన గుడ్డ మళ్ళీ కట్టట. రోజు అదే గుడ్డ స్నానం చేసి ఆ తర్వాత మళ్ళీ పాత గుడ్డ కడితే దరిద్రం పట్టుకుంటుంది మనం. అందుకని ఏం చేయాలన్నమాట, నిన్న రాత్రి ప్యాంటు షర్టు కట్టాం, మళ్ళీ మర్నాడు దొతకుండా కట్టకూడదు. దీక్షావస్థలాగా ఏడాది బయటది కడితే ఏమవుతుంది, పక్కోడు చచ్చిపోతాడు కంపు తట్టుకోలేక. దరిద్రం లక్ష్మీదే ఉండలేదు అలా అంటుట. అందుకని ఎప్పుడు కూడా కట్టి విడిచిన గొడ్డ కట్టడా రాదు. ఓసారి కట్టి విడిచా కదా కట్టకూడదు సుమా మనం. అందుకే ఏ రోజు కా రోజు ఈ బట్టలు మళ్ళీ ఉతుక్కోవాలి. మన దగ్గర గొప్ప బట్టలు లేకపోవచ్చు కానీ ఉన్నంతలో ఉతుక్కుని కట్టుకోవడానికి పెద్ద కష్టం ఉంది. అదే షర్టు అదే స్కర్ట్ వేసుకొస్తూ ఉంటే ఎంత దరిద్రం, అనారోగ్యం కూడా అది అసలు. కాబట్టి ముందు గొడ్డ వెంటనే ఉతకాలి. మన శరీరం ఎప్పటికప్పుడు స్నానం చేయాలంటే పవిత్ర స్నానం రోజుకు 2-3 సార్లు శుభ్రంగా స్నానం చేసి చెమట రాకుండా సువాసనతో ఉండేలా చూసుకోవాలి. అప్పుడు లక్ష్మీదేవి మన వరిస్తుంది. సంధ్యా సమయంలో పడుకోడు ఆయన, నోరు విడిచి అనవసరంగా ఎవరిని తిట్టడు, దుర్భాషలాడ్డు, ఎవరి మీద కోపం వస్తే ఇష్టం వచ్చినట్టు ఛానళ్ళకి ఎక్కేసి తెగ తిట్టాడు, వాడు ఎలాంటి వాడు వీడు ఎలాంటి వాడు అని నోటికి వచ్చినట్టు తిట్టడు ఆయన. అస్సలు మాట వరుస కూడా దుర్భాషలాడ్డు. తర్వాత వీలున్నంత వరకు ఇతరులతో ఆప్యాయంగా మాట్లాడతాడు, ఎంత అన్నదానం చేస్తాడు. వీటన్నిటికీ కూడా శీలము అని పేరు. ఇంకా పూర్తిగా తర్వాత చెబుతాడు మళ్ళీ ఇంకోసారి. ప్రస్తుతానికి శీలము ఇటువంటిది, పవిత్ర ప్రవర్తన మంచి నడవడిక సంస్కృతములో శీలము అని పిలువబడుతుంది. ధర్మరాజు గారి దగ్గర అటువంటి శీలం ఉండడం వల్ల లక్ష్మీదేవి ఆయనని విడిచిపెట్టకుండా ఎప్పుడు ఉంటుంది. నీ దగ్గర అది లేదు, అది లేకపోవడం వల్ల ఏమవుతుంది, డబ్బుంది కానీ నీకు సుఖం లేదు. ఎప్పుడైనా దుర్యోధన సుఖంగా నిద్రపోయాడంటారా, లేదు. పాండవులు చచ్చిపోయేదాకా వాడికి సుఖం లేదు, డబ్బుంటే ఉపయోగం ఉందిట నిద్ర పట్టేది కదా వాడికి. దానికి తోడు నువ్వు దుర్మరణం కూడా పాలవుతావు. ఎప్పుడు, సిరి నిన్ను విడిచిపెడితే. సిరి ఎప్పుడు విడిచిపెడుతుంది, శీలం లేకపోతే. నువ్వు దుశ్శీలుడివి కాబట్టి నీకు దుర్మరణం తప్పదు అని ధృతరాష్ట్రుడు చెప్పాట రాజసూయాగం అయ్యాక కొడుక్కి. అందుకని నా మాట వినరా, వాళ్ళ కోసం ఏడవకరా, నువ్వు పవిత్రంగా ఉండరా, హాయిగా మంచి మనస్సుతో ఉండరా. కట్టి విడిచిన కూడా ఎలాగో కట్టవు కానీ ఇంకా కొన్ని దరిద్ర ప్రవర్తనలు ఉన్నాయి, అవి మార్చుకో, అప్పుడు నువ్వు బాగుపడతావు అని ధృతరాష్ట్రుడు ప్రహ్లాద కథని దుర్యోధనుడికి చెప్పాడు. ఆ కథ నేను అనుకోకుండా పక్క గదిలో ఉండి విన్నాను ఆ పూట ఏదో కారణం చేత. ఒకరోజున ధృతరాష్ట్రుడు దుర్యోధనుడికి చెప్పాట ఈ కథ. ఒకప్పుడు ప్రహ్లాద కుమారుడు పాతాళ లోకంలో ఉండగా ఆయన దగ్గరకు వచ్చే రాక్షసులంతా, నువ్వు విష్ణు భక్తుడివి, విష్ణుమూర్తి మీ నాన్నను చంపి నిన్ను పాతాళానికి పంపి నీకు పాతాళ రాజ్యం ఇచ్చాడు, దానివల్ల ఇంద్రుడు మమ్మల్ని హింసిస్తున్నాడు, ఇంద్రుడు మమ్మల్ని చంపి పారేస్తున్నాడు, మాకు కొంతకాలం మళ్ళీ స్వర్గ సామ్రాజ్యం కావాలని ఉన్నది, నీ పరాక్రమంతో ఇంద్రుణ్ణి జయించి స్వర్గాన్ని భూలోకాన్ని పాతాళలోకాన్ని నువ్వు కొంతకాలం పరిపాలిస్తే మేము సుఖపడతాం, లేకపోతే మా రాక్షస జాతి నశిస్తోంది, జాతికి ఉపయోగపడకపోతే నువ్వెంత గొప్పవాడు అయితే లాభం ఏమిటి అని రాక్షసులు తెప్పారు. శాస్త్ర ప్రకారంగా తన జాతిని కూడా తను రక్షించాలి. నిజంగా రాక్షసులు అప్పుడు దుస్థితిలో ఉన్నారు, ఇంద్రుడు మరీ క్రూరంగా వాళ్ళని చంపుతున్నాడు. అందుకని ప్రహ్లాదుడు వెంటనే తన పరాక్రమంతో ఇంద్రుణ్ణి జయించి మొత్తం స్వర్గాన్ని పాతాళలోకాన్ని భూమిని ఆక్రమించాడు. తర్వాత ఇంద్రుణ్ణి పిలిచి, స్వర్గం నీకు ఇచ్చేస్తున్నాను, నాకేమి కాంక్ష లేదు, కానీ భూలోకంలో రాక్షసుల్ని ఉండని, నువ్వు నా జోలికి వచ్చావంటే మా రాక్షసుల జోలికి వచ్చావంటే నీ అంతం చూస్తానని బెదిరించి భూలోక సామ్రాజ్యాన్ని కొంతకాలం ప్రహ్లాదుడు పరిపాలించాడు. ధనుజ విభుడు ప్రహ్లాదుండు అనిమిషపతి రాజ్యలక్ష్మి అతులిత శీలం బున్నగొని త్రైలోక్యం బున్ను తనకు వశగతం బుచేసే ధర్మం బలరం. తన శీలముతో తన ధర్మ ప్రవర్తనతో ఇంద్రుణ్ణి జయించి ఆ సామ్రాజ్యం లాక్కొని ఇంద్రుడికి నామకే వస్తే పదవిచ్చినప్పటికీ సంపదలు తాను సేకరించి ధర్మబద్ధంగా మూడు లోకాలని పరిపాలించాడు. దాంతో ఇంద్రుడు భయపడ్డాడు. ఇది వరకటి దాకా మూడు లోకాలని నేను పరిపాలించాను, ఇప్పుడు ప్రహ్లాదుడు లాక్కున్నాడు, లాక్కున్నా నాకు స్వర్గం ఇచ్చాడు, ఇస్తేనే నేను ఇప్పుడు ప్రహ్లాదుడికి సామంతుడవుతాను, మూడు లోకాలకి అధిపతినైతేనే నేను సమ్రాట్టుని. అలా కాకుండా ప్రహ్లాదుడు చెప్పినట్టుగా నడుచుకుంటూ అతని ద్వారా సింహాసనం మీద నిలబడితే అప్పుడు ఏమవుతాను, నేను కేవలం ఒక సామంతుడవుతాను, అతని ఆజ్ఞాబద్ధుడనై నేను రాజ్యపాలన చెయ్యాలి, ఇది నాకు ఎలా ఇష్టం అవుతుంది అనుకుని వెంటనే గురువుగారి దగ్గరికి వెళ్ళాడు. తండ్రి, గురుదేవ, బృహస్పతి, శరణు శరణు, నన్ను రక్షించు, నా రాజ్యాన్ని ఇప్పుడు ప్రహ్లాదుడు లాక్కున్నాడు. ప్రహ్లాదుడికి ఎంత బలం ఉందని తెలియదు, ఏదో నారాయణ భజనం అనుకుంటున్నాడు అనుకున్నాను, కానీ ఓరినాయనో నన్నే చెత కొట్టాడే అంటే ప్రహ్లాదుడు మహాబలవంతుడయ్యా, అందులో హరిభక్తి కలిగిన వాడు, శీలం ఆయన దగ్గర ఉందన్నట్ట. మళ్ళీ ఇంద్రుడికి అనుమానం వచ్చింది, శీలం అంటే ఏమిటి, వాట్ ఈజ్ మెంట్ బై శీలం అన్నాడు. అప్పుడు బృహస్పతి అన్నాడు, నేను చెప్పలేను దాని గురించి, శుక్రాచార్యుడు రాక్షస గురువు చెబుతాడు, ఆయన దగ్గరికి పో అన్నట్ట. వెంటనే ఇంద్రుడు శుక్రాచార్యుడు కాళ్ళు పట్టుకుని, నేనెప్పుడు నిన్ను ద్వేషించను, నువ్వు మహాత్ముడివి, ఏదో నేను రాక్షస విరోధిని కానీ నీకు విరోధిని కాదు, నన్ను అనుగ్రహించి ప్రహ్లాదుడికి ఇంత శక్తి ఎలా వచ్చిందో, ఆ శీలం అంటే ఏమిటో నాకు చెప్పన్నట్ట. అప్పుడు ఆయన నవ్వి, నేను ప్రహ్లాదుడికి కుల పురోహితుడి గురువుని, పురోహితులు ఎప్పుడూ కూడా ద్రోహాలు చెయ్యం, మేము పురోహితులం, మమ్మల్ని నమ్ముకున్న వాళ్ళకి ఉపకారం చేస్తాం, అది మా లక్షణం, అందుకే మమ్మల్ని పురోహితులు అన్నారు, మేము ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపకారం తప్ప అపకారం చెయ్యం. నిజంగా నాకు తెలుసు ప్రహ్లాదుడు ఎలా పడిపోతాడు, కానీ అది నీకు చెబితే అది ద్రోహం అవుతుంది, నువ్వు పని చెయ్యి, మా ప్రహ్లాదుడికి బ్రాహ్మణ భక్తి ఎక్కువ, బ్రాహ్మణ వేషంతో వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకుని అదేమిటో ఆయన్ని అడిగి తెలుసుకో అన్నట్టు శుక్రాచార్యుడు. వెంటనే ఇంద్రుడు ఓ విప్రుడి వేషం వేసుకుని ఎంతో వినయంతో ప్రహ్లాదుడిని ఒక ఏడాది పాటు సేవించాడు. సంవత్సర కాలం చాలా భక్తితో ప్రహ్లాదుడు ఏం చెబితే చేశాడు. ప్రహ్లాదుడు రోజు మధ్యాహ్నం పూట రాక్షసులకి రకరకాల ధర్మములు చెప్పేవాడు, విద్యను నేర్పేవాడు. ఆ సమయంలో ఇంద్రుడు కూడా విప్రవేషంలో ఆయన దగ్గర విద్యార్థిగా చేరాట. అప్పుడు ఆ శీలానికి మెచ్చుకుని, సేవకి మెచ్చుకుని ప్రహ్లాదుడు, నీకేం కావాలన్నట్ట, శీలం అంటే ఏమిటో నాకు తెలుసుకోవాలనుంది అన్నట్ట ఇంద్రుడు. ధర్మము అని వేదములు దేన్ని చెప్పాయో దానిని ఆచరిస్తే దానికి శీలమని పేరు. ఉత్తమ ధర్మాచరణమే శీలములో మొదటి లక్షణం. శీలం చాలా లక్షణాలతో ఉంటుంది, శీలములో చాలా పార్ట్స్ ఉన్నాయి, భాగాలు. అందులో మొదటిది వేద విహితమైన కర్మములను ఆచరించుట, రెండవది సత్యం పలుకుట, సత్యము కూడా దేశకాలమాన పరిస్థితులను బట్టి పలకడం అన్నమాట. ధర్మాచరణ, సత్యం పలకడం, మన ప్రవర్తన సద్వృత్తం అయి ఉండాలి. అంటే మన ప్రవర్తన ఎప్పుడూ శాస్త్రానికి వ్యతిరేకంగా ఉండకూడదు, మన వల్ల ఇతరులకి నష్టం లేకుండా చూసుకోవాలి, ఇతరులకి జాలి, దయ, సత్యం మొదలైన లక్షణముల ద్వారా ఆనందం కలిగిస్తే, అంటే మన ధర్మం ద్వారా, మన సత్యం ద్వారా, మన కరుణ ద్వారా ఇతరులకు ఉపకారం, ఆనందం కలిగిస్తే దానికి సద్వృత్తం, సత్ప్రవర్తన అని పేరు. ఇది కాకుండా శరీర బలాన్ని అభివృద్ధి చేసుకోవాలి, ఎక్కడ పడితే అక్కడ చెత్తా చెదారం తినకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, శరీర ఆరోగ్యాన్ని, మానసిక ఆరోగ్యాన్ని పెంచుకుని తద్వారా ధర్మాచరణ చేసి సత్యం పలికితే దీనికి శీలము. ఇది నిర్వచనం ప్రహ్లాదుడు ఇచ్చాడు. ఈ శీలము నా దగ్గర ఉంది, దీనివల్లే నేను ఏ పని చేసినా విజయం పొందుతాను, దీనివల్ల లక్ష్మి నన్ను వరిస్తుంది, ఇది నేను చెప్పుకోకూడదు కానీ నువ్వు అడిగావు కాబట్టి చెబుతున్నాను అన్నట్ట. అనగానే వెంటనే, ఏమండి నేను విప్రుణ్ణి కదా, నేను ఒక వస్తువు దానం అడుగుతాను, ఇస్తారా అన్నట్ట. విప్రుడు అడిగితే ఏదైనా ఇస్తానన్నాడు ఆయన, అయితే నీ శీలం నాకు ఇచ్చే అన్నాడు ఆయన. నాకు ఇప్పుడు అర్థమైంది, ఇలా శీలం అడిగేవాడు ఎవడో ఉండడు, సందేహం లేకుండా నువ్వు ఇంద్రుడివే అని, నేను నువ్వు ఇంద్రుడు అని శంకించినా మాటిచ్చానంటే తప్పుతానా, నాకు ఇవేమన్నా కావాలా అని వెంటనే మమ శీలం దదామి తే దదామి అని చేతులు నీళ్లు పోసి దారబోసేసట. వెంటనే ఆయన శరీరం నుంచి, ప్రహ్లాదుడి శరీరం నుంచి ఒక్కసారి నా శీలము దానం చేస్తున్నాను ప్రహ్లాదుడు అనగానే ఇంద్రుడి చేతిలో నీళ్లు పోసాడుగా, మరి దానధార పోసాడు. నేను నా శీలమును ఈ ఇంద్రుడికి దానం చేస్తున్నాను అన్నాడో లేదో ప్రహ్లాదుడు, ఆయన శరీరం నుంచి ఒక అందమైన పురుషుడు బయటకు వచ్చాట. నేను వెళ్ళిపోతున్నాను ఇంద్రుడి దగ్గరికి అన్నాడు. ఎవరు నువ్వు అన్నట్ట ప్రహ్లాదుడు. నేను ఉత్తమ ధర్మాన్ని, వేద ధర్మాన్ని అన్నట్ట ఆ పురుషుడు. అయ్యో ధర్మం వెళ్ళిపోతుందా అని బాధపడ్డాడు ఆయన. ఈసారి మరొక స్త్రీ బయటకు వచ్చింది. నువ్వెవరివి? నేను సత్యాన్ని అందిట. ఆవిడ మరి కాసేపటికి ఇంకో పురుషుడు బయటకు వచ్చాడు, నువ్వెవరివి? సత్ప్రవర్తనని. నాలుగో వ్యక్తి వచ్చాట ఈసారి, నువ్వెవరివి? నేను బలాన్ని. ఇలా అందరూ వెళ్ళిపోయారట. ఆఖర్న ఒక ఆవిడ బయటకు వచ్చి నేను కూడా వెళ్ళిపోతున్నానంది. నువ్వెవరివి అంటే నేను భక్తిని అంది ఆవిడ. వెంటనే కాళ్ళు పట్టుకుని అన్నీ పోయినా పర్వాలేదు, ఈ భక్తితో బతుకుతున్నా, నువ్వు మాత్రం వెళ్ళొద్దన్నట్ట. శీలములో భక్తి చాలా గొప్పది. వెంటనే ఆ భక్తి దేవత మాత్రం ప్రహ్లాదుణ్ణి, నువ్వు కోరేవు గనుక ఉండిపోతున్నాను, భక్తి ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మి ఉంటుంది, లక్ష్మి ఉన్న చోట వినయం ఉంటుందని మళ్ళీ అక్కడికి వచ్చే ఆయనలో ఉండిపోయిందిట. శీలం మొత్తం దానం పోసినప్పటికీ ఒక్క భక్తిని మాత్రం ఆయన అట్టే పెట్టుకోవటం వల్ల ఆ భక్తి వల్ల ప్రహ్లాదుడిని నిలబడ్డాడు. ఇంతకీ నీకు ఇప్పుడు అర్థమైంది కదా, శీలము లేక ఇంద్రుడు దెబ్బతిన్నాడు. ఆ శీలం ప్రహ్లాదుడి దగ్గర పుచ్చుకోగానే తిరిగి ఇంద్రుడికి మూడు లోకాలు తిరిగి వచ్చాయి. శీలం అనగా ఉత్తమ ధర్మం, సత్యం, సత్ప్రవర్తన, బలం, కరుణ, భక్తి, ఇవన్నీ శీలములో భాగములు. ఈ శీలం ఉన్న చోట అన్నీ ఉంటాయి. ఇవన్నీ ధర్మరాజులో ఉన్నాయి కాబట్టే ధర్మరాజు దగ్గర సంపద ఉంటుంది, అవి నీలో లేవు అందుకని నువ్వు దెబ్బతింటున్నావు అనగానే ఇంకా నాకు సరిగ్గా అర్థం కాలేదన్నట్టు ఈయన. శీలం అంటే ఏమిటని అప్పుడు చెప్పాడు ఆయన, అద్రోహ సర్వభూతేషు కర్మణ మనసాగిరా అనుగ్రహశ్చ దానంచ శీలమే తత్ ప్రశస్యతే. ఏ ప్రాణికి ద్రోహం చెయ్యకు అది శీలం. అద్రోహ సర్వభూతేషు అద్భుతంగా చెప్పాడండి ధృతరాష్ట్రుడు, ఇతరులకు హాని చెయ్యకు, ద్రోహం చెయ్యకు. కర్మణ అంటే నీ చేతలతో కానీ, మనస మనస్సుతో కానీ, గిర వాక్కులతో కానీ అంటే నీ మాటలతో, నీ చేతలతో, నీ మనస్సుతో ఎవరికి ద్రోహం చెయ్యకుండా ఉండడము శీలము. శీలంలో మొదటిది ద్రోహం చెయ్యకుండా ఉండడం, రెండోది అనుగ్రహం అందరినీ అనుగ్రహించు, మూడవది దానం. ఏతత్ శీలం ప్రశస్యతి ఇది శీలముగా ప్రశస్తి. పరహితము సిగ్గుపాటును పరయకయొండంగా ఎదిరి బోధించుటయున్ నరసము దయంబు ఒగడెడు చరితము శీలమునకు అంగ సంపద వత్స. ఇది చాలా గొప్ప మాట. ఇతరులకు ఉపకారం చెయ్యి. ఎవరన్నా నిన్ను పొగిడితే సిగ్గుపడు, అంతేగాని మీరు పొగిడినట్టు నేను గొప్ప అని అనుకోకు. ఎవరన్నా ప్రశంసిస్తే కొంచెం తల వంచుకో, వినయంగా స్వీకరించు. ఇతరులకు ఉపకారం చెయ్యి, పొగడ్తకు లొంగకు. వీలున్నంత వరకు నీకు వచ్చిన ధర్మములు, నువ్వు ఇప్పుడు విన్న పురాణములు ఇతరులకు చెప్పు, ఎదిరి బోధించుటయున్ అన్నమాట. ఇవన్నీ దయతో కూడిన ఈ లక్షణములు శీలమునకు అంగ సంపదలు. శీలములో ఇవన్నీ భాగములు, పార్ట్స్ అన్నమాట. అలాంటి వ్యక్తికి సంపదలు ఉంటాయని చెబితే దుర్యోధనుడు అంతా విని ఇంత కష్టమా అని గోక్కుని వెళ్ళిపోయాట. ఇంతకీ విన్నాడు కానీ వీడేం పట్టించుకోలే, పట్టించుకుంటే అసలు ఈకాసంత ఎందుకు వస్తుంది? ఇప్పుడు భీష్ముడికి చెప్పి ధర్మరాజా ఆనాడు ధృతరాష్ట్రుడు చెప్పాడే ఆ శీల సంపద నీకు పుట్టుకతో వచ్చిందన్నాడు ఆయన భీష్ముడు అన్నమాట. నీకు బైబర్త్ సహజం, ఇప్పుడు దానిని మళ్ళీ స్థిరం చేసుకో. దుర్యోధనుడిని ఎంత బతిమిలాడినా వినక నీకు ఈ బాధ కలిగించి దెబ్బతిన్నాడు. నువ్వు అలా కాదు, మహాత్ముడివి, శీలం వల్ల నువ్వు గొప్పవాడి అవుతావు అని భీష్ముడు దీవించాడు. అటువంటి భీష్ముడి యొక్క దేవన పొందిన ధర్మరాజు అదృష్టవంతుడు, చెబుతున్న భీష్ముడు అదృష్టవంతుడు, అది వింటున్న మనందరం కూడా యోగ జాతకులం. మళ్ళీ రేపు యథాప్రకారంగా శాంతిపరంలోని మరిన్ని కథలతో కలుసుకుందాం. అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ్యేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు. నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.